Thank you, Vishnu. Om Sri Nana Paramatmane Namaha. Yeah, Iroju, Mana Pranav Matladandi. Pranav ante Mana Narsapuram Rama. Rama garu teliyani vallu evaru undaru. Rama vaalla parents ante aunty vaalla mundu generation anamata. Amma ante Pranav vaalla amma garu talli. So amma garu talli generation lo రమాంటి రమాంటి తర్వాత మన షర్మిల సిరి ఇద్దరు పిల్లలు రమాంటిక అందరికి తెలుసు, భక్తులందరికీ తెలుసు, మన నాన్నగారు భక్తులందరికీ. సిరి ఏమో ఇంగ్లీష్ లెక్చరర్ గా వర్క్ చేస్తుంది చాలా, అంటే షర్మిల సిరి కూడా చాలా క్లోజ్ అనుబంధం నాన్నగారితో. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ మన సిరి పిల్లలు, షర్మిల పిల్లలు, అండ్ వీళ్ళ నలుగురు అంటే షర్మిల పిల్లలు ఇద్దరు అమ్మాయిలు, అండ్ సిరి ఒక బాబు పాప, ప్రణవ్ అనమాట వీడు. అండ్ వీళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అండ్ గురువుగారి దగ్గరికి అరకు మీదకి వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తూ ఉండేవారు వీళ్ళ నలుగురిని. అండ్ విశిష్టత ఏంటి అంటే వీళ్ళ నలుగురికి భగవద్గీత చిన్నప్పటి నుంచి నేర్పించేవారు. సో నాన్నగారి దగ్గర నుంచో పెట్టి వీళ్ళు భగవద్గీత శ్లోకాలు చెప్పమంటే నుంచి చెప్తూ ఉండేవారు అనమాట. సో చూడముచ్చటగా ఉండేవారు నలుగురు కూడా. అండ్ ప్రణవ్ హ్యాడ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ నానాస్ హార్ట్, ఎందుకంటే చాలా సంఘటనలు అంటే జరిగినాయి వేర్ నాన్నగారు చాలా అప్రిషియేట్ చేశారు ప్రణవ్ని. అండ్ తల్లిగా సిరి చెప్తే బాగుంటుంది ప్రణవ్ గురించి, నాన్నగారు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క సందర్భంలో ప్రణవ్ గురించి ఏమంటూ వచ్చారు. అండ్ ప్రణవ్ అని పిలవకుండా అర్జున్ అని ఎలా పిలిచేవారు ప్రణవ్, మన సిరి చెప్తారు విందాము. సిరి
చిన్నప్పటి నుంచి చాలా ప్రణవ్ అంటే చాలా ఇష్టపడేవారు, చాలా హ్యాపీ అయిపోయేవారు ప్రణవ్ చూసేసరికి. ఫిఫ్త్ డే హాస్పిటల్ కి వచ్చేసారు చూడటానికి పుట్టినప్పుడు. అవన్నీ ప్రణవ్
చెప్పారు.
పాల్కొల్లో పుట్టాడు ప్రణవ్, అక్కడికి హాస్పిటల్కే వచ్చేసారు. ఇంకా ప్రణవ్ చెప్తానన్నాడు, అవన్నీ చెప్తాడు క్లియర్ గా. తర్వాత చాలా హ్యాపీ అయిపోయేవారు ఉషా, ఎప్పుడు చూసినా కూడా ఇంత ఫేస్ అయిపోయేది ప్రణవ్ చూసేసరికి. ప్రణవ్ కూడా అదే ఇష్టం, అది బోత్ ద సైడ్స్ ఉండేది, అసలు ఇద్దరికి అలాగే ఉండేది. ఒకరిని చూస్తే ఒకరికి ఆ కనెక్షన్ చాలా కనెక్టెడ్ గా ఉండేవారు. ఇంకా అసలు అది లోపల నుంచి వచ్చిన ఇష్టం లాగా తెలిసిపోయేది అన్నమాట. చాలా ఎఫెక్షనేట్ గా ఉండేవారు. ఇంకా అన్నం ముట్టించడం, అక్షరాభ్యాసం, ఇంకా అన్ని ప్రతి బర్త్ డే మార్నింగ్ నాన్నగారి దగ్గరే చేసుకున్నాడు ప్రణవ్. ఏంటి అనన్య, ప్రేణు, రీతు అందరూ మార్నింగ్ కంపల్సరీ నాన్నగారి దర్శనం, అక్కడ చాక్లెట్ ఫ్రై డిస్ట్రిబ్యూషన్ అయ్యాకనే ఇంటికి వచ్చాక ఫ్రెండ్స్ దగ్గర చేసుకునేవారు.
సో నాన్నగారు
ఎవ్రీ బర్త్డే, ఫస్ట్ బర్త్డే లేకపోతే డేట్స్ ప్రకారం బర్త్డే లేకపోతే తిథుల ప్రకారం నాన్నగారి దగ్గర చేసుకున్నాం. నాన్నగారు లేరు ఫస్ట్ బర్త్డే, తన బర్త్డే కి లేరు మాట ఊర్లో, జిన్నూరులో లేరు. అలా ఊర్లో లేకపోతే మిస్ అయ్యేవారు తప్ప, లేకపోతే ఇంకా అసలు అన్ని ప్రతిదీ నాన్నగారి దగ్గరే, అక్షరాభ్యాసం అన్న ముట్టించడం, ఇంకా ప్రతి బర్త్డే అనుకోవచ్చు. ఇంకా మేము విజయవాడ వచ్చే వరకు ప్రతి బర్త్డే అక్కడే జరిగింది.
అక్కడికి వెళ్ళి
నైన్త్ క్లాస్ కి వచ్చాక వచ్చాం ఉషా, నైన్త్ క్లాస్ వచ్చాక
వచ్చాం.
ప్రణవ్ సెవెంత్ ఎయిత్ లో నేర్చుకున్నాడు భగవద్గీత. అవును, 10 అధ్యాయాలు బైహార్ట్ వచ్చినాయి. తనకి క్యాష్ సర్టిఫికేట్ వస్తే క్యాష్ సర్టిఫికేట్ పట్టుకుని ప్రణవ్ వెళ్తే అప్పుడు చెప్పారన్నమాట, చాలా ఆనందపడిపోయి అర్జున్ అని పిలవాలని ఉంది అని చెప్పి. తర్వాత కూడా తర్వాత మర్చిపోరు కదా నాన్నగారు, ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా అర్జున్ అర్జున్ అంటా ఉండేవారు. నేనేమో ప్రణవ్ అనేదాన్ని, అంటే నాన్నగారు బై మిస్టేక్ అంటున్నారేమో అనేసి ప్రణవ్ అని గుర్తు చెప్తే, నాకు గుర్తుంది తన పేరు ప్రణవ్ అని నాకు గుర్తుంది, కానీ నాకు వీళ్ళు చూస్తే అర్జున్ అనే పిలవాలని ఉంది. ప్రణవ్ కూడా చాలా మంచి పేరు, కానీ నాకు వీటితో ఎందుకో తెలియదు నాకు అర్జున్ అనే పిలుస్తాను నేను అని చెప్పేవారు. అలా చాలా సార్లు చాలా ఆనంద పడిపోయేవారు. ఇంకా అసలు
చూసి సరే
ఇంత ఫేస్ అయిపోయేది అది. ఇక్కడికి మా ఇంటికి తన 9th లో ఉండగా ఒకసారి, ఇంటర్ లో ఉండగా ఒకసారి, 10th లో ఉండగా కూడా వచ్చారు విజయవాడ 3 times వచ్చారు మా ఇంటికి. అప్పుడు ప్రతిసారి కూడా తన
వచ్చినప్పుడు
అవును, ఒకసారి ఇక్కడ నుంచి అరుణాచలం ట్రైన్ లో ఎక్కారు కదా ఇక్కడ స్టేషన్ లో, అప్పుడు 10:30 అయ్యి వచ్చి చదువుకుంటా ఉంటే హాల్లో చాలా హ్యాపీ, అదే చాలా ఆనందంగా ఇప్పుడు కూడా చదువుకుంటున్నాడా అని చెప్పి హ్యాపీ అయ్యారు. తర్వాత కూడా చెప్పారు నాన్నగారు బాడీ వదిలేసి ఇయర్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్, అప్పు ముందే చెప్పారు వస్తుంది సీట్, డాక్టర్ అవుతాడు, చాలా పెద్ద పొజిషన్ కి వెళ్తాడు అని చెప్పారు షా. అంతా నాన్నగారే, ఇంకా అసలు వాళ్ళు ఎక్కువ వీక్లీ వన్స్ అయినా వెళ్ళేవారు వచ్చేవారు, మేము 2 times వెళ్ళేవాళ్ళం.
వెరీ ఫార్చునేట్ ఏంటంటే ఆయన ఉండగా ఆయన సమక్షంలో పుట్టడం, ఆయన సమక్షంలో పెరగడం, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా ఆయన గైడెన్స్ లో అవ్వడం, వాళ్ళు ఏం చేస్తారో బాగుంటుందని చెప్పడం, వాళ్ళతో ఏం చదివిస్తే ఏం చదవబోతున్నారో కూడా చెప్పి దాన్ని బ్లెస్ చేయడం
చాలా ఫార్చునేట్ అనే చెప్పాలి. ఉషా నాతో ఒక మాట అన్నారు, నీకు నీ పిల్లలే అసెట్ అని చెప్పారు ఉషా.
వెరీ బ్యూటిఫుల్. ఈ రోజు శంకర్ జయంతి అమ్మ ప్రణవ్.
ఉషా నేను ఇంకా ఆఫ్లైన్ అవుతాను, ప్రణవ్ తోటి మాట్లాడింది కానీ ఆఫ్లైన్ అవుతాను.
ఓకే ఓకే మసరి. ప్రణవ్ టుడే ఇస్ శంకర్ జయంతి అండ్ ఇట్స్ సో నైస్ ఈ రోజు మీతో మాట్లాడించడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు దాకా మాట్లాడిన అందరి భక్తుల్లోకి యువర్ ది యంగెస్ట్ అండ్ థ్యాంక్స్ కదమ్మా గురువు గారికి థ్యాంక్స్. సో ఏంటంటే లైక్ ఇట్స్ హ్యాపెండ్ కదా, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్ అని. టుడే వాజ్ మెంట్ టు బి బై యూ అండ్ శంకర్ల గురించి మురిసిపోతూ ఉండేవారు నాన్న ప్రణవ్ నాన్నగారు. ఎంత మురిసిపోయేవారు అంటే చిన్న పిల్లోడు కదా, హీ వాజ్ అ వెరీ స్మాల్ బాయ్. అంటే అదే శంకర్ల అంశ శివుడు అంశతో పుట్టిన ఆయన, అంటే దట్ ఇస్ నాట్ గుడ్ టు ఎలాబరేట్ స్టోరీ బికాస్ మీతో మాట్లాడేస్తారు కాబట్టి చిన్నగా ఎవరికి 5 minutes చెప్తాను. సో శంకర్ అంటే ఫస్ట్ టైం నేను నాన్నగారితో ఆల్రెడీ లైక్ యాక్సిడెంట్ గా వెళ్ళానమ్మా, ఐ మీన్ దైవికంగా అనాలి యాక్సిడెంట్స్ అంటే బాగోదు, అంటే కరెక్ట్ గా నువ్వు 3rd year చదువుతున్నావు కదా ఇప్పుడు మెడిసిన్ 3rd year చదువుతున్నావు, నేను డెంటల్ థర్డ్ ఇయర్ చదువుతుండగా, అంటే నాన్నగారు చిదంబరంలో చదివాను నేను, సౌండ్ రావట్లేదా గ్రీష్మ, సౌండ్ వస్తుందమ్మా
వస్తుంది దీది లైక్ కానీ మీరు కొంచెం స్లో వస్తుంది మేబీ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది ఐప్యాడ్ ఫోన్ ఆర్ వాట్ ఎవర్ అండ్ ఆల్సో కొంచెం ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది ఇది మీది లాగ్ వస్తుంది ఇప్పుడు పర్వాలేదు యా అట్ నౌ
కెన్ యు హియర్ యా 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 సో ప్రణవ్ అలా థర్డ్ ఇయర్ లో ఉండగా అంటే చిదంబరం నుంచి అరుణాచలం నాకు 4 hours జర్నీ నానా ప్రణవ్ సో అంటే ఆ రోజుల్లో ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్స్ ఈ కమ్యూనికేషన్ ఉంది కదా ఆ రోజుల్లో విడిన్ హ్యావ్ ఎనీ కమ్యూనికేషన్ ఓన్లీ 1 landline phone ఫర్ ది ఎంటైర్ యూనివర్సిటీ హాస్టల్ క్యాంపస్ అన్నమాట అంటే చాలా డిపార్ట్మెంట్స్ మెడికల్ డెంటల్ ఇంజనీరింగ్ లిటరేచరు ఏంటి డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని ఫీల్డ్స్ అన్నమాట ఇంకా అందరికీ కలిపి ఒకే క్యాంపస్ హాస్టల్ అండ్ ఒకే ఒక ల్యాండ్ లైన్ ఫోన్ సో ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ అ కాల్ అన్నమాట ఆ రోజుల్లో ఏంటి అంటే నాన్నగారు అరుణాచలం వచ్చే రోజు సపోజ్ నాన్నగారు జిల్లూరులో బయలుదేరి మొరునాడు మధ్యాహ్నానికి వచ్చేవారు ఈ రోజు బయలుదేరితే మొరునాడు మధ్యాహ్నానికి రీచ్ అయ్యేవారు అదే రోజు మిడ్ నైట్ కల్లా నేను అరుణాచలంలో ఉండేదాన్ని ఐ హావెంట్ మిస్డ్ ఈవెన్ వన్స్ ఇన్ దోస్ 5 years అంటే తెలియకుండా తప్పని వచ్చేది ఐ జస్ట్ హావ్ టు లీవ్ నౌ సో అంటే కాలేజీలో కాలేజ్ నుంచి రూమ్కి వచ్చే వరకు మామూలుగానే ఉండేదాన్ని బట్ రూమ్కి వచ్చాక ఎంతో ఐ కుడెంట్ స్టే అన్నమాట ఐ హావ్ టు లీవ్ నౌ ఐ హావ్ టు లీవ్ నౌ బట్టలు కుదిరిన బట్టలు తీసుకుని వేయడం బ్యాగ్ లో వేసుకోవడం వెళ్ళిపోవడం అలా ఆల్ ది 5 years అన్నమాట అయితే దిస్ పర్టికులర్ ట్రిప్ థర్డ్ ఇయర్ లో ఉండగా కరెక్ట్ గా ఈ టైం నీకు ఇప్పుడు మెడిసిన్ ఈ టైంలో థర్డ్ ఇయర్ లో డెంటల్ థర్డ్ ఇయర్ చేస్తూ ఉండగా ఇలాగే అరుణాచలం వెళ్ళిపోయాను వెళ్ళిపోతే అప్పుడు నాన్నగారు రాలేదు నాన్న ఆ రోజు సో ఇట్ వాస్ లైక్ భక్తులందరికీ ఏంటంటే ఇట్స్ అండర్స్టూడ్ అంటే నాన్నగారు మధ్యాహ్నం వస్తే ఉష అర్ధరాత్రి ఇక్కడ ఉంటుంది సో ఆ రోజు రాలే నాన్నగారు రాలేదు అసలు చూస్తున్నారంట మన భక్తులందరూ ఈ గిరి ప్రదక్షిణ చేసి వచ్చి అంటే అదే ఫస్ట్ ఫ్లోర్ దగ్గర కూర్చుని మళ్ళీ కింద కొంతమంది కూర్చుని చూస్తూ ఉష ఈ రోజు వస్తుందా రాదా అని చూస్తున్నారంట ఐ ల్యాండెడ్ విత్ మై బ్యాగ్ అప్పుడు ఉష నాన్నగారు వస్తారని మేము వచ్చాం కానీ ఈరోజు నాన్నగారు రాలేదు ఇప్పుడు ఏం చేస్తామని అడిగారు అప్పుడు లోపలికి వెళ్ళి మేనేజర్ గారిని అడిగాను అనమాట ఎప్పుడో మిడ్ నైట్ దిగేదాన్ని బికాస్ క్లాసెస్ అయ్యాక బయలుదేరి వచ్చేసరికి 4 to 5 hours పట్టేసేది అమ్మా బస్సెస్ మారి మారి రావడంలో అలా అప్పుడు ఏమన్నానంటే అదేంటి నాన్నగారు రాకపోవడం ఏంటంటే లోపలికి వెళ్ళి మేనేజర్ గారిని అడిగితే ఆయన ఏమన్నారంటే అదే వాళ్ళ వైఫ్ ఎవరు చెప్పారనమాట నాన్నగారు యాక్చువల్గా చెన్నై వరకు వచ్చారు అరుణాచలం రావడానికి బట్ రంగరాజ్ గారు ఆయన్ని కోయంబత్తూర్ తీసుకెళ్లారు బికాజ్ ఇట్స్ వెరీ హాట్ ఇన్ తిరువనమల అనమాట అందుకు కోయంబత్తూర్లో ఒక 1 week ఉండి మళ్ళీ ఎల్మిది గారు నాన్నగారు అరుణాచలం అని ఫ్లైట్ లో తీసుకెళ్లారు సో నేనేం చేశాను ఆ నైట్ పడుకుని మొరునాడు మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయాను చిదంబరం మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కేరళ వెళ్ళే నా క్లాస్మేట్స్ తోటి రిచి వెళ్ళి యాక్చువల్గా నాకు రూట్స్ తెలియదు ప్రణవ్ బికాస్ తమిళనాడు నాకు కొత్త ఏపీ కాదు ఆయన స్టూడెంట్ కదా నీ వయసు నాకు అప్పుడు సో ట్రైన్ ఎక్కి ట్రిచి వరకు వెళ్ళి ట్రిచి నుంచి కనెక్టింగ్ కోయంబత్తూర్ ట్రైన్ తీసుకుని అక్కడ వరకు ట్రిచి వరకు ఫ్రెండ్స్ ఉన్నారు ట్రిచి నుంచి కోయంబత్తూర్ ఫ్రెండ్స్ లేరు ఇంకా ఒకదాన్ని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ లో దిగిపోయాక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనే సంశయం అప్పుడు వచ్చింది బికాజ్ ఐ డోంట్ నో వేర్ హీ ఇస్ ఇన్ కోయంబత్తూర్
ఏమీ తెలియకుండా వెళ్ళిపోయారు అంటే అప్పుడు
ఎక్కడ
ఉన్నారో కూడా అడ్రస్ తెలియకుండా
తెలియదు బట్ దెన్ ఐ గాట్ రిమైండెడ్ ఆంటీని కోయంబత్తూర్ తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారా అని అడిగితే ఇంటికి కదమ్మా ఏదో హోటల్ అన్నారు విఘ్నేష్ గణేష్ ఏదో గణపతి పేరు మీద ఏదో హోటల్ చెప్పారు కానీ స్పెసిఫిక్ గా తెలియదు అన్నారు నాకు ఇంకా అంటే అడ్రస్ లేకుండా ఎలా వెళ్తామనే తలపు కూడా లేదు ప్రణవ్ నాకు
చూడటానే వెళ్ళిపోయారు అంతే
అంటే ఆ తప్పన స్టూడెంట్ లైఫ్ లో ఎస్పెషలీ ఫ్రమ్ మై ఫస్ట్ ఇయర్ బిడిఎస్ టు హౌస్ సర్జన్సీ ఇట్ వాస్ సో ఇంటెన్స్ దట్ ఐ డిడ్ నాట్ అంటే ఇంకా మైండ్ ప్రపంచం సంబంధం లేదు ఇంకా ఐ సో మచ్ ఇన్ ట్యూన్ విత్ హిమ్ అనమాట
అండ్ ఇంక మ్యాగ్నెట్ కదా అంటే అలాగా అట్రాక్ట్ చేసేస్తారు
సో ఇట్ వాస్ లైక్ యు కుడెంట్ బి అపార్ట్ ఫ్రమ్ హిమ్ అనమాట యు జస్ట్ హావ్ టు గో క్లోజ్ సో అలా కోయంబత్తూర్ లో మిడ్ నైట్ 1 o'clock దిగాను ప్రణవ్ ట్రైన్ దిగి విత్ మై బ్యాగ్ ఐఎమ్ థింకింగ్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆటో స్టాండ్కి వెళ్ళారు వెళ్ళి హోటల్ అని హోటల్ వినాయక్ అన్నారు బై ఛాన్స్ 20 rupees చెప్పాడు ప్రణవ్ అంటే మిడ్ నైట్ 1 o'clock 20 rupees చెప్తున్నాడు అంటే ఇక్కడ దగ్గర ఎక్కడ ఉండుతుంది అని 10 rupees రా అంటే టైం ఎంత అయిందమ్మా అన్నాడు అనమాట సో ఐ సెడ్ ఓకే జస్ట్ స్టేషన్ ముందు నుంచి కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఒక రైట్ టర్న్ అని చెప్తే అక్కడే ఉంది హోటల్ వినాయక్ సో దిగి ఆ రిసెప్షన్ దగ్గర నాక్ చేస్తే తీశారు రిసెప్షన్ దగ్గర అడిగితే ఇక్కడ గురువు గారు ఎవరన్నా వచ్చారా ఆంధ్ర నుంచి నాన్నగారి పేరు మీద అంటే ఎవరు రాలేదన్నారు ఎవరు రాకపోతే ఆ టైంలో వేర్ విల్ ఐ గో అది ఒక్కదాన్ని వెళ్ళాను కోయంబత్తూర్లో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చెన్నైలో అంటే కొంతమంది క్లాస్మేట్స్ ఉన్నారు సో నెక్స్ట్ ఏం చేయాలి అని అలా ఆలోచిస్తూ రంగరాజ్ గారి పేరు మీద ఎవరన్నా బుక్ చేసుకున్నారా అని అడిగాను అంటే యా రంగరాజ్ గారి పేరు మీద అయితే ఉన్నారు అని చూసి 2 rooms 401 402 అన్నారు సో అంటే చీకటిగా ఉంది ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళి కార్నర్ రూమ్ అన్నారు అనమాట ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అంటే కార్నర్ రూమ్స్ అని చెప్పారు సో వెళ్ళి అర్ధరాత్రి ఆల్మోస్ట్ 1:30 ఐ కాన్ నోక్ ఆన్ నాన్నగారు రూమ్ కదా
అవునండి
సో నాకు ఏ రూమ్ లో రంగరాజ్ గారు ఉన్నారు ఏ రూమ్ లో నాన్నగారు ఉన్నారో తెలియదు ఇంకా వెళ్ళి ఆలోచిస్తూ 402 తట్టాను అనమాట అండ్ లక్కీలీ రంగరాజ్ గారు తెలిసారు తలుపు తెలిసి ఆయన కంగారు పడ్డారు మై గాడ్ హౌ అంటే అప్పటికి ఇంకా ఫ్యామిలీకి కూడా తెలియదు ఆయన నాన్నగారు వచ్చినట్టు అంటే హీ హాజంట్ మెన్షన్ టు ఫ్యామిలీ ఆల్సో బికాస్ హోటల్ రూమ్ లో పెట్టి స్పెషల్ గా నాన్నగారు చూస్తూ ఫ్యామిలీకి మొరనాడు ఇన్ఫార్మ్ చేసి ఫుడ్ అక్కడి నుంచి తెప్పిస్తారనమాట సో ఇంకా మై ఫ్యామిలీ అంటే లేదు నాన్నగారు చెప్పే వచ్చానంటే మీరు కంగారు పడద్దు అన్నారు ఇంకప్పుడు క్వైట్ అయ్యారు మార్నింగ్ నాన్నగారు 5 o'clock కి లేపమన్నారు రంగరాజ్ గారు సో అంకుల్ అన్నారు లేట్ అయిపోతుందమ్మా 5 o'clock నాన్నగారు మీరు లేపాలి అంటే పడుకోండి అంకుల్ మీరు నేను కింద నేల మీద బ్యాగ్ వేసుకుని పడుకుంటాను అంటే నాకు బెడ్షీట్ ఇచ్చారు వేసుకుని పడుకున్నాను అరౌండ్ 5 to 6 లేపమన్నారు అరౌండ్ 4:30 నాన్నగారు వచ్చి తలుపుకొట్టారు కలుపుకొట్టి తలుపు తెరవగానే రంగరాజ్ గారు తలుపు తెరవగానే ఉష వచ్చేసిందా అని అడిగారు అడిగితే ఆయన నాన్నగారు చూడండి నేను సాష్టంగం పడిపోతారు ఎప్పుడు కూడా ఇట్లా సాష్టంగం పడిపోతారు గురుదేవా అని అయితే మీకు చెప్తే వచ్చిందా మీరు ఎప్పుడు చెప్పారు నాన్నగారు ఉషిక మీరు కోయంబత్తూర్ వచ్చినట్టు నేను మీ పక్కనే ఉన్నాను కదా అన్నారు అంటే నేను తెలియచేశానమ్మా నేను తెలియచేశాను బాగా అందుకే వచ్చింది ఉష అని అప్పుడు నేను నాకు మెలకు వచ్చి వేసానమాట లేసి వచ్చిన అందరూ దండం పెట్టుకుంటే ఉష మనం కాలడి వెళ్తున్నామమ్మా ఈరోజు కాలడి తెలుసా నీకు శంకరాచార్య వారి బర్త్ ప్లేస్ నిన్ను శంకరాచార్య వారి బర్త్ ప్లేస్ తీసుకెళ్దామని నేను నీకు నిన్ను రమ్మని చెప్పాను అన్నారు నాన్నగారు రమ్మని ఏం చెప్పలేదు నాకు
అదేంటి అంత ఆయన గ్రేస్ అసలు లేకపోతే అంత మిడ్ నైట్ అంత డిగ్రీగా ఆయన హోటల్లో ఉంటాం ఏంటి
అసలు అప్పుడు అప్పుడు ఏమన్నారంటే నా గదిలోకి వచ్చి నువ్వు నేను ఇక్కడ వెయిట్ చేస్తానమ్మా, నీ బ్యాగ్ తీసుకుని నా గదిలోకి వెళ్ళి యూ టేక్ బాత్ ఇన్ మై రూమ్, నువ్వు రెడీ అయ్యి వచ్చేసాయి, నువ్వు వచ్చాక నేను స్నానం చేశాక మనం బయలుదేరి వెళ్దాం అన్నారు. దట్ ఈస్ వెరీ అన్యూజువల్. అలాగే జనరల్ గా నాన్నగారు అట్లా చెప్పరు, సరే ఎందుకన్నారో మనకు తెలియదు అన్నారు. అక్కడికి రంగరాజ్ గారు ఇక్కడ చేస్తున్న పర్లేదంటే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, ఉషన్ చేసి వచ్చేయమందాం అన్నారు అనమాట. సో నేను చేసి వచ్చాక నాన్నగారు చేశాక 6:00 మీ స్టార్ట్ అయ్యాడు ప్రణవ్. 6:00 స్టార్ట్ అయ్యి కోయంబత్తూర్ నుంచి 1.5-2 hours కి, అదే 1.5 hours కి కేరళ బార్డర్లోకి వచ్చేస్తాం, ది ఎంటర్ కేరళ అనమాట. అయితే కేరళ ఎంటర్ అయినప్పటి నుంచి హీ స్టార్టెడ్ సేయింగ్, అమ్మ ఉషా నీకు అంటే బికాస్ ఐ డెంట్ హ్యావ్ స్లీప్ ఫర్ 2 nights, అప్పటికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఉషా చూస్తున్నావా కేరళ, కేరళ గుర్తొస్తుందమ్మా, కేరళ చూస్తున్నావా గుర్తొస్తుందా అన్నారు. అంటే కేరళ నేను ఎప్పుడు నేను చూడలేదు అన్నారు, ఇదే ఫస్ట్ టైం నేను కేరళ రావడం అన్నారు. అంటే అదేం మాట్లాడుతున్నావు అమ్మా, కేరళ ఫస్ట్ టైం రావడం ఏంటి, ఇది మన ప్రాంతం అంటారు, ఇదంతా మన ప్రాంతం అమ్మా, మన ప్లేస్కి వెళ్తున్నాం మనం అని చెప్పి అలా ఫస్ట్ టైం ఆల్రెడీ నాన్నగారితో వెళ్ళాను నేను. అప్పుడు శంకరాచార్యులు వారి గురించి అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా అంటే చిన్న ఉంటే శంకరాచార్యులు వారికి ఈరోజు సందర్భం కూడా కదా, చిన్న చిన్న పిల్లవాడమ్మా 8 years అప్పుడు సన్యాసం తీసుకున్నాడు, ఆ సన్యాసం తీసుకోవడం కోసం దొంగ ముసలిని సృష్టించాడు అని మొత్తం ఆ కాలడిలో ఉన్న శంకరాచార్యుల ప్లేసెస్ అన్ని కూడా దగ్గరుండి తీసుకెళ్ళారు ప్రణవ్, అన్ని అంటే తీసుకెళ్లి పూర్ణానదిలో స్నానం చేసి ఆయన అంటే ఒడ్డు కూర్చోమని ఆయన వెళ్ళి స్నానం ఆయన రంగరాజు గారు వెళ్ళి స్నానం చేసి వచ్చారనమాట. ఆ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కొంత డిస్టెన్స్ ఆ పూర్ణానదిలో 4 అడుగులు ముందుకేసి ఒక చోటకి వెళ్ళి నదిలో ఒక చోటకి వెళ్ళి అక్కడ చూపించి అమ్మ ఉష ఇక్కడేనమ్మా ముసలి పట్టుకుంది, శంకరుడిని ఇక్కడేనమ్మా ముసలి పట్టుకుంది అని ఎగ్జాక్ట్ లొకేషన్ వేర్ ద క్రొకొడైల్ హెల్డ్ హిమ్. గ్రీష్మ డిస్టర్బెన్స్ వస్తుందమ్మా చాలా, ఎవరన్నా అన్మ్యూట్ లో ఉన్నారా?
ఎవరు లేరు దీది, బ్యాక్గ్రౌండ్ కొంచెం నాయిస్ వస్తుంది ప్రణవ్ దగ్గర నుంచి.
స్పీకర్ లో ఏదో ఉన్నారు
లేరు కామా, సైలెంట్ గా
అంటే
సో అయితే ప్రణవ్ అప్పుడు శంకరాచార్యులు వారు ఎక్కడైతే ముసలి పట్టుకుందో ఆ ప్రాంత ఆ ప్లేస్ చూపించి ఇక్కడేనమ్మా ఇక్కడే పట్టుకుంది దొంగ ముసలమ్మ, అది నిజ ముసలి కాదు, ఆయనే సృష్టించారు ఆ దొంగ ముసలిని. ఎందుకు అంటే ఆయన లైఫ్ అంటే ఆయన బర్త్ మీదకి వచ్చిన పర్పస్ ఫస్ట్ ప్రీత్ అద్వైత అంటే మరుగుపడిపోయిన మన అద్వైత శాస్త్రాన్ని మరుగుపడిపోయింది అంటే అందరూ పూజలు పునస్కారాలు వీటి మీద పడిపోయారు నాన్న అప్పటికి. ఐ మీన్ అవర్ హోల్ రిలీజన్ ఇస్ టేకింగ్ ఎ డిఫరెంట్ రూట్ అన్నమాట. ఇంకా మూఢ నమ్మకాలు మూఢాచారాలు ఇంక ఇలా ఉంటున్నారు. సో అది పునరుద్ధరించడానికి అద్వైతాన్ని పునరుద్ధరించడానికి శంకరాచార్యులు వారు వచ్చారన్నమాట. అట్ ది ఏజ్ ఆఫ్ 8 అలాగా దొంగ ముసలి పట్టుకుందని తెలియచేస్తే తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు తల్లితో అంటాడు శంకర్డు ఏమనంటే, అమ్మా నువ్వు సన్యాసానికి ఒప్పుకోకపోతే ఈ ముసలి నన్ను చంపేస్తుంది, నువ్వు ఒప్పుకుంటే నన్ను విడిచిపెట్టేస్తుంది అంటే. అప్పుడు తల్లి అనుకుంటుంది అయ్యో నా కొడుకు బతికుంటే కనీసం ఎక్కడో చోటు ఉంటాడు, ఇప్పుడు ఆ ముసలి తినేస్తే అసలు నా కొడుకే ఉండడు కదా అని చెప్పి దండం పెట్టి వదిలేసే వాడిని సన్యాసం పుచ్చుకోవడానికి నేను అంగీకరిస్తానని చెప్తుంది. అప్పుడు ముసలి వదిలేస్తుంది వెంటనే, హీ కమ్ టు ది షోర్ అంటే బ్యాంకు ఒడ్డుకు వచ్చేస్తాడు, బ్యాంక్ దగ్గర నీళ్ళలోంచి బ్యాంక్ నాన్నగారు అది చెప్పి స్నానం చేసి నడిచి వచ్చి ఇలా పట్టుకుందమ్మా శంకరుల్ని ముసలి వాళ్ళమ్మాయిలో ఒడ్డుని పెంచుని వెళ్ళిపోమందమ్మా సన్యాసం తీసుకుని. సన్యాసం తీసుకుంటే తీసుకో, నువ్వు చల్లగా ఉండాలి ఎక్కడున్నా కూడా, నువ్వు సుఖంగా ఉండాలి సన్నగా ఉండాలి అంటే వెంటనే వాడు ఇంత మొహం చేసుకుని అని నాన్నగారు ఇంత మొహం చేసుకుని అలా సన్యాసం పుచ్చేసుకున్నాడమ్మా వాడు అని చెప్పి. అండ్ దెన్ హీ టుక్ మీ టు ఆర్యాంబ, ఆర్యాంబ చని అనే వాళ్ళ గృహానికి తీసుకెళ్ళి ఆర్యాంబ ఆరాధించారు, కృష్ణుడి గుడి చూపించి మళ్ళీ శంకర్లు అక్కడ తిరిగిన వీధులు ఆయన ఆడుకున్న ప్రాంతం అంతా చూపించి ఎక్కడైతే కూర్చుని భాష్యాలు రాశారు, ఎక్కడ కూర్చుని బోధ చేశారో అదంతా కూడా చూపించారమ్మా. తల్లికి ప్రామిస్ చేస్తారు శంకర్ ఏమనంటే, నువ్వు మరణించే అడుగుతుంది తల్లి, నువ్వు ఎక్కడున్నా సరే నా మరణ కాలంలో నా దగ్గర ఉండాలి అని. సో వెళ్ళిపోతూ సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోతూ ప్రామిస్ చేస్తాడు తల్లికి, అంటే నేను ఎక్కడున్నా కూడా నీ అంతిమ టైంలో నేను వచ్చేస్తాను నీ దగ్గరికి అని. అలా యాక్చువల్ గా హీ విల్ నాట్ బి కాలడిలో ఉండడం మా తల్లి చనిపోయినప్పుడు ఇంట్యూషన్ తెలుస్తుంది వాళ్ళు మధుర వెళ్ళిపోతున్నారని. సో నాన్నగారు చెప్పారనమాట సూక్ష్మ రూపంలో వచ్చేసారు తల్లి దగ్గరికి, అంటే యాస్ట్రల్ ట్రావెల్ చేశారనమాట. తల్లి దగ్గర ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి పెడతారు శంకర్లు చేయడానికి వీల్లేదని, బికాస్ హీజ్ అ సన్యాసి. అప్పుడు అలా కాదు పాటిస్తాను, అది దహనం నేనే చేస్తాను అంటే ఊళ్ళో వాళ్ళందరూ సహకరించకుండా దే వాంట్ ఈవెన్ గివ్ హిమ్ వాట్ ఈస్ నీడెడ్ అనమాట ఫర్ ది జర్నీ. యాక్చువల్గా తల్లి మరణించే ముందే వచ్చేస్తారు, అంటే తల్లి లాస్ట్ అప్పుడు అడుగుతుంది అనమాట, నాకు ఒకసారి ఈశ్వరుడి దర్శనం ఇప్పించు ఆయన్ని చూస్తూ వెళ్ళిపోతాను అని. అప్పుడు శివుణ్ణి ప్రత్యక్షం చేస్తారు. అప్పుడు ఆ రూపం నాకు భార్యాంబకి వద్దు ఈయనొద్దు, నేను లైఫ్ అంతా కూడా కృష్ణుణ్ణి విష్ణుమూర్తిని ఆరాధించాను కదా, ఆయన్ని ప్రత్యక్షం చేయి అని అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేస్తే విష్ణుమూర్తిని చూస్తూ ఆవిడ ఐక్యం అయిపోతారు అనమాట, అంటే ముక్తి వచ్చేస్తుంది. అలా ముక్తి చూసిన తర్వాత లైక్ హీ హ్యాస్ టు డూ ది లాస్ట్ రైట్స్ కదా, ఊళ్ళో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు నాన్న. శంకరులే సింగిల్ గా భుజం మీద వేసుకుని నాన్నగారు ఇవన్నీ చెప్తారమ్మా, ఐ మీన్ హీ యాక్చువల్లీ చెప్పడం కాదు నాన్న, హీ లివ్డ్ ఇట్. అంటే ఎలా చెప్పారు అంటే ఆయనే శంకరుడు, ఆయన తల్లి వెలిచే ఆయన ఎమోషన్ తో శంకరులు ఉన్నారు, ఏ ఎమోషన్ తో శంకరులు మాట్లాడారు తల్లితో, తల్లికి ఎలా విష్ణుమూర్తి విష్ణుమూర్తి అపియర్ అయ్యారు, అవన్నీ కళ్ళకి కట్టినట్టు ప్రణవ్. ఐ మీన్ అంటే బికాస్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ సో మచ్. అంటే కళ్ళకి కట్టినట్టు శంకర్ని జీవితం అంతా చెప్పుకొచ్చారమ్మా. అంటే అగ్ని, ఆ అగ్నిని ఆయనే క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసి ఆయనే సింగిల్ గా దహనం చేస్తారు అనమాట తల్లిని. అక్కడ ఒక పిల్లర్ స్థాపిస్తారు తల్లి జ్ఞాపకార్థం. సో బేసిక్ గా ఆయన చెప్పింది ఏంటంటే 32 ఇయర్స్ లో కాలి నడక మీద భారతదేశం అంతా ఒక 3 టైమ్స్ పర్యటన చేసి అద్వైత బోధ పునరుద్భవం చేసి, అంటే అప్పటికి అసలు అద్వైతం అనేది మర్చిపోయారు జనం, అంటే ఇట్ హ్యాస్ బికమ్ హిడన్ టోటలీ. దాన్ని మళ్ళీ బయటకి తీసుకొచ్చి శంకర భాష్యాలు, వివేక చూడమని, లాస్ట్ లో మళ్ళీ భజగోవిందం, ఇవన్నీ చాలా భాష్యాలు రాసుకొచ్చారనమాట. రాసుకోవడమే కాక ఊరూరు తిరుగుతూ ఆ బోధ చేసుకుంటూ వెళ్ళారమ్మా. ఓన్లీ ఆన్ ఫుట్, ఓన్లీ కాలి నడక మీదే వెళ్ళారు మొత్తం భారతదేశం అంతా. అంటే చిన్న పిల్లవాడు కదా, సో నాన్నగారు లాస్ట్ డేస్ లో కూడా లాస్ట్ 1 ఇయర్ హీ టుక్ దిస్ ఆత్మతీర్థం పుస్తకం, అంటే శంకరాచార్య వారి అనమాట. లాస్ట్ 8 మంత్స్ నాన్నగారు అపోలోలో అడ్మిట్ అవ్వక ముందు హాస్పిటల్కి వెళ్ళకముందు ఇంట్లో రోజు భక్తులకి ఆత్మతీర్థమే చదివేవారు శంకరాచార్య వారి బోధ అనమాట, ఆయన లైఫ్ ఆయన బోధ. సో ఆయన యాక్చువల్ గా అంటే జస్ట్ ఏం చెప్పారు అంటే శంకరులు ఏదైతే బోధించారో అది ఆత్మబోధని మనం కాన్స్టెంట్ గా శ్రవణం చేసి ఆ శ్రవణం చేసిన దాన్ని మనం వివేకంతో భక్తితో వివేకంతో దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని అర్థం చేసుకుంటే కానీ అనుష్ఠానం చేయలేమమ్మా. వి కాంట్ పుట్ ఇట్ ఇంటు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అన్లెస్ యు అండర్స్టాండ్. సో అది అర్థం చేసుకుని అది ఆచరణలో పెట్టి అది ఎంతో కొంత ఆయన చెప్పిన అద్వైత సుఖం ఆ అద్వైత అనుభవం ఎంతో కొంత మన హృదయంలో మనం అనుభవిస్తూ మనం గనక అంటే అందరికి అర్థమయ్యేలాగా అది చెప్పగలిగితే ఆయన దయ అంటే అప్పుడు మనం కొంచెం ఆయన రుణం తీర్చుకునే వాళ్ళం అవుతాం. అంటే అలా చేయగలిగితే అవుతామా అన్నారన్నమాట అని అని అన్నారు ఆచార్యుల వారి అనుగ్రహం మన నిండా కురిచేస్తుందమ్మా ఈరోజు ఆచార్యుల వారి అనుగ్రహం మన మీద నిండా కురిచేస్తుందమ్మా అని ఆ కాలనీలో 2 డేస్ స్టే చేశాం ప్రణవ్. 2 డేస్ కూడా శంకర 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 హీ వుడ్ చాంట్ శంకర 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 అంటే నాన్ స్టాప్ అనమాట శంకర శంకర అని మళ్ళీ మధ్య మధ్య ఇట్లా చెయ్యొచ్చు ఉండేవారు కదా నాన్నగారు ఇట్లా చెయ్యొచ్చు ఇట్లా బ్లెస్ చేస్తూ ఉండేవారు అంటే కళ్ళు మూసుకుని టోటల్ గా తన్మయత్వంలో శంకరాచార్యులు వారే అయిపోయారా అనిపించింది అనమాట. అని ద గ్రేట్ ఆచార్య ద గ్రేట్ ఆచార్య అంటూ ఉన్నారనమాట కళ్ళు మూసుకుని డిఫరెంట్ క్లాన్స్ ఆల్ టుగెదర్. సో తర్వాత కోయంబత్తూరు అంటే కాలడి నుంచి రిటర్న్ వచ్చేసాక కూడా హీ కెప్ట్ సేయింగ్ అనమాట ద గ్రేట్ ఆచార్య మనల్ని ట్రెమెండస్ గా బ్లెస్ చేసేసారమ్మా ఆయన బోధ మన ద్వారా చెప్పిస్తారమ్మా ట్రెమెండస్ గా బ్లెస్ చేశారమ్మా అంటూ ఉన్నారనమాట. అండ్ యాక్చువల్లీ ఆయనకి నాన్నగారు కంప్లీట్ జస్టిస్ చేశారమ్మా ఆయన బోధకి భగవాన్ ఆచార్య వారి బోధకి నాన్న డిడ్ ది అల్టిమేట్ జస్టిస్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన భాష కన్నా కూడా భగవాన్ శంకరాచార్య వారు చెప్పిన భాష కన్నా కూడా ఇంకా ఇంకా అండర్స్టాండబుల్ అంటే వాళ్ళు చెప్పిన ఇంకా ఇంకా సింపుల్ అంటే కాంప్లెక్స్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఉంటుంది కదా
సింపుల్ కాంపౌండ్ చేసేసి పంపించేస్తారు.
సో డైజెస్టివ్ ఫామ్ లో మనకి ఇచ్చేసారనమాట. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ టు సీ చిల్డ్రన్ లైక్ యూ ఆయన సమక్షంలో పుట్టి ఆయన సమక్షంలో పెరిగి ఆయన సమక్షంలో పెద్దవాళ్ళకి ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ అమ్మా మీరు ప్రణవ్. సో ఐ మీన్ నాన్నగారు హ్యాస్ సో మెనీ జెమ్స్ అమాంగ్ డివోటీస్ దట్ అన్ని జనరేషన్ వాళ్ళని ప్రిపేర్ చేసి ఈ మిషన్ ఆయన ఏదైతే మిషన్ స్టార్ట్ చేశారో అది ఫ్యూచర్ జనరేషన్ ద్వారా ముందుకెళ్లేలాగా కూడా ప్రిపేర్ చేసి ఉంచారు. సో టుడే ఇన్ యువర్ వర్డ్స్ వి వుడ్ లైక్ ఇన్ యువర్ వర్డ్స్ నాన్నగారి గురించి నీకు నాన్నగారికి ఉన్న అనుబంధం చిన్నప్పటి నుంచి నిన్న ఆయన అనుగ్రహించిన విధానం అన్ని నువ్వు చెప్పున్నాను ఇట్ విల్ బి నైస్ టు లిసన్.
హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం యహమహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విష మనసా స్వం చిన్వతా మధ్యతావాం పవన చలన రోదాత్ ఆత్మనిష్టో భవత్వం. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం నమో భగవతి శ్రీ రమణాయ. ఫస్ట్ మీకు గ్రీష్మ గారికి అందరి భక్తులకి థ్యాంక్స్ అండి. అసలు మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయటం వల్ల భక్తులు అందరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుని నాన్నగారు ప్రేమ నాన్నగారు గ్రేస్ అంతా మాకు తెలియజేసి ట్రూత్ ఏంటో మాకు చెప్పించి వాళ్ళు లైఫ్ లో వాళ్ళు ఎలా అప్లై చేస్తున్నారో వాళ్ళు షేర్ చేయించుకుని మాకు అంతా తెలియజేస్తున్నారు కదండి. చాలా థ్యాంక్స్ అండి అందరు భక్తులకి ఆన్లైన్ సత్సంగాల వల్ల అండి. అండ్ ఫస్ట్ ఇంత డివోషనల్ ఫ్యామిలీలో పుట్టడం నా అదృష్టం అండి. ఫస్ట్ మా అమ్మమ్మ గురించి చెప్పాలండి. అమ్మమ్మ అంటే ఫస్ట్ ఆవిడలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి భక్తుడికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని. కాకపోతే ఆశ్చర్యపరిచే క్వాలిటీ ఏంటంటే మొత్తం ఈ లోకంలో విషయవాసనలన్నీ కలిపి ఒక మనిషిలో పెట్టి వాడిని కూర్చోబెట్టారనుకోండి అంటి మా అమ్మ ముందు వాళ్ళలో ఎన్ని నెగిటివ్స్ ఉన్నా ఓన్లీ పాజిటివే కనపడుతుందంటి. నెగిటివ్ అనేది కనపడదు. అదొక ఆశ్చర్యమైన ఫీచర్ అంటి క్వాలిటీ అంటి. అది మనం నేర్చుకోవాలన్నా మనకి రాదు కదంటి. నాన్నగారు లోపల నుంచి ఇస్తేనే కదా మనకు వస్తుంది. అదొకటంటి ఆ క్వాలిటీ ఒకటంటి. అండ్ మిమ్మల్ని చూసిన వెంటనే లేకపోతే మీ సత్సంగం విన్నా ఫస్ట్ నేర్చుకోవాల్సిన క్వాలిటీ వన్నెస్ అండి. మిమ్మల్ని చూసిన వెంటనే వన్నెస్ గుర్తొచ్చేస్తుంది అండి. అంటే మీలోని అందరిలోని నాన్నగారిని చూస్తారు కదండి, సో వచ్చే ప్రతి మాట కూడా ప్రేమ కదండి. ఆ ప్రేమకి ఇంకా ఇంకా వినాలనిపించేస్తుంది అండి మీ సత్సంగం. అదొకటండి. అండ్ ఫస్ట్ కంటిన్యూ చేయనా అండి?
కంటిన్యూ చేయండి.
అది అమ్మమ్మ 1987-1988 ఆ టైంలో అసోసియేట్ అయ్యారంట అండి నాన్నగారితో. ప్లస్ నాన్నగారు కూడా నర్సాపురంలో పిల్లల డాక్టర్ గారి ఇంటికి ఎక్కువ వచ్చేవారంట అండి. అప్పుడు అలాగా వెళ్ళి దర్శనం చేసుకునేవారంట అండి. అలాగా స్టార్ట్ అయిందంట అండి. మమ్మీ వాళ్ళని కూడా బిఫోర్ మ్యారేజే దర్శనం తీసుకెళ్ళేవారంట అండి. అరుణాచలం కూడా ఫ్రీక్వెంట్గా వెళ్ళేవారంట అండి. నేను పాల్కోల్లో విజయలక్ష్మి హాస్పిటల్లో పుట్టానండి. అప్పుడు డెలివరీ అప్పుడు కూడా కాంప్లికేట్ అయిందంట అండి మమ్మీకి. నాన్నగారికి మామూలుగా చెప్పారంట అండి ఎవరో, రమ్మగారి మనవడు అదే చిన్నపాప కొడుకు పుట్టారంటండి అని చెప్తే వెళ్ళి చూసొద్దామని చెప్పారంట అండి నాన్నగారు. నాన్నగారు అప్పుడు ఫోర్త్ డే, నేను పుట్టిన ఫోర్త్ డేకి ఆయన అంటే డ్రైనేజ్ పక్కన హాస్పిటల్ అంట అండి అది. అది ప్రెగ్నెన్సీ వార్డుల్లో అన్హైజీనిక్ కండిషన్స్లో ఉన్న ఆయన స్టెప్స్ ఎక్కి సెకండ్ ఫ్లోర్కి ఫోర్త్ డే ఆయనే నన్ను చూడటానికి వచ్చారండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు, ఆయనే నన్ను చూడటానికి వచ్చేసారండి. అది చిన్నప్పటి నుంచి చెప్పేవారంటీ మమ్మీ, మా మమ్మీ అమ్మమ్మ అందరూ చెప్పేవారంటీ. కాకపోతే అప్పుడేం ఫీల్ అయ్యేవాళ్ళని అంటే నేను ఎంత స్పెషలో అని ఫీల్ అయ్యేవాడిని అంటే అప్పుడు. కాకపోతే తర్వాత తెలిసింది నాన్నగారు గ్రేసు ఆయన అంటే ఇప్పుడు మదర్ లవ్ ఉందంటే అది అటాచ్మెంట్ వల్ల వస్తుంది కదండీ. గురువు లవ్ అంటే అసలు ఏం అటాచ్మెంట్ లేకుండా అంత లవ్ చూపిస్తారు కదండీ. ఆయన గ్రేట్నెస్ అంత ఉంది, ఆయన గ్రేస్ అంత అని తర్వాత అర్థమైందండి. అలాగే చిన్నప్పటి నుంచి ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసుకెళ్ళేవారండి నాన్నగారి దగ్గరికి. నాన్నగారు నా ఫోర్త్ మంత్ అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మహిళా మండలం ఉంటుందండి, అక్కడికి వచ్చారంట అండి ఒకసారి. అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చి సోఫా మీద కూర్చున్నప్పుడు భక్తులతో మాట్లాడుతున్నారంట అండి. పక్కనే సోఫాలో మూలన నన్ను కూడా అలా పడుకోబెట్టేశారంట అండి నా ఫోర్త్ మంత్ అప్పుడు. ఆయన భక్తులతో మాట్లాడుతూనే మధ్య మధ్యలో చూస్తున్నారంట అండి. దాని తర్వాత అన్నప్రాసం కూడా అప్పుడే చేయించేశారంట అండి. దాని తర్వాత నర్సాపురం అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు కదండి. అప్పుడు భక్తులు మామూలుగా చూపించేవారంట అండి. సిరి గారు బాబండి అని చూపిస్తే ఈ నాకు తెలియకపోవటం ఏంటి నా ఫ్రెండు అనేవారంట అండి. అది మళ్ళీ పుట్టినప్పుడు బాగా బ్లాక్గా ఉండేవాడిని అంట అండి. నేను ఒక కొన్ని మంత్స్ అయ్యాక అప్పుడు కొంచెం కలర్ వచ్చానంట అండి. అప్పుడు నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు యూరోపియన్ రంగు వచ్చేస్తాడు ఏంటి అనేవారంట అండి. దాని తర్వాత అరుణాచలం ఫస్ట్ 1 ఇయర్ అప్పుడు అరుణాచలం తీసుకెళ్ళారంట అండి. అరుణాచలం చిన్నప్పటి నుంచి అంటే ఏ హాలిడేస్ వచ్చినా అండి, సమ్మర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, దసరా హాలిడేస్, ఏ హాలిడేస్ వచ్చినా అరుణాచలమే వెకేషన్ స్పాట్ అండి. అరుణాచలమే తీసుకెళ్ళిపోయారు. అరుణాచలంలో కూడా మెయిన్ రమణాశ్రమం అట్రాక్షన్ కదండి. అసలు చిన్నప్పుడు ఎంజాయ్ చేసేది ఇప్పుడు కావాలన్నా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అండి. అంత ఎంజాయ్ చేసేవాళ్ళు చిన్నప్పుడు. భగవాన్ హాల్లో పీస్ అసలు ఇప్పుడు ఇంకా ఫ్లోటింగ్ పెరిగి ఎక్కువ మంది ఉన్నారు కానీ అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు కదండి రమణాశ్రమంలో. ఇప్పుడు పీస్ ఉందంటే కాకపోతే అప్పుడు ఇంకా అసలు ఫుల్ అన్లిమిటెడ్ పీస్ అండి అసలు రమణాశ్రమం అంతా. ఆ పీస్లు ఫుల్ ఎంజాయ్ చేసేసి వాళ్ళని. అండ్ మళ్ళీ పంతులు ఉండేవారు కదండి, చిన్న చిన్న పంతులు ఉండేవారు కదా, వాళ్ళు కూడా అప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారండి. అప్పుడు అక్కడ గోశాల టాయిలెట్స్ ఉంటాయి కదండి, దాని ముందు ఫ్రీ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు క్రికెట్ ఆడుకునేవారంటీ. అంటే సాయంత్రం 4:30 అభిషేకం ముందు టైంలో క్రికెట్ ఆడుకుని అప్పుడు టైం అయ్యేసరికి అప్పుడు వచ్చి అభిషేకం దగ్గర మంత్రాలు చదివేసేవారంటీ. నేను అప్పుడు చిన్నపిల్లడిని అండి, నాకు ఆడటం కూడా సరిగ్గా రాదు అప్పుడు, నన్ను ఆడించేసుకునేవాళ్ళు అప్పుడు. అలాగే వాళ్ళు ఒకసారి గిరిప్రదక్షిణ కూడా వాళ్ళతో పాటు ఒకసారి వెళ్ళానంటీ ఒకసారి. ఎంత ప్రేమ అంటే వాళ్ళకి, అసలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుని బర్త్డేకి ఫోన్ చేసి విష్ చేస్తారండి, అంత ప్రేమ అసలు వాళ్ళకి. అవునండి. మళ్ళీ అక్కడ డైనింగ్ హాల్లో శేఖర్ అని ఒక ఆయన ఉండేవారంటీ. ఆయనతో కూడా ఫ్రెండ్షిప్ చేసి ఉంది. ఆయన ఏంటంటే 7 o'clock కి బ్రేక్ఫాస్ట్ కదండి మార్నింగ్, అక్కడ రమణాశ్రమం డైనింగ్ హాల్లో 6 o'clock కి మమ్మల్ని వచ్చేయమని అక్కడ ఆకులు అవి పెట్టించి గ్లాస్ అది పెట్టి వాటర్ అయ్యి పోయించేవారండి. అలాగా మార్నింగ్ వెళ్ళిపోయామంటే మధ్యాహ్నం లంచ్ 11 టైంకి ముందు వెళ్ళిపోయామని, ఈవినింగ్స్ కూడా నా డిన్నర్ ముందు కూడా వెళ్ళిపోయామంటే అప్పుడప్పుడు. అలాగే రమణాశ్రమం అసలు అప్పుడు ఎంజాయ్ చేసినంత ఇప్పుడు ఎంజాయ్ చేయాలన్నా చేయలేకపోతున్నాం అంటే అంత బాగుండేది అప్పుడు. దాని తర్వాత గిరి ప్రదక్షిణ కూడా, గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం వచ్చేస్తుంది అని ఒక లైన్ పెట్టుకుని గిరి ప్రదక్షిణ చేసేసి వాళ్ళమండి చిన్నప్పటి నుంచి. అలా ఇంకా చిన్నప్పటి నుంచి అరుణాచలం అలవాటు అండి. దాని తర్వాత నాన్నగారు దగ్గర అరుగు కూడా చాలా మెమరబుల్ అండి, అరుగు ఎక్స్పీరియన్స్ కూడా. భగవద్గీత 5th 6th క్లాస్లో భగవద్గీత నేర్చుకున్నానండి. రాణి ఆంటీ అని మా ఇంటి దగ్గర ఉండేవారండి, అంటే ఎక్కువ దూరం బద్దకించాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే ఉండేవారండి. సో వెళ్ళిపోయేవాళ్ళు ఆవిడ దగ్గరికి. ఆవిడ చాలా స్వీట్ అండి, చాలా బాగా చెప్పేవారు ఆవిడ. అసలు కష్టం ఉండేది కాదు, అంటే నేర్చుకుంటున్నాం కష్టం అనిపించేది కాదు, అలా చెప్పేది అదే. అలాగా చదివించేసేవారు, 8 అధ్యాయాలు నేర్పించేశారంటే ఆంటీ. కాంపిటీషన్స్ నర్సాపురంలోనే స్టీమర్ రోడ్లో రాజగోపాల్ స్వామి గుడి ఉండేదండి, అక్కడ కాంపిటీషన్స్ అన్ని జరిగేవి అనమాట. అక్కడ ఆంటీ తీసుకెళ్ళేవారు. ఫస్ట్ టౌన్ 3rd వచ్చిందండి అక్కడ. దాని తర్వాత కొవ్వూరు తీసుకెళ్లారండి, అక్కడ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్, అక్కడ 2nd వచ్చింది. దాని తర్వాత మళ్ళీ టౌన్ డిస్ట్రిక్ట్ 2 నర్సాపురం అండి, ఆ రెండిట్లో 1st వచ్చిందండి. నాన్నగారి దగ్గరికి అప్పుడు తీసుకెళ్లారంట ఆంటీ. తర్వాత మమ్మీ చెప్పారు, నాకు అంత గుర్తులేదు అది. నాన్నగారు కూడా చాలా హ్యాపీ అయ్యారంట అండి. నాన్నగారి దగ్గర ఒక అంటే సిస్టర్స్ అందరూ తీసేసుకున్నారంటే నామం, నేను కొంచెం లేట్గా తీసుకున్నానంటే నామం. ఏ దేవుడు ఇష్టం అంటే రమణ మహర్షి అని చెప్పానండి. అప్పుడు ఓం నమో భగవతే శ్రీరమణాయ నామం ఇచ్చారండి. ఇంకా అంటే తర్వాత అడిగానంటే మామూలుగా శర్మ మీరు ఎందుకు నామం తీసుకుంటారు గురువు దగ్గర అని అడిగితే, నువ్వు నామం చేయకపోయినా నీ పదులు గురువు చేసేస్తారు నామం అని చెప్పారండి అప్పుడు. అలాగే ఇంకా ఏ గుడికి వెళ్ళినా ఆ దేవుడు నామం తెలియకపోతే ఓం నమో భగవతే శ్రీరమణాయే అంటే, ఇంకా ప్రతి దేవుడి దగ్గర అదే ఇంకా అలా నామం ఇచ్చేస్తారంటే. మళ్ళీ అంటే ఫ్రీక్వెంట్ గా తీసుకెళ్లేవారంటే చిన్నప్పుడు. అప్పుడు కన్సిక్యూటివ్ గా బాగా గుర్తుండిపోయిన మొమెంట్ ఏంటంటే, కన్సిక్యూటివ్ గా ఒక 2-3 డేస్ వెళ్ళామంటే వీక్ లో ప్రతిరోజు మొత్తం సబ్జెక్ట్ చెప్పేస్తారు కదంటీ, అందరు విషయాలు కనుక్కుని అందరికీ సబ్జెక్ట్ చెప్పేసి సరిగ్గా లెగిసిపోయే టైం ఉంటుంది కదంటీ, నాన్నగారు లెగిసిపోయే టైం. అప్పుడు ముందు నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట కూర్చుంటాం కదంటీ, మనం సరిగ్గా లెగిసిపోయే ముందు నా వైపు చూసేవారంటీ, నా వైపు చూసి వైడ్ స్మైల్ ఇచ్చేసేవారంటీ. ఇంకా స్మైల్ ఫుల్ లవ్ కదంటీ, అలాగా హ్యాపీనెస్ నింపేసి అప్పుడు పంపించేసేవారంటీ. మళ్ళీ ఇలాగా పామేవారంటే సాఫ్ట్ చేతులు కదంటే ఇలా పామేవారు, అలాగా హ్యాపీనెస్ నింపేసారు ఇక్కడ వరకు, అలా పంపించేసేవారు, అంత గ్రేస్ అంటే. దాని తర్వాత అర్జున్ అనేది ఫేవరెట్ పాట అంటే, నాన్నగారితో నాకు నా లైఫ్ లో నాన్నగారితో ఫేవరెట్ పాట అర్జున్ అని పిలవడం అంటే. అర్జున్ అని పిలిస్తాక దాని తర్వాత ఆలోచించానండి ఎందుకు అర్జున్ అని పిలుస్తున్నారని, అంటే లోపల నుంచి ఆయనే థాట్ ఇచ్చారంటే. అంటే అర్జునుడికి డిటర్మినేషన్ కదండి, ద్రోణాచార్యుడు చెట్టు మీద చెట్టును చూపించి నీకు అక్కడ ఏం కనపడుతుందంటే పక్షి యొక్క కన్ను కనపడుతుందని చెప్తాడు కదా అంటే, సరిగ్గా బాణం వదలమంటే కూడా సరిగ్గా కన్ను మీద నుంచి అలా వెళ్ళిపోయేలా వేస్తాడు కదా, అంత డిటర్మినేషన్. మళ్ళీ ధనుర్విద్య అంటే డెడికేషన్ కదండి ఆడికి, అర్జునుడికి అంత డిటర్మినేషన్ డెడికేషను నాలో రావాలని నాకు నన్ను నా పేరు పెట్టి పిలుస్తున్నారేమో అనిపించిందండి లోపల నుంచి ఆయన అలా చెప్పించారు అర్జున్ అదే అంటే. అండ్ 5th క్లాస్ ఆ టైంలో ఇళయరాజా మాయల రమణుడు పాట వచ్చిందంటే, అది సదా సదా అని ఆయన్ని ఒక ఆల్బమ్ కింద రిలీజ్ చేశారంటే ఇళయరాజా అప్పుడు. అది విన్నానంటే, విని చాలా నచ్చేసి ఇంకా నాలో నేను పాడుకుని ఉన్నా అంటే, అది ఎప్పుడు పాడుకోవాలనిపిస్తే అలా పాడేసుకునేవాడిని. అలాగే నాన్నగారు బర్త్డే రోజు ఒక రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామండి, 5 ఆ టైంకి వెళ్ళిపోయామండి. అప్పుడు పాడించుకున్నారండి నాన్నగారు, ఒక సైడ్ నుంచో పెట్టించుకుని, ఆ సైడ్ వినపడలేదండి, ఇటు సైడ్ రా అని చెప్పి అటు సైడ్ నుంచో పెట్టించుకుని పాడించుకున్నారండి. దాని తర్వాత మీరున్నారండి మీటింగ్ లో కూడా తర్వాత పాడించుకున్నారండి. అది మెమొరబుల్ ఆంటీ.
పాటకు సార్ పాడమన్న
సరే అండి. మాయలో రమణుడు మాయావి, మాయగాక ఇంక ఏముంది? మాయలో రమణుడు మాయావి, మాయగాక ఇంక ఏముంది? కౌపీనంతో ఒకరున్నారు, అట్టు మాత్రం పోకండి. చిక్కిన వాళ్ళని వదలరు, వాడు జీవంతో జీవించలేరు. అంతకుని ఇది ఏమని అడిగేవారు ఎవరు లేరు. భద్రము భయ్యా భద్రము, నేను చెప్పే సత్యం విచిత్రము. భద్రము భయ్యా భద్రము, నేను చెప్పే సత్యం విచిత్రము. మాయలో రమణుడు మాయావి, మాయగాక ఇంక ఏముంది? మాయలో రమణుడు మాయావి, నాకు పాము కాటు నుంచి తప్పుకునే దారుంది. పులి పంజా దెబ్బ నుంచి తప్పుకునే దారుంది. శత్రువుల దాడి నుంచి తప్పుకునే దారుంది. కాలపూట విషము మింగి తప్పుకునే దారుంది. అరుణగిరి సన్యాసి సన్నిధికెళ్ళాము, కరుణగల కన్నులతో కాజేసెను మన ప్రాణమే. ఆ కరుణ వల్ల తప్పగా చంపేస్తుంది. చెప్పే చిరుమాట విషమల్లే తలపుల్లో నింపేసి మెల్లగా చంపేను అమ్మమ్మమ్మ. మాయలో రమణుడు, మాయలో రమణుడు మాయావి. చావు గోరికొండ నెక్కి దూకినోళ్ళు బ్రతికిన కథ ఇక్కడుంది ఉంది. కడలిలోన దూకి చావబోయిన వాళ్ళు తప్పించుకున్న కవూరు ఉంది. మత్తు మందు వదిలేయచ్చు, కామ కూపం దాటి రావచ్చు. మత్తు మందు వదిలేయచ్చు, కామం కూపం దాటి రావచ్చు. అతని కనులను కాంచే కళ్ళన్నీ చూస్తూ ఉండి పోవునంట. అతను పలికే పలుకులు విన్నోలని ఆ కర్ణామృతం చంపేస్తుంది. ఆశిసే ఆయుష్ హరిస్తుంది, ఆశిసే ఆయుష్ హరిస్తుంది. ఎన్నెన్నో జన్మాలు లేకుండా చేస్తుంది. మాయలో రమణుడు మాయావి, మాయగాక ఇంక ఏముంది? మాయలో రమణుడు మాయావి, మాయగాక ఇంక ఏముంది? కౌపీనంతో ఒకరున్నారు, అట్టు మాత్రం పోకండి. చిక్కిన వాళ్ళని వదలరు, వారు జీవంతో జీవించలేరు. అంతకుని ఇది ఏమని అడిగేవారు ఎవరు లేరు. భద్రము వయ్యా భద్రము, నేను చెప్పే సత్యం విచిత్రము. భద్రము వయ్యా భద్రము, నేను చెప్పే సత్యం విచిత్రము. మాయలో రమణుడు మాయావి, మాయగాక ఇంక ఏముంది? మాయలో రమణుడు మాయావి.
అంటే విచిత్రమైన పాట ఇది.
అవునా అండి? లిరిక్స్ అది చాలా టీజ్ చేస్తూ కూడా భగవాన్ గొప్పతనం అని చెప్తా ఉంటారండి ఇళయరాజు గారు. అసలు
బ్యూటిఫుల్ కదా.
అవునండి,
వింటున్నావు అప్పుడు నువ్వు ఫస్ట్ టైం పాడినప్పుడు నిన్ను ఎలా వెంటాడుతున్నాడో తెలుస్తుంది దాన్ని బట్టి. చెప్పమ్మా.
తన తర్వాత 7th 8th లో కొంచెం తగ్గించేసాను అండి. భగవద్గీత అది తగ్గిపోయింది 7th 8th లో. తగ్గిపోవటం అల్లరి స్టార్ట్ అయిపోయింది అండి. తెగ అల్లరి చేసేసి వాడిని స్కూల్లో కూడా టాప్ అల్లరి చేసే వాళ్ళ లిస్ట్ లో కంపల్సరీ ఉంటానండి. తెగలరా అండి అప్పుడు పొద్దున్న కూడా వెళ్ళిపోయి హాలిడేస్ లో సాయంత్రం వరకు ఇంటికి వచ్చేవాడిని కదండి, క్రికెట్ల మీద ఉండేవాడిని. ఇంకా అప్పుడు నాన్నగారి దగ్గరికి మమ్మీ వాళ్ళు పిలిచినప్పుడు కూడా దర్శనానికి వెళ్ళేవాడిని కాదండి. అప్పుడు అంతలా ఆటల్లో పడిపోయి మాయలో పడిపోయేవాడిని అండి. తర్వాత ఇక్కడ ఉంటే ఇడి ఇలా ఇంకా కుదరదని చెప్పి విజయవాడ తీసుకొచ్చారండి చదివించడానికి. 9th 10th చైతన్యలో చదువుకున్నానండి. ఇంకా 9th 10th వేరే ధ్యాస లేదండి, బుక్సే అండి ఇంకా ఫుల్. అలాగే 9th 10th చదువుల్లో అయిపోయిందండి. ఇంకా అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళడం తగ్గించేసాను కదా అంటే విజయవాడ వచ్చాక. అప్పుడు నేను వెళ్ళట్లేదని చెప్పి నాన్నగారే నా దగ్గరికి వచ్చారంటే నైన్త్ టెన్త్ ఫస్ట్ ఇయర్ మూడు త్రీ ఇయర్స్ ఆయన ఇయర్ కి ఒకసారి వచ్చారు కదండి ఇంటికి. అవునండి, నైన్త్ లో వచ్చారంటే టెన్త్ లో ఎండింగ్ ఫేజ్ లో వచ్చారంటే టెన్త్ లో ఆ టైంలో ఏంటంటే బైపీసీ తీసుకోవాలో ఎంపీసీ తీసుకోవాలో డైలమా అంటే అప్పుడు ఆ టైంలో నాన్నగారిని మామూలుగా అడిగాను అంటే బైపీసీ తీసుకోవాలి ఎంపీసీ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు నాన్నగారు అంటే నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమమ్మా అని అడిగారండి. సైన్స్ అని చెప్పానండి, అయితే బైపీసీ తీసుకోమ్మా అని నార్మల్ గా చెప్పారండి. తర్వాత టెన్త్ లో వచ్చారు కదండి, టెన్ ఓ క్లాక్ కి ట్రైన్ ఎక్కాలనుకుంటాను కదండి అప్పుడు అప్పుడు రెస్ట్ తీసుకుని అప్పుడు సరిగ్గా బయలుదేరుతున్నారండి, ట్రైన్ రైల్వే స్టేషన్ బయలుదేరుతున్నారు. ఇలా హాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు సోఫాలో కూర్చొని చదువుకుంటున్నానండి, చదువుకుంటున్నా ఈ టైం వరకు చదువుతాడమ్మా అని మమ్మీని అడిగారండి. మమ్మీ చదువుతాడండి అని చెప్తే అయితే నువ్వు బైపీసీ తీసుకోమ్మా అని చెప్పారండి. అప్పుడు ఇంకా ఆయన చెప్పారు కదండి, సో ఇంక ఫిక్స్ అయిపోయి ఇంకా డైలమా లేకుండా వేవరింగ్ ఏం లేకుండా ఇంక ఫిక్స్ అయిపోయానండి. అలాగే టెన్త్ అయిపోయిందంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ జాయిన్ అయిపోయానండి, గోసాలని హాస్టల్లో జాయిన్ అయిపోయానండి. వన్ మంత్ అక్కడ ఉన్నాను, వన్ మంత్ అక్కడ చదివాక అక్కడ బయాలజీ కెమిస్ట్రీ బాగానే చదివే బాగానే వచ్చేవాంటి, ఫిజిక్స్ సరిగ్గా వచ్చేవి కాదండి. అప్పుడు ఫిజిక్స్ అక్కడ డౌట్స్ కూడా మరి అంత క్లారిఫై అయ్యేవి కాదండి. సో అప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చి చెప్తే అప్పుడు నాన్నగారు మాట్లాడారండి దాని గురించి. దాని తర్వాత ఇక్కడ ఫిజిక్స్ ట్యూషన్ ఉంది నాన్నగారు అని చెప్తే డే స్కాలర్ లో డే స్కాలర్ కింద జాయిన్ అవ్వమ్మ అయితే అది అన్నారండి. దాని తర్వాత డే స్కాలర్ క్యాంపస్కి వచ్చాను, ఇంకా ఆ ఫోకస్ పోయిందండి, ఆ సీరియస్నెస్ లేదు, వన్ ఇయర్ అలా వేస్ట్ చేస్తానండి ఫుల్ గా. మధ్యలో నాన్నగారి దగ్గరికి మళ్ళీ నరసాపురం వెళ్ళినప్పుడు నాన్నగారి దగ్గర జిన్నూరు దర్శనం చేసుకున్నప్పుడు అప్పుడు ఎప్పుడులా లేరండి, అంటే సైలెంట్ గా అంటే ఎంకరేజ్ చేస్తూ ప్రేమగా అలా లేరు నాన్నగారు. అప్పుడు అప్పుడు ఏంటంటే సైలెంట్ గా ఉండి గంభీరంగా ఉన్నారంటే అప్పుడు స్ట్రాంగ్ గా చెప్పారు, వీడికి బీక్యాట్ వస్తుందమ్మా అని స్ట్రాంగ్ గా చెప్పారండి. అంటే లోపల నుంచి మెసేజ్ ఇచ్చారు నాకు సీరియస్ అవ్వాలని చెప్పి మెసేజ్ ఇచ్చారంటే. దాని తర్వాత మళ్ళీ బాటనీ ఎగ్జామ్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ బాటనీ ఎగ్జామ్ ముందు రోజు వచ్చారంటే నాన్నగారి ఇంటికి. అప్పుడు అప్పుడు బాగా బ్లెస్ చేసి వెళ్ళారంటే నాన్నగారు. దాని తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక ఇంక ఇలా ఉంటే కుదరదని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోదాం, అక్కడ కొంచెం డీవియేషన్స్ తగ్గుతాయి కదా అని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోయానంటే గోసాల. అక్కడ ఇంక గోసాల్లో నాలుగు గోడల మధ్యనే కదంటే హాస్టల్, సో ఇంకా అక్కడ తపస్సులాగా వన్ ఇయర్ అయిపోయిందంటే చదువులో అయిపోయింది. ఆ టైంలోనే శర్మమ్మి పెద్దమ్మ శర్మమ్మి ఉన్నారు కదండి, ఆవిడ అరుణాచలం వెళ్తున్నారంట ఆంటీ. అరుణాచలం వెళ్తున్నప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పారంట ఆంటీ, ఇలా అరుణాచలం వెళ్తున్నాను నాన్నగారు అంటే ఏమని కోరుకుంటావమ్మా అని అడిగారంట ఆంటీ శర్మమ్మిని. నేనేం కోరుకోను నాన్నగారు అని చెప్పారంట ఆంటీ, అయితే అర్జున్ డాక్టర్ అవ్వాలని కోరుకోమ్మా అని అన్నారంట ఆంటీ. అది నాకు తర్వాత ఫోన్లో ఫోన్ చేసి చెప్పారు, నాకు ఎంతో హ్యాపీనెస్ వచ్చింది అప్పుడు ఆ మాటకి. దాని తర్వాత సెకండ్ ఇయర్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే నాన్నగారు ఫిజికల్ గా బాడీ వదిలేశారంటీ అప్పుడు చెప్పారంటీ. కానీ అప్పుడు విచిత్రంగా ఏంటంటే నాన్నగారిని మిస్ అయిన ఫీలింగ్ కూడా వచ్చేది కాదంటే అప్పుడు. అదేంటి, నేను ఇంత స్పిరిచువల్ ఫ్యామిలీలో ఉన్నాను కదా, చిన్నప్పటి నుంచి నాన్నగారి దగ్గరికి వెళ్ళాను కదా, నాన్నగారు అంటే నాన్నగారిని స్మరించుకోవటం తలుచుకోవటం కూడా లేదేంటి, అంటే ఇప్పుడు నీకేమో చదువు పట్ల ఏమైనా అవసరం వచ్చినప్పుడే నా భగవంతుని తలుచుకోవటమా, మామూలప్పుడు కూడా భగవంతుని తలుచుకోవాలి కదా అని లోపల నాకు నేను నచ్చేవని కాదండి. అది మనం బలవంతంగా కల్టివేట్ చేసుకున్నాం అనుకున్నా రాదు కదా అండి, లోపల నుంచి ఆయనే భక్తి తేవాలి కదా. అలాగా సెకండ్ ఇయర్ అయిపోయిందండి హాస్టల్లో నీట్ రాశాను, సరిగ్గా నాన్నగారు చెప్పినట్టే బీకాట్ వచ్చేసిందండి, బీకాట్ వచ్చింది ఆర్ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిపోయానండి. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అలాగా అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో మిస్ అయిన ఎంజాయ్మెంట్ ఫస్ట్ ఇయర్లో ఎంజాయ్ చేస్తామండి. అలాగా ఎగ్జామ్స్ వచ్చినాయి 2 మంత్స్ ముందు నుంచి బాగా కష్టపడి అప్పుడు అంటే నేనే కష్టపడుతున్నాను చదువుతున్నాను, నేనే కష్టపడి ఎగ్జామ్ రాస్తున్నాను, నా కష్టం వల్లే రిజల్ట్ బాగా రావాలి అన్న ఆ థింకింగ్తో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తానండి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే అరుణాచలం వెళ్ళామండి. అదే లాంగెస్ట్ ట్రిప్ అంటే అరుణాచలం. అప్పుడు హాలిడేస్ ఇస్తారు కదంటే వెంటనే ఎగ్జామ్స్ ముందు ఎక్కువ రోజులు ఉన్నామంటే అప్పుడు మమ్మీ నేను అక్కడి నుంచి యానగొంది మాతాజీ దర్శనానికి తీసుకెళ్లారండి. తర్వాత విజయవాడ వచ్చేసాం. అప్పుడు ఎంత మాయ ఎంత లోకంలో ఎంత మాయలో ఉండేవాళ్ళం అంటే హాలిడేస్ అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసి వస్తున్నారు హాలిడేస్ లో, నేను అరుణాచలం లో ఉండిపోయాను, నాకు ఎంజాయ్ చేయడానికి లేదు అనే థింకింగ్ లో ఉండిపోయాను ఆంటీ అప్పుడు. అలాగా విజయవాడ వచ్చేసాం, విజయవాడ వచ్చేసిన ఫ్యూ డేస్ కే రిజల్ట్ వచ్చేసింది ఆంటీ, ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ రిజల్ట్ వచ్చేసింది. వచ్చేసాక అంటే 67% వచ్చిందంటే అప్పుడు అదే అంత కష్టపడ్డాను, కష్టానికి తగ్గట్టు రిజల్ట్ రాలేదేంటి అని చెప్పి డిప్రెషన్ లాగా సాడ్నెస్ లోకి వెళ్ళిపోయానంటే. అది వెళ్ళిపోయాక కొన్ని రోజుల తర్వాత నాన్నగారి లోపల నుంచి అంటే ఒక లెసన్ లాగా నేర్పారు, అంటే ఇంటర్ ఐ డిజర్వ్ దట్ పర్సంటేజ్ అంటే, ఎందుకంటే ఇంటర్నల్స్ లో అంత మంచి స్కోర్ రాలేదు, ఇంటర్నల్స్ లాస్ట్ క్యాడ్ అవుతాయి కదా అంటే, అలాగా రాలేదు, నెక్స్ట్ టైం నుంచి సీరియస్ గా నెక్స్ట్ ఇయర్ నుంచి సీరియస్ గా చదువుదాం, ఇంటర్నల్స్ కూడా బాగా ప్రిపేర్ అవుదాం, అప్పుడు మంచి స్కోర్ వస్తుందేమో అని చెప్పి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యాక థర్డ్ సెమ్ లోనే కొన్ని రోజులు ఆడేసుకుని తర్వాత నుంచి కొంచెం ముందు నుంచే ప్రిపేర్ అయ్యామండి. అలాగా ఫస్ట్ ఇంటర్నల్ అప్పుడు కూడా సేమ్ అండి, నేనే చదువుతున్నాను, నేనే ఎగ్జామ్ రాస్తున్నాను అని చెప్పి, నేనే కష్టపడుతున్నాను అని థింకింగ్ తో ఫస్ట్ ఇంటర్నల్ అంతే అండి. ఫస్ట్ ఇంటర్నల్ సేమ్ ఫస్ట్ ఇయర్ లాగే రిపీట్ అయింది, రిజల్ట్ సరిగ్గా రాలేదు మార్క్స్. దాని తర్వాత ఫోర్త్ సెమ్ స్టార్ట్ అయిపోయిందండి. ఫోర్త్ సెమ్ అంటే మొత్తం ఎంబీబీఎస్ లైఫ్ లో థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్మే ఎంజాయ్ చేసి చిల్ అయ్యే టైం అదే కదా అండి. ఆ ఫోర్త్ సెమ్ ఆడేసుకున్నాం అండి, సరిగ్గా సీరియస్ అయ్యి ఇంకా బుక్స్ తీయాలి అన్న టైంలో కరోనా వచ్చేసిందండి. మామూలు అందరికి అదే కరోనా వచ్చేసింది కదండి అప్పుడు పాండమిక్, అప్పుడు హాలిడేస్ ఇచ్చారు, ఫస్ట్ 10 డేసే హాలిడేస్ అని చెప్పారు, 10 డేసే కదా మళ్ళీ విజయవాడ వచ్చేసి చదువుకుందాం అని చెప్పి నరసాపురం వెళ్ళిపోయామండి. నా ఆ 10 డేస్ కాస్త లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిపోయింది కదండి, అప్పుడు చాలా మంత్స్ నరసాపురంలో ఉండిపోయామండి. ఇంకా నరసాపురంలో ఉంటాం, ఖాళీగా ఉంటాం, సినిమాల్లో పడిపోయి సినిమాల మాయలో పడిపోయినండి, సినిమాలు నెట్ఫ్లిక్స్ లో సిరీస్ లో. శర్మమ్మి మామూలుగా పిలిచేవారంటే, చిన్నప్పుడు భగవద్గీత చదువుకున్నావు కదా అది అలా ఊరికే వేస్ట్ అయిపోవటం ఏంటి, ఎందుకు రోజుకి ఒక టైం పెట్టుకుని 12th అధ్యాయం చిన్నది కదా భక్తి యోగం అది చదువుకున్నాం ప్రతిరోజు టైం పెట్టుకుని అని అన్నారంటే. అది కూడా హృదయపూర్వకంగా చదవటం లేదండి, వెళ్ళి అంటే శర్మమ్మి పిలిస్తే వెళ్ళి చదివేవాళ్ళం అంటే, అలాగే అంటే ఇష్టం లేకుండా అంటే బాగా ఇష్టంతో చదవలేకపోతే ఎన్నో రోజులు చదవలేము కదా అంటే. సో కొన్ని రోజులు చదివా అంటే దాని తర్వాత హోల్ హార్టెడ్ గా కాకుండా దాని తర్వాత మామూలే అంటే అలాగ అయిపోయిందండి, అలాగ మాయల్లోనే అయిపోయింది. లాక్డౌన్ చాలా మంది అలా గడిచిపోయి సడన్ గా ఒకరోజు ఆన్లైన్ ఇంటర్నల్స్ అని చెప్పి, అప్పుడు ఇంకా బయట కాలేజ్కి వెళ్ళే స్కోప్ లేదు కదండి, ఇంటర్నల్స్ ఆన్లైన్ పెట్టేశారండి. అప్పుడు ఒకేసారి టెన్షన్ అంటే నా పర్సనాలిటీ మామూలుగా ఎగ్జామ్స్ టైంలో ఓవర్ టెన్షన్ వచ్చేస్తుందండి. సో ఫస్ట్ ఆ సెకండ్ ఇంటర్నల్స్ ముందు టెన్షన్ బాగా వచ్చేసింది. ఇంకా అప్పుడు సిలబస్ తీసి 15 డేస్ ఎంతో ఉంటే ఆ టైంలో చదువుకున్నానండి. అది చూసి రాసేసేదే అండి, ఇంటర్నల్స్ ఆన్లైన్ పెట్టేశారు కదా ఆన్లైన్ చూసి రాసేయడమే కదా అంటే అలా అయిపోయింది. దాని తర్వాత అర్థమైందండి, ఇలాగ లాస్ట్ మినిట్ లో అయితే మన వల్ల బుర్ర వేడెక్కిపోతుంది టెన్షన్ కి, కొంచెం ముందు నుంచే చదువుదాం, అప్పుడు హెక్టిక్ అవ్వకుండా ఉంటుందేమో లాస్ట్కి సిలబస్ అని చెప్పి ఒక ఎగ్జామ్ అయిన ఫ్యూ డేస్ నర్సాపురంలో ఉండి దాని తర్వాత విజయవాడ వచ్చేస్తామండి. అప్పుడు లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ కొంచెం తగ్గించారు, అప్పుడు విజయవాడ వచ్చేసాం. విజయవాడ వచ్చే ముందు ఎప్పుడైనా నర్సాపురం నుంచి విజయవాడ వెళ్ళినప్పుడు నాన్నగారి సన్నిధి దగ్గర ఆగి దండం పెట్టుకుని వెళ్తానండి. నాన్నగారి సన్నిధి పవర్ ఎంతంటే అండి, ఎప్పుడు నాన్నగారి సన్నిధికి వెళ్ళినప్పుడు మైండ్ కంట్రోల్ గురించి అడుగుతానండి నాన్నగారిని, నాన్నగారికి అలాగే దండం పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు మనం విషయవాసనలోకి దూరం వెళ్ళిపోతాం కదండి, చాలా మాయలో పడిపోతాం కదా, మనం ఎంత దూరం అయితే వెళ్తామో మళ్ళీ ట్రూత్ వైపు రావాలంటే అంతే దూరం వెనక్కి రావాలి కదండి. కాకపోతే నాన్నగారికి సన్నిధిలో దండం పెట్టుకున్నప్పుడు అంత స్కిప్ చేయించేసేవారండి ఆ పార్ట్ అంతా. ద వెరీ నెక్స్ట్ డే మైండ్ లోకి మినిమం డీవియేషన్ థాట్స్ రాకుండా, మైండ్ అసలు డీవియేట్ అవ్వకుండా ఫోకస్ కాన్సన్ట్రేషన్ తెప్పించేసేవారండి. వెళ్ళి దన్నం నాన్నగారి సన్నిధిలో దన్నం పెట్టుకుంటే చాలండి నెక్స్ట్ డేకి ఫోకస్ తెప్పించేసేవారు. అలాగా ఎప్పుడు మైండ్ కంట్రోల్, ఎప్పుడు ఎప్పుడు దన్నం పెట్టుకున్నా వెరీ నెక్స్ట్ డే తెప్పించేసేవారండి, ఆ ఫోకస్ తెప్పించేసేవారు.
అంటే ఇన్స్టెంట్
అవునండి, అంటే అంత ఎడిక్ట్ అయిపోయినా మళ్ళీ వెంటనే ట్రాక్ లోకి ఆయన తెప్పించేసేవారు అంటే, ఆయన దండం పెట్టుకోవటం లేట్, మిగతా వెంటనే తెప్పించేసేవారు. విజయవాడ వచ్చాక కొంచెం టైం టేబుల్ సెట్ చేసుకుని పొద్దున్నలు మధ్యాహ్నం చదువుకుని సాయంత్రం ఆడుకోవటం అలాగంటి. అప్పుడే మీరు లాస్ట్ ఇయర్ జూన్ జూలై టైంలోనే ఆన్లైన్ సత్సంగం స్టార్ట్ చేశారు కదా అంటే, అప్పుడు జూన్ ఫస్ట్ స్టార్టింగ్ లో అసలు ఏం వినలేదు ఆంటీ. తర్వాత శర్మమ్మి ఒకరోజు ఫోన్ చేసి వివేకానందన్ గారి సత్సంగం ఆంటీ అది, డాక్టర్ వివేకానందన్ గారిది ఆ సండే.
యాక్చువల్గా ఏప్రిల్ లో స్టార్ట్ చేసాం ప్రణవ్, ఏప్రిల్ వివేక్ ఇంగ్లీష్ గురు పూర్ణిమ తర్వాత వివేకానంద్ సార్ తోటి ఇంగ్లీష్ స్టార్ట్ చేసాం అన్నమాట. అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ఇంగ్లీష్ వి స్టార్టెడ్, ఫస్ట్ డాక్టర్ వివేకానంద్ గారితో స్టార్ట్ చేసాం.
వివేకానందన్ గారితో స్టార్ట్ చేశారు కదండి. వివేకానందన్ గారు నాకు పర్సనల్ గా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అయిపోయాక అరుణాచలం వెళ్ళారని చెప్పాను కదండి, లాంగెస్ట్ ట్రిప్ అన్నాను కదా. ఆ టైంలో వివేకానందన్ గారు మామూలుగా రమణాశ్రమం దర్శనం అదే దండం పెట్టుకోవటానికి వచ్చారండి. అప్పుడు కేవలం నా కోసం శివసన్నిధికి వచ్చారండి, అప్పుడు రూమ్ మన రూమ్ దగ్గరికి వచ్చినప్పుడు మామూలుగా నాకు అంటే డాక్టర్కి హిస్టరీ టేకింగ్ ఎంత ఇంపార్టెంట్, మళ్ళీ మనం ఫస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చి ఇలా చదువుకోవాలని టిప్స్ అవి చెప్పారండి, మెడికో కదండి కొంచెం గైడెన్స్ లా చెప్పారండి. కానీ మెయిన్ గా బాగా గుర్తుండిపోయిన పాయింట్ ఏంటంటే అండి, ఆయన ఒక మాట అన్నారండి, డాక్టర్ అంటే జస్ట్ నాలెడ్జ్ స్కిల్లే కాదు, పర్ఫెక్ట్ డాక్టర్ అంటే స్పిరిచువాలిటీ కంబైన్డ్ విత్ నాలెడ్జ్ స్కిల్ అన్నారండి. అది బాగా నచ్చేసిందండి ఆ పాయింట్. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఆయనే కదండి, ఆయన సత్సంగం మనస్ఫూర్తిగా అప్పుడు ఇంట్రెస్ట్ భగవాన్ వైపు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా ఆయన సత్సంగం బాగా విన్నానండి. అప్పుడు ఆయన సత్సంగం అయిపోయాక నెక్స్ట్ మితిన్ గారిది అండి, మితిన్ గారి సత్సంగం కూడా శర్మమ్మ ఇలా ఫోన్ చేసి మితిన్ గారిది వస్తుంది రేపు వినాలి నువ్వు కంపల్సరీ అని చెప్పారండి. మితిన్ గారిది హోల్ హార్టెడ్ గా విన్నానండి, ఎందుకంటే ముందు కూడా ఆయన్ని ఫేస్బుక్ పేజ్ చూపించేవారండి శర్మమ్మ నాకు. ఆల్ రౌండర్ కదండి ఆయన, అన్నిటిలో ఆల్ రౌండర్ కదా ఆయన, ప్లస్ ఆయన నాన్నగారితో మల్టీ టాలెంటెడ్. నాన్నగారు పోస్ట్స్ పెట్టినప్పుడు క్యాప్షన్స్ కూడా చాలా బాగా పెట్టేవారండి, చాలా ఆశ్చర్యంగా అనిపించేది అంత డెప్త్ లో క్యాప్షన్స్ పెట్టారు నాన్నగారితో, నాన్నగారి పోస్ట్స్ అన్ని. ఇది కంపల్సరీ హోల్ హార్టెడ్ గా విన్నానంటే ఆయనది, ఆయన దాంట్లో రెండు పాయింట్స్ బాగా గుర్తుండిపోయినాయి అండి. ఒక ఫస్ట్ ఆయన మామూలుగా చెప్పారు కదండి, నాన్నగారి దగ్గరికి ఒకసారి అంటే నాన్నగారికి భక్తులు ఎక్కువ కదా, నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నన్ను భక్తులకి ఇంట్రడ్యూస్ చేస్తే నా దగ్గరికి వచ్చి నా ప్రాక్టీస్ పెరుగుతుంది కదా, ఒకసారి వెళ్ళి అడుగుదాం నాన్నగారిని అని చెప్పారండి, చెప్పారు కదండి. అప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారు తెలిసిపోతుంది కదండి మనసులో, మన గురించి ఆయనకే బాగా తెలుసు కదండి. దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మితిన్ గారు నోరు ఎప్పక ముందే భక్తులకు చూపించేసి మితిన్ గారు మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఈయన దగ్గరికి వెళ్ళండి అని చూపించేశారంట కదండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆయన ప్రాక్టీస్ అలా పెరిగిపోయిందంట కదండి. ఇంకొక ఇన్సిడెంట్ అంటే ప్రతి చోట పాలిటిక్స్ ఉంటాయి కదండి, అలాగే ఆయన హాస్పిటల్లో ఏదో పాలిటిక్స్ ఉన్నప్పుడు సరిగ్గా నాన్నగారికి అప్పుడు హెల్త్ బాగోక మితిన్ గారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట కదండి. అప్పుడు రికవర్ అయిపోయినా కొన్ని డేస్ ఎక్స్ట్రా ఉన్నారంట కదండి, అప్పుడు ఉండి ఆయన అక్కడ లేకపోయినా ఉంది. ఓహో అదే
లేదమ్మా, కానీ అవసరం అంటే కొన్ని అడ్మిట్ అయిపోతానని అడ్మిట్ అయిపోయారు. టూ డేస్ ఉన్నారు అనమాట అడ్మిట్ అయ్యి. ఆ టైంలో హీ వాస్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ క్రైసిస్ అండ్ నాన్నగారు స్టేయింగ్ దేర్ మేడ్ అ హ్యూమన్ డిఫరెన్స్ ఫర్ హిమ్. అంటే ఆ పాలిటిక్స్ అన్ని పోయి
మొత్తం సాల్వ్ చేసేసి ఇంకే ప్రాబ్లం లేకుండా చేసి అప్పుడు డిశ్చార్జ్ అయిపోయినట్టున్నారు కదండి. అంటే మితిన్ గారి సత్సంగం విన్నప్పుడు జలసీలా వచ్చేసిందండి. అంటే వీళ్ళిద్దరే కాకుండా వివేకానందన్ గారు మితిన్ గారు కాకుండా ఇంకా చాలా మంది డాక్టర్ భక్తులు ఉన్నారు కదండి నాన్నగారికి, కాబట్టి నాకు వీళ్ళు బాగా తెలుసు అంటే వీళ్ళని బాగా తెలుసా అండి. నాన్నగారు ప్రొఫెషనల్ గా యాజ్ వెల్ అస్ స్పిరిచువల్ గా రెండు విధాలుగా అందరినీ భక్తులందరినీ మంచి పొజిషన్ లో సెట్ చేస్తారు కదా, నాకు అలా లేరేంటి అని జెలసీ ఫీలింగ్ అప్పుడు వచ్చిందండి. కానీ తర్వాత ఆయనే పోగొట్టేశారండి.
డాక్టర్ మాధవీ విన్నావా?
విన్నట్టున్నానండి, సరిగ్గా గుర్తులేవండి పాయింట్స్ విన్నానండి. తర్వాత ఆయనే డౌట్ క్లియర్ చేస్తారండి, అంటే లోపల నుంచి మనం చేస్తున్న ప్రతి పని లోపల నుంచి ఆయనే చేస్తారు కదండి. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని ఆయన లోపల నుంచి చేయించేదే. మనం ఆయన మీద భారం వేసేస్తే ఇంకా ఆయనే చూసుకుంటారు. ఆయన మీద భారం వేయటం ఒక్కటే లేట్ కదా అంటే, ఇంకా మన లైఫ్ అంతా సెట్ అయిపోయినట్టే కదా ఆయన మీద, ఆయన మీద భారం వేసేస్తే అలా తర్వాత అంటే ఆయన ఫిజికల్ గా లేనప్పుడు కూడా ఎంత వర్క్ చేస్తున్నారో చూపించేశారు ఆంటీ. సో ఇంకప్పుడు ఆ థాట్స్ లేవు, ఆయన మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు, అంత బాగా చూపించేశారు ఆంటీ. దాని తర్వాత అలాగే లాస్ట్ ఇయర్ అలా గడిచి డిసెంబర్ లో కరోనా వచ్చిందండి, నాకు మా చెల్లికి అనన్యకి కరోనా వచ్చిందండి. అప్పుడు క్వారంటైన్ అయిపోయావండి, మైల్డే అండి, అసలు పెద్ద ఏం లేదు, మైల్డ్. అప్పుడు రూమ్ లో క్వారంటైన్ అయిపోయావండి. మామూలుగా అప్పుడు డిసెంబర్ టైం వింటర్ టైం కదా అండి, అరకు, అరకులోని వంజంగి ఆ ప్లేసెస్ లో బాగుంటుంది కదా అండి వింటర్ టైంలో. మా ఫ్రెండ్స్ కొంతమంది అలా ట్రిప్స్కి వెళ్ళేవారండి, అక్కడికి వెళ్ళి ఇన్స్టా స్టోరీలు స్నాప్ స్టోరీలు పెట్టేవారు. అయ్యేమో మేము ఆ రూమ్ లో క్వారంటైన్ లోన్లీగా కూర్చుని అవి చూసేవాళ్ళం ఆంటి. మాకేమో మిస్ అయిపోతుంది ఫీలింగ్, అమ్మాయి ఎంజాయ్ చేసేస్తున్నారు, మేము లోన్లీగా ఉన్నప్పుడు ఈ స్టోరీలు ఏంటి అని. అలా మైండ్ డిస్టర్బ్ అయిపోయి పీస్ లేకుండా ఉంటే శర్మమ్మకి ఫోన్ చేశాను ఆంటీ. అప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అప్పుడే రీసెంట్ గా రోహిణి గారి సత్సంగం జరిగిందండి, డిసెంబర్ ఆ టైంలోనే రోహిణి గారిది జరిగింది. అది విను అన్నారండి, యూట్యూబ్ లో అది పెట్టుకుని విన్నానండి. ఆవిడ దాంట్లో మెయిన్ గా నచ్చింది ఏంటంటే, ఆవిడ కూడా ఇలాగా మొత్తం అంతా నాన్నగారి మీద భారం వేసేసి ఆవిడకి అవి ఇంకా ఫ్రీ అయిపోయి ఆయన చేసే వర్క్ చూసి, ఆయన వర్క్ అంతా అందంగా ఉంటుంది కదండి, సో ఆయన చేసే వర్క్ చూసి సంతోషించేవారంట కదా అండి, బాగా ఎంజాయ్ చేసేవారంట కదా ప్రతిదీ ఆయన మీద భారం వేసేయటం. వాళ్ళ ఇంటికి ఏమైనా కర్టెన్స్ కావాల్సి వస్తే షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా నా టేస్ట్ అసలు బాగోదు, మీరే ఏదో సెలెక్ట్ చేసేయాలి నాన్నగారు అని ఆయన మీద భారం వేసేసి ఆయన ఎంజాయ్, ఆవిడ ఎంజాయ్ చేసేవారంట కదా అండి ప్రతిదీ. అది బాగా నచ్చిందండి అప్పుడు. అంటే ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కామనుకోండి అండి, ట్రైన్ లో లగేజ్ తీసుకుని మన తల మీద పెడితే ఫూలిష్ కదండి, అది పక్కన పెట్టేస్తే లగేజ్ ట్రైన్ మోసుకెళ్ళిపోతుంది దాన్ని. అలాగే మనం అంటే మనకు వచ్చే థాట్స్, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనం మీద వేసేసుకుని మనం వర్రీ అయిపోవటం కన్నా గురువు మీద వదిలేస్తే, నాన్నగారు వదిలేస్తే నాన్నగారు చూసుకుంటారు కదండి, మనం ఫ్రీగా ఉండొచ్చు కదా. అది ఆ పాయింట్ ఫీడ్ అయిపోయిందండి ఆ సత్సంగంలో, ఆ పాయింట్ బాగా ఫీడ్ అయిపోయింది. దాని తర్వాత ప్రీఫైనల్స్ కూడా ఆన్లైన్ పెట్టేశారండి, అది చదివాం కానీ లాస్ట్ కి చూసి రాసేయడమే కదండి ఆన్లైన్ అంటే అయిపోయింది. దాని తర్వాత హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారండి ఇయర్ స్టార్టింగ్, సంక్రాంతి హాలిడేస్. అప్పుడు అరుణాచలం వెళ్ళామండి, ఇన్ని ఇయర్స్ అరుణాచలం వెళ్ళటం వేరే అంటే ఈసారి అరుణాచలం ట్రిప్ వేరే అంటే, అంటే మేబీ ఇన్ని ఇయర్స్ వెళ్ళటం వల్ల క్యుములేటివ్ గా ఆయన గ్రేస్ ఈసారి చూపించారేమో. ఈసారి ఏంటంటే స్ట్రాంగ్ గా విశ్వాసం అది బాగా కలిగించారంటే నాన్నగారు ఈసారి ఈ ట్రిప్ లో. భక్తుల ద్వారానే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు స్టోరీ చెప్పించారంటే, అందరికీ తెలిసిందే కదా అండి ఆ స్టోరీ. ప్రహ్లాదుడు మామూలుగా నారాయణుడు జపంతోనే ఎప్పుడు ఉంటాడు కదండి, అంతటా నారాయణుడే అనుకుంటాడు కదా. హిరణ్యకశిపుడికేమో నచ్చదు కదా, సొంత కొడుకైనా ఆయన చంపించేద్దామని చూస్తాడు కానీ నారాయణుడు వచ్చి కాపాడేస్తాడు. చివరికి ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్తే, అంతటా ఉన్నాడు ఈ స్తంభంలో ఉండడా అంటాడు. ఆ స్తంభాన్ని కొట్టించేస్తే విష్ణు నరసింహస్వామి అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని ఇలా చీల్చేస్తాడు కదండి. అంటే ఆ స్టోరీ అప్పటి వరకు తెలుసా అండి. కాకపోతే తెలియని పాయింట్ ఏంటంటే, అప్పట్లో విష్ణువు నరసింహస్వామి అవతారం కేవలం హిరణ్యకశిపుని చంపడానికే కాదు, ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడని అనుకుంటాడు కదండి, అంతటానే కాదు నీలోని నీవుగా ఉన్నాడు అని తెలియజేయడానికి కూడా వస్తాడంట కదండి నరసింహస్వామి అవతారంలో. ఆ పాయింట్ అంటే ఆ పాయింట్ బాగా ఇంప్రింట్ చేయించేస్తారండి లోపల నాన్నగారు లాస్ట్ అరుణాచలం ట్రిప్ లో. అలాగ విశ్వాసం పెంచేశారండి ఆ ట్రిప్ లో, విశ్వాసం బాగా పెంచేశారు ఆయన మీద, నాన్నగారి మీద ఆయన పెంచేశాడు. భక్తులు కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ కదా అండి, స్పిరిచువల్ గానీ ప్రొఫెషనల్ గానీ ఎంత బాగా చూసుకుంటున్నారో నాన్నగారు ఆ లైవ్ ఎగ్జాంపుల్స్. అంటే మా జనరేషన్ వాళ్ళకి ప్రూఫ్లు ఎక్కువ కావాలి కదా అండి, జస్ట్ తీరి చెప్తే మేము నమ్మం కదా, మాకు ప్రూఫ్లు అన్ని కావాలి కదా. సో లైవ్ ఎగ్జాంపుల్స్ కి చూపించి, సబ్జెక్ట్ చెప్పి ఎగ్జాంపుల్స్ చూపించి మాకు అలా విశ్వాసం కలిగించేశారు. అంటే ఆయన వైపు అట్రాక్ట్ చేయించేసుకున్నారు. అలా వన్స్ బేస్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో అప్పుడు సబ్జెక్ట్ తీసుకునే రిసెప్టివిటీ వస్తుంది కదండి, సబ్జెక్ట్ తీసుకోగలుగుతాం కదా. ఎప్పుడైతే నాన్నగారి మీద బాగా విశ్వాసం వచ్చింది అనుకోండి అప్పుడు వస్తుంది కదా. అలా విశ్వాసం ఫస్ట్ తెప్పించారండి. దాని తర్వాత ట్రిప్ అయిపోయిందంటే విజయవాడ వచ్చేసాం మళ్ళీ. అప్పుడే ఇంకా సెకండ్ ఇయర్ ఫైనల్ 1 మంత్ ఉందంటే, ఇంక ఫైనల్ ఎగ్జామ్స్ కి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి 1.5 ఇయర్ సిలబస్ 1 మంత్ లో చదవాలి. తెలిసింది తెలిసింది రివైజ్ చేసుకుని తెలియంది అప్పుడు కొంచెం చదవాలండి. అప్పుడు ఇంకా మామూలుగానే నాకు టెన్షన్ ఎక్కువ అండి. అలాంటిది 1.5 ఇయర్, ఇప్పుడు 1 మంతే ఉంది. 1 మంత్ లో ఇంక పీక్స్ వెళ్ళిపోవాలి కదండి టెన్షన్. కాకపోతే ఆయన వర్క్ ఎంత బాగా చేశారంటే, ఇంతకు ముందు చెప్పాను కదండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ సెమిస్టర్స్ లో నేను ఎలా ఫీల్ అవుతున్నాను అంటే, నేనే చదువుతున్నాను, నేనే గుర్తుపెట్టుకుంటున్నాను, నేనే ఎగ్జామ్ రాస్తున్నాను, అంతా ప్రణవ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ అండి. ఈసారి ఆయన ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఆయన కలిగించుకున్నారో అప్పటి నుంచి ఉండండి, అంటే లోపల నుంచి నాన్నగారే నన్ను చదివిస్తున్నారు. చదివింది లోపలికి గుర్తుపెట్టుకునేలా చేసేది నాన్నగారే. ఎగ్జామ్ టైంలో నాకు టైం గుర్తొచ్చేలా చేసేది నాన్నగారే. నేను బాగా రాసేలా చూసేది నాన్నగారే. రిజల్ట్ ఆయన గ్రేసే. అది బాగా వచ్చినా బాగా రాకపోయినా కూడా ఆయన గ్రేసే అని లోపల నుంచి అప్పుడు తెప్పించారండి. ఆ థాట్ లోపల నుంచి ఆయన తెప్పించారు. ఇంకా అప్పుడు మన ఎఫర్ట్ ఉండదు కదండి, మన టెన్షన్లు ఉండవు, స్ట్రెస్లు ఉండవు, మనం చదువుతున్నాం అనే కష్టం ఫీలింగ్ కూడా మనకు ఉండదు. అలా మనం ప్యాసివ్ ఏజెంట్, ఆయన లోపల నుంచి యాక్టివ్ ఏజెంట్. ఆయన లోపల నుంచి పని చేయిస్తూ ఉంటారు. మనం నోరు కదపడం లేకపోతే బుక్ వైపు చూడటం, బుక్ ముందు కూర్చోవటం అంతే మన డ్యూటీ. బ్రెయిన్ కిక్కించడం కూడా ఆయనే. ప్రతి స్టెప్ ఆయనే చేయించేస్తారు. జస్ట్ మన ప్యాసివ్ ఏజెంట్ లో అలా ఉండటం, ఆ ఫీలింగ్ కలిగించారండి. అప్పుడు ఇంకా మనం నేను కష్టపడుతున్నాననే ఫీలింగ్ ఉండదు కదండి. అలా స్మూత్ గా ప్రిపేర్ చేయించేశారు అంటే, ఎగ్జామ్స్ కి స్మూత్ గా చేయించేశారు. అంటే ఇప్పుడు ఏదైనా కష్టమైన టాపిక్ చదువుతున్నప్పుడు, అమ్మో ఇది చాలా కష్టంగా ఉంది, గుర్తొస్తుందా మనకి ఎగ్జామ్ లో చదువుతున్నప్పుడు అని ఆ థాట్ వస్తుంది కదండి. అప్పుడు వచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా థాట్ ఇచ్చేసేవారండి. గుర్తు టైం గుర్తు చేసేది ఆయన, నాన్నగారు గుర్తు చేస్తారు టైంకి. నువ్వు ఎక్కువ ఎక్సైట్ అయిపోయి నువ్వు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏముంది, నెసెసిటీ లేదు కదా. ఆయన మీద వదిలే ఆయన చూసుకుంటారు. ఆయన ఆబ్వియస్ గా ఆయన పనులు బాగుంటాయి కాబట్టి కంపల్సరీ గుర్తు చేస్తారు ఆయన. ఒకవేళ ఆయన గుర్తు చేయకపోయినా ఆయన మీదే బ్లేమ్ వేసే, నీకు సంబంధం లేదు, ఆయన మీద బ్లేమ్ చేసే అని లోపల నుంచి ఆయన ఫీలింగ్ ఇచ్చేసారంటే, అలాగా స్మూత్ గా ప్రిపేర్ చేయించేసారంటే. ఆ 1 మంత్ ఎగ్జామ్స్ స్మూత్ గా ప్రిపేర్ చేయించేశారు. మధ్యాహ్నం టైంలో నాప్ తీసుకుంటాం కదండి, మామూలుగా నాప్ వేస్తాం కదా. ఆ టైంలో ఏంటంటే చాలా థాట్స్ వస్తాయి కదండి మనం పడుకున్నప్పుడు కూడా. అంటే నాకు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ ఎగ్జామ్ టైంలో అమ్మో చాలా సిలబస్ ఉందో అవుతుందో లేదో, ఎగ్జామ్ లో ఎలా రాస్తానో, అలా వేరియస్ థాట్స్ వస్తా ఉంటాయి కదండి మనకి ఎప్పుడు. ఆ థాట్స్ అన్నిటిని ఆపేసేలాగా అరుణాచల కర్ణాలయ జిన్నూర్ వాసన్ సాంగ్స్ ఉన్నాయి కదండి, పడుకునేటప్పుడు అవి డౌన్లోడ్ చేసేసుకుని లూప్ మోడ్ లో పెట్టేసి అలా పెట్టేసి పడుకునేవాడి అండి. హాఫ్ అన్ అవర్ అయినా ఎంతసేపు అయినా అలా పడుకునేవాడి. అంటే ఆ లిరిక్స్ వోకల్స్ అన్ని టాప్ కదండి, మ్యూజిక్ అన్ని టాప్ కదా. ఆ విక్రమ్ అన్నయ్యకి, కొండరెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అసలు అది ఎంతలా యూజ్ అయిందంటే, వేరే థాట్స్ ఏం లేకుండా అందరు మన భక్తులందరికీ అండి. అసలు అవునండి, అంటే బయటికి డీవియేట్ అవ్వకుండా ఆ లిరిక్స్ వింటూ ఉంటే మనకి ఇంకా నాన్నగారు ఇమాజినేషన్ వచ్చేస్తుంది కదా అండి మైండ్ లో. అలా నాన్నగారు ప్లే అవుతూ మైండ్ లో ప్లే అవుతూ, అంటే అలా నిద్రపోయి లెగిసిపోయినప్పుడు కూడా రిఫ్రెషింగ్ గా స్లీప్ ఇచ్చేసారు అంటే. ఒకవేళ నిద్ర పట్టకపోయినా జస్ట్ అలా కళ్ళు మూసుకుని పాట వింటే చాలా అండి, రిఫ్రెషింగ్ గా ఉండేది లెగిసిపోయినప్పుడు కూడా. అంత అలాగా రిఫ్రెష్మెంట్ ఇచ్చేసేవారంటే మధ్యాహ్నం. సాయంత్రం టైంలో వాక్ అలా వెళ్ళినప్పుడు అది సత్సంగం పెట్టుకుని ఉండండి, సాయంత్రి సత్సంగం అది రోజు చేసేవారు. ఆ రికార్డింగ్ వాట్సాప్ లో పంపించుకుని, శర్మమ్మ చేత పంపించుకుని అది వినేవాడి. సత్సంగంలో కూడా సరిగ్గా విన్న తక్కువసేపు అయినా మంచి పాయింట్స్, ఒక సత్సంగానికి వచ్చి ఒక పాయింట్ అయినా మైండ్ లో పంపించేసేవారంటి బాగా. ఒకటేంటంటే, మంకీ ఉందనుకోండి, మంకీ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి జంప్ చేస్తుంది కదా, ఎప్పుడైతే దాని ఫ్రంట్ లిమ్స్ తో ఒక బ్రాంచ్ ని పట్టుకుని దానికి ఎప్పుడైతే ఫర్మ్ గ్రిప్ వస్తుందో అప్పుడే వెనకాల ఉన్న లిమ్స్ ని వదిలి దానికి షిఫ్ట్ అవుతుంది కదా అండి. సేమ్ అలాగే మనకి ఎప్పుడైతే గురువు మీద, భగవంతుడి మీద ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో అప్పుడే మనం సబ్జెక్ట్ అది తీసుకోగలుగుతాం, అప్పుడే మన సాధన అప్పుడే చేయగలుగుతాం అని వినిపించారంటే. ఆ పాయింట్ అలా గుర్తుండిపోయింది, ఇంకా అలా ఫీడ్ అయిపోయింది ఆ బ్రెయిన్ లో. అలా ఒకటి వినిపించారు. ఇంకొకటి, పిల్లోడు ఇప్పుడు బురదలో దొలితే తల్లి ఇల్లాన్ని తీసుకొచ్చి వాడికి స్నానం చేయిస్తుంది కదా అండి. ఫస్ట్ స్నానం చేయించినప్పుడు గట్టిగా రుద్దుతుంది కదా, అప్పుడు ఆ నొప్పితో ఆడు ఏడ్చేస్తాడు. ఎప్పుడైతే మొత్తం మట్టి అంతా వదిలిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా చిరునవ్వు వచ్చేస్తుంది కదా అంటే ఫేస్ లో. సేమ్ అలాగే గురువు ఫస్ట్ మన మన సాధనలో అప్పుడు గురువు స్టార్టింగ్ లో మన లోపల ఉన్న విషయవాసనలన్నీ తీసి అన్ని కడిగేస్తారు కదండి, ఆ టైంలో మనకి బాగా కష్టం అనిపించవచ్చు కదా. వన్స్ అయిపోయాక ఇంకా పీసే కదా అండి, అన్లిమిటెడ్ పీసే కదా అప్పుడు. సో ఆటోమేటిక్ గా మనకి హ్యాపీనెస్ వచ్చేస్తుంది, ఆ బాబులో చిరునవ్వు ఎలా వచ్చిందో మనకి అలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఆ ఎగ్జాంపుల్ ఒకటి పెట్టేశారంటే మైండ్ లో. ఇంకొక అసలు ఆ షాకింగ్ అనిపించింది ఏంటంటే అండి, ఒక రోజు మధ్యాహ్నం మామూలుగా పడుకున్నప్పుడు డౌట్ లాగా వచ్చిందండి, ఇప్పుడు నేను ఇలా నమ్ముతున్నాను కదా, మొత్తం నా పని నా మాట అంతా భగవంతుడి మీద భారం వేసేస్తున్నాను కదా, ఆయన చూసుకుంటారని నమ్ముకుంటా ఆయన మీద భారం వేసేస్తున్నాను, ఒకవేళ ఇది అబద్ధం అయితే ఏంటి అని ఒక చిన్న డౌట్ లాగా వచ్చిందండి నార్మల్ గా. ఆయన గ్రేస్ చూడండి, సరిగ్గా ఎప్పుడైతే డౌట్ వచ్చిందో మధ్యాహ్నం అదే సాయంత్రం అండి, అదే ఈవినింగ్ సేమ్ ఇలాగే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సత్సంగం వింటుంటే ఆ మాట సేమ్ ఆ రోజు వినిపించేశారండి. నాన్నగారు లేకపోతే గురువు ఎప్పుడైనా మనకి డౌట్ వచ్చింది అనుకోండి భక్తి మీద, మనకి డౌట్ ఎలా అయితే వచ్చిందో అలాగే ఆ డౌట్ ని తీసుకెళ్ళిపోతారని చెప్పారండి. అసలు నాకు డౌట్ వచ్చిందని చెప్పాను కదండి మధ్యాహ్నం, వచ్చిన నెక్స్ట్ సెకండే మళ్ళీ ఆయనే ఇంకో మాట చెప్పేశారు, చాలా మంది భక్తులు ఇది ఫాలో అయ్యి ఎంతో ఎంతో బాగా ఉన్నారు కదా, ఎంతో పీస్ఫుల్ గా ఉంటున్నారు, స్పిరిచువల్ గా ఎంతో ప్రోగ్రెస్ వచ్చింది కదా, మనం కూడా ట్రై చేద్దాం పోయేదే ఉంది అని చెప్పి అలా సెట్ చేసేసి ఇంకా మళ్ళీ ఆ డౌట్ ఇంకా లైఫ్ లో ఎప్పుడు తీసుకురాకుండా ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అలాగే దాన్ని తీసుకెళ్ళిపోయి మైండ్ ని సెట్ చేస్తారండి. అంటే ఆయన మీద విశ్వాసం తగ్గిపోతుందేమో అని డౌట్ కూడా రానివ్వలేదు ఆంటీ, ఆయన ఎలా అయితే వచ్చిందో వెంటనే దాన్ని పంపించలేదు, నెగిటివిటీని ఎక్కువసేపు కూడా ఉంచలేదు ఆయన, అంత అంతలా గ్రేస్ చూపించారంటే, అంత వర్క్ చేస్తున్నారు ఆయన అసలు, అదొకటండి. తర్వాత ఎగ్జామ్స్ టైంలో ఇలాగే అలా బాగా ప్రిపేర్ చేయించేశారు ఆంటీ, అసలు ఎక్కడ కష్టం అనేది ఏమీ తెలియలేదు, ఆయన స్మూత్ గా చేయించేశారు, రాత్రి ఎక్కువసేపు చదివించినా ఆ హెడ్ ఏక్లు రావటం ఏం లేదండి, నైట్ అవుట్లు చేసినా ఏం చేసినా ఏం లేదు, అలా స్మూత్ గా చదివించేసేవారు, కష్టం ఫీలింగ్ అసలు తెచ్చేవారు కాదండి, అలా స్మూత్ గా చేయించేశారు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా అంటే పాయింట్ టు పాయింట్ గుర్తెప్పించేసేవారు అండి, గుర్తు చేసేసేవారు, పాయింట్ టు పాయింట్స్ గుర్తు చేసేసేవారు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆనందం వచ్చేసేది అండి, ఎంత బాగా గుర్తు చేయించేస్తున్నారు అని ఆనందం వచ్చేసేది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా, అంత బాగా చూసుకున్నారండి. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్పానంటే ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ అండి, ఆయన వర్క్ లో డిఫరెన్స్ అండి. వన్స్ ఆయన మీద నమ్మే ఆయన మీద విశ్వాసం పెట్టుకుని ఆయన మీద భారం వేసేస్తే ఎంత బ్యూటిఫుల్ వర్క్ చేస్తున్నారో డిఫరెన్స్ కోసం చెప్పానండి. అలాగా ఎగ్జామ్స్ అయిపోయిందండి, దాని తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందండి, అప్పుడు శ్రీనివాస్ గారి సత్సంగం విన్నానండి, నర్సాపురం వెళ్ళానండి, అప్పుడు నర్సాపురంలోనే శ్రీనివాస్ గారి సత్సంగం బాగుంది విను అంటే విన్నానండి. అప్పుడు ఆయన 1 hour 47 minutes కదండి ఆయన సత్సంగం, ఎక్సలెంట్ అండి అసలు ఆ సత్సంగం, మటుకు మళ్ళీ వినాలనిపించింది, మళ్ళీ విన్నాను 2 చోట్ల అయితే అసలు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసినాయి అండి. ఒక దాంట్లో ఏంటంటే ఆయనకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి అహంకారం ప్రాబ్లం వస్తే నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే నాన్నగారు కాసేపు సైలెంట్ గా ఉండి మనమే అహంకారం తగ్గించేసుకుందామమ్మా అన్నారంట కదా అంటి, అసలు ఎంత ప్రేమగా ఆయన మనమే వదిలేసుకుందామమ్మా అన్నారంట కదా అంటి, అసలు ఆయన ఆ మాటలో ప్రేమ చూసి గూస్ బంప్స్ అండి, మళ్ళీ దాన్ని ఆ మాటను ఎప్పుడైనా తలుచుకున్నా కూడా గూస్ బంప్సే, మళ్ళీ అంత నచ్చేసిందండి ఆ మాట మటుకు, అసలు ఎక్సలెంట్. తర్వాత మళ్ళీ స్పిరిచువాలిటీలో ప్రోగ్రెస్ ఎలా ఉందమ్మా అని అడిగారంట కదా అంటే, బాధగా ఉంటున్నాను గారు అంత ప్రోగ్రెస్ ఉండట్లేదు స్పిరిచువల్ గా అంటే, నేను హార్ట్లోకి తీసేసుకుంటానమ్మా అని చెప్పారంట కదా అంటే, అదొక పాయింట్ అంటే ఎంత నచ్చేసినాయో ఆ మాటలు అసలు. అది శ్రీనివాస్ గారి సత్సంగం ఎక్సలెంట్ అండి. మళ్ళీ రాజ్ కుమార్ గారి సత్సంగం
అయితే
మామూలుగా కాదండి, అసలు ఆయన ఫిజికల్ గా లేనప్పుడు ఆయన వర్క్ అంతా సత్సంగాల ద్వారానే కదా అండి, మనం అది వింటాం అంటే బద్ధకాన్ని వదిలించుకుని కొంచెం ఆన్ చేసుకుని వింటే స్టార్ట్ చేస్తే చాలండి, ఎందుకంటే ఆ స్వీట్నెస్ కి ఆ టేస్ట్ అందితే ఆటోమేటిక్ గా వినేస్తాం మొత్తం, ఇంకా బయట సినిమాలు కూడా వేస్ట్ అండి ఆ టేస్ట్ ముందు, అది మనం బద్ధకం వదిలించుకుని ఆయన వింటాం స్టార్ట్ చేయటం ఒక్కటే లేట్ అండి.
బాగుంది. అయితే మేము ఏదో సండే బాగా గడుస్తుంది అనుకున్నాం, కానీ ఇట్స్ బీయింగ్ సచ్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ అని అనుకోలేదు నానా.
అవునా ఆంటీ, చాలా ఆంటీ. అసలు ఆయన వర్క్ అంతా సత్సంగాల ద్వారానే కదా ఆంటీ. మా జనరేషన్ వాళ్ళకి మేము సబ్జెక్ట్ అప్పుడు మాకు అంత మెచ్యూరిటీ కూడా లేదేమో ఆంటీ, అందుకు క్యాచ్ కాదు, చిన్నపిల్లం కదండి. ఇప్పుడు కొంచెం బ్రెయిన్ కొంచెం మెచ్యూర్ అయ్యాక అప్పుడు ఇప్పుడు సత్సంగాల ద్వారా ఆయన చెప్పేది అదే లోపలికి పంపేస్తున్నారండి సబ్జెక్ట్. రాజ్ కుమార్ గారి సత్సంగంలో కూడా ఆయన అంత నాన్నగారే స్వయంగా కాఫీ ఇస్తే ఆయన అసలు నేను ఏం డిజర్వ్ చేస్తున్నానని నాకు కాఫీ ఇచ్చారు. ఆయన ప్రేమ ఎందుకు అంత, నేను ఏం డిజర్వ్ చేస్తున్నాను అంత ప్రేమ చూపిస్తున్నారు నాకని ఆయన కళ్ళంటా నీళ్ళు వచ్చేసినాయి కదా అంటే. అప్పుడు ఎంత ఎమోషనల్ గా మీరు అన్నారు, ఎమోషన్ కాదు అది డివోషన్ అన్నారు కదండి. అప్పుడు అదే ఆ నాన్నగారి ప్రేమ, నాన్నగారి ప్రేమ అప్పుడు ఆయన విలువ ప్రేమ ఎంత పెరిగిపోయిందో అంటే అసలు అప్పుడు. అలాగే అన్ని సత్సంగాలు అలాగే అండి. ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ అయిపోయినాయి అంటే అప్పుడు. మమ్మీ కూడా ఎగ్జామ్స్ టైంలో కూడా ఎన్విరాన్మెంట్ అందరు భక్తులు అలాగే అండి, మన నాన్నగారి భక్తులు అందరూ మమ్మీ కూడా అలాగే పాటలు సత్సంగాలు అలాగే రన్ అవుతా ఉండేయండి ఫోన్లో. అంటే వాటి వల్ల అవి ఎలా ఉపయోగపడేవంటే, ఇప్పుడు మామూలుగా నేను రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఫోన్ ఏదైనా చూసుకుంటున్నాను అనుకోండి అండి, హాల్లో పక్కన కూర్చున్నప్పుడు ఫోన్ ఏదైనా వేరే పని చేస్తున్నా కూడా ఏదో ఒక మంచి మాట లోపలికి పడేసారంటి నాన్నగారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి కిచెన్లోకి వెళ్ళానండి, కిచెన్లోకి వెళ్ళినప్పుడు సరిగ్గా అప్పుడే మీ సత్సంగం ఒకటి ప్లే అవుతుంది ఫోన్లో, అప్పుడు ఆటోమేటిక్ గా ధ్యాస దానికి వెళ్ళిపోయిందండి. అప్పుడు ఓ మాట వినిపించేశారు మీరు, అప్పుడు పని మనిషి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారండి. పని మనిషి ఇప్పుడు మన ఇంటికి వస్తుంది, పని మనిషి ఇంటికి వచ్చి దాని డ్యూటీ అది చేసుకుని వెళ్ళిపోతుంది, అంతేగాని ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళతో దానికి అటాచ్మెంట్ ఏమి ఉండదు, వీళ్ళు నా వాళ్ళు కాదని దానికి తెలుసు, జస్ట్ దాని డ్యూటీ వచ్చి చేసుకెళ్ళిపోతుంది. మళ్ళీ మనం పిల్లోడిని ఇచ్చి ఆడించమంటే అది ఆడిస్తుంది, కాకపోతే దానికి లోపల తెలుసు వీళ్ళు నా వాళ్ళు కాదని దానికి తెలుసు. సేమ్ పని మనిషి ఎలా డ్యూటీ చేసుకుని వెళ్ళిపోతుందో మనం కూడా. ఇప్పుడు సపోజ్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఈ భూమి మీదకి ప్రణవ రూపంలో వచ్చాను కదా అంటే, సో ప్రణవ చేయాల్సిన ధర్మం కింద ప్రణవ చేయాల్సిన డ్యూటీస్ అన్ని చేసేసి లోపల నేనుకి ప్రణవ్కి రెండింటికి మధ్యలో సెపరేషన్ గుర్తు పెట్టుకుని ప్రణవ్ అనేవాడు అబద్ధం, ప్రణవ్ డీల్ చేసే వరల్డ్ అబద్ధం, నేనన్నది లోకల్ హృదయంలో ఉన్న నాన్నగారు ఒక్కటే నిజం. ఈ రెండింటి సెపరేషన్ ఎప్పుడు మైండ్ లో పెట్టుకోవాలి, అటాచ్మెంట్స్ ఉండకూడదు, జస్ట్ డ్యూటీ చేసేది వదిలేయాలి. ఆ సర్వెంట్ ఎగ్జాంపుల్ తో అంటే ఎగ్జాంపుల్స్ తో చెప్పిన ఫీడ్ అయిపోతాయి కదండి బ్రెయిన్ లో, అదే ఇంకా అలా ఫీడ్ అయిపోయిందండి ఎగ్జాంపుల్.
అన్బిలీవబుల్ అమ్మా.
అవునండి ఆయన వర్క్ అండి, అంత బాగా చేస్తున్నారు. అవునండి, ఏదో ఒక పాయింట్ ప్రతి అంత సత్సంగం అంతా గుర్తుపెట్టకపోయినా ఒక పాయింట్ పడుతుంది కదా అండి బ్రెయిన్ లోకి వెళ్తుంది కదా, అది అవసరమైన టైంలో.
అందుకే ప్రణవ్ దీనికే ఒక మాట చెప్తారు, బేసిక్ గా మనిషికి లోపల ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ భక్తి జ్ఞానం ఉంటే గనక హిస్ హోల్ లైఫ్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఆన్ దట్ పునాది. అంటే ఫౌండేషన్ మీదే బిల్డింగ్ కడతాం కదా, ఇప్పుడు ఒక ఇల్లు కడతాము లేకపోతే ఒక బిల్డింగ్ కడతాము, దానికి ఫౌండేషన్ డీప్ గా వేస్తారు గ్రౌండ్ లో. అంటే హార్ట్ లో మనకి డీప్ రూటెడ్ గా మనకి భక్తి జ్ఞానము ఈ రిలేటెడ్ సబ్జెక్ట్ మనకి డీప్ రూటెడ్ గా ఫస్ట్ ఉంటే దాని మీద నువ్వు కన్స్ట్రక్ట్ చేసిన లైఫ్ విల్ బి ది మోస్ట్ యూస్ఫుల్, మోస్ట్ డివోషనల్, మోస్ట్ ఫెచింగ్ లైఫ్. ఎందుకు అంటే అంతర్లీనంగా యూఆర్ అటాచ్ టు ది డివైన్ అండ్ మిగతావన్నీ కూడా ఇంక పైన ప్రపంచంలో నీకు కనిపించేవంతే. అంటే మన వ్యక్తిత్వం కానీ మన బిహేవియర్ కానీ మన లివింగ్ ప్యాటర్న్ కానీ ఈజ్ వాట్ ది వరల్డ్ సీస్, బట్ వీఆర్ వెరీ మచ్ రూటెడ్ ఇన్ అవర్ ట్రూ సెల్ఫ్. అంటే మన హృదయంతో మనం అనుసంధానం అయ్యి మనం పనిచేస్తున్నాం. సో అండ్ నువ్వు చెప్పినట్టు అన్ని నాన్నగారితో సమన్వయం, అన్ని గురువుతో సమన్వయం, అన్ని మన హృదయంతో సమన్వయం చేసుకుని మనం ఎప్పుడైతే పనిచేస్తున్నామో మనకి కర్తృత్వం ఉండదమ్మా ప్రణవ్. సో కర్తృత్వం లేని జీవితం ఇట్స్ లైక్ యూనో ఇట్స్ యూ ఫీల్ లైట్ అయిపోతావమ్మా. ఐ మీన్ యూ ఫీల్ సో ఫ్రీ, యూ ఫీల్ సో హ్యాపీ, ఇన్నర్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది.
చేసే ప్రతి పనిలో ప్రణవ్ అనేవాడు అస్సలు ఉండకూడదు, లోపల నుంచి ఆయనే చేయించాలని అదే ఒక కోరిక అండి. ఇది వరకు ఎన్నో కోరికలు ఉండే బయట కోరికలు, ఇప్పుడు ఆ కోరిక ఒకటే ఉంచేసారా అండి. ఆయన ఏదో ఒక స్టేజ్ లో అదో కోరిక అంటే అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకో భయం అండి. మామూలు అంటే సత్వగుణంలో ఉంటాం కదండి, ఈ స్టేట్ లో ఉంటాం కదా, అప్పుడప్పుడు లోకం మాయలో పడిపోయి అదే అంటే లోపల తెలుసా అండి అది అబద్ధం అని, కాకపోతే అప్పుడప్పుడు అది పవర్ఫుల్ గా ఉంటుంది కదా అండి, బాగా ఎక్కువ మాయ చూపించేస్తుంది కదా, దాంట్లో పడిపోయి ఎప్పుడు నిజాన్ని మర్చిపోయి నాన్నగారికి కొంచెం దూరం అయిపోతామేమో అని భయం అండి. కాకపోతే ఆ భయాన్ని కూడా తీర్చేశారంటే ఆయన ఎలా అంటే, మా థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది కదండి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయి థర్డ్ ఇయర్ స్టార్ట్ అయిందండి, ఆన్లైన్ పెట్టేశారంటే, కరోనా పెరిగిపోయింది కదా ఆన్లైన్ పెట్టేశారు మళ్ళీ, అప్పుడు ఖాళీయే కదా అని చెప్పి సినిమాలు అండి, మళ్ళీ రొటీన్ లో సినిమాల్లో పడిపోయాను. సినిమాల్లో పడిపోయి ఒక రెండు రోజులు అలాగ కంటిన్యూస్ గా చూసేసరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయన లోపల నుంచి అనిపించేశారంటే, ఇన్ని రోజులు నిజం పట్టుకుని ఉన్నావు కదా, నాన్నగారికి దగ్గరగా ఉన్నావు కదా, మళ్ళీ లోకం కొంచెం టేస్ట్ చూపించేసరికి దాని మాయలో పడిపోయావు, అది అబద్ధం అని తెలిసి కూడా దానిలో పడిపోతున్నావు నువ్వు అని లోపల నుంచి ఆయనే ఆ ఫీలింగ్ థాట్ తెప్పించారంటే, పులి నోట్లో పడిన మాంసం ముక్కని ఎలా అయితే వదలడో గురువు కూడా ఒకసారి గురువుని పట్టుకుంటే ఇంక అసలు వదలదు కదా అంటే గురువు, అలాగా ఆ డౌట్ అప్పుడు అది ఫీలింగ్ తెప్పించారంటే అది వెంటనే ఏం చేశారంటే, అంటే అది అబద్ధమేమో లోకం మాయే పవర్ఫుల్ ఏమో అని ఆ ఫీలింగ్ వచ్చేసే లోపు ఆయన వెంటనే తీసుకెళ్లిపోయారంటే, నాన్నగారు భగవాన్ ఫోటో దగ్గరికి తీసుకెళ్లిపోయి ప్రేయర్ చేయించారండి. మామూలుగా అంటే లోకం మా ఎంత అంటే రోజు ప్రేయర్ పెట్టుకునేవాడిని, ప్రేయర్ చేసుకునేవాడిని అండి, అంతటా ఉన్న నాలో ఉన్న నేనుగా ఉన్న నాన్నగారు భగవాన్ మీరే చూసుకోవాలి, ప్రతిదీ మీ మీద భారం వేసేస్తాను, మీరే నన్ను చూసుకోండి అని దండం పెట్టుకుని అప్పుడు వేరే పనిలోకి వెళ్ళేవాడిని అండి. స్నానం చేసి వచ్చాక వేరే పనిలోకి వెళ్లే ముందు ప్రేయర్ చేసుకునేవాడు. ఎప్పుడైతే ఈ మాయలో పడిపోయినో, మళ్ళీ సినిమాల మాయలో ఇట్లో పడిపోయినో, ప్రేయర్ కూడా మానేశాను అండి. అంటే అలా అబద్ధం, అది అబద్ధంలో పడిపోతున్నానని ఆయన ఒక ఈవినింగ్ ఆయనే లోపల నుంచి తెప్పించేశారు అండి. వెంటనే మళ్ళీ ప్రేయర్ చేయించారు, ప్రేయర్ చేయించి అంటే అబద్ధం అని తెలిసి కూడా దాని మాయలో పడిపోతున్నాను, ఈ నేనుకి లోపల హృదయంలో ఉన్న నాన్నగారికి ప్రణవ్కి సెపరేషన్ మీరు గుర్తు చేయాలి కదా, నాకు మీకు మిమ్మల్ని పట్టుకున్నప్పుడు మీరు వదిలేయకూడదు కదా, నన్ను అలాగ మాయలో పడేశారు అది మీ తప్పే అని చెప్పి నాన్నగారిని బ్లేమ్ చేసేసి మళ్ళీ నాకు గుర్తు చేసి ఈ సెపరేషన్ ఉంచి నన్ను మళ్ళీ మీ దగ్గరికి తీసుకోండి అని చెప్పి ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయించారంటే, ఆయనే చేయించారు. ఆయన ప్రేయర్ అలా చేయించారో లేదో అప్పుడు వెంటనే మళ్ళీ టైం టేబుల్ సెట్ చేయించేశారంటే, అంటే మార్నింగ్ ఆన్లైన్ క్లాస్ మార్నింగ్ లో క్లినికల్ క్లాస్ ఒకటి జరుగుతుందండి 1 అవర్, మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత క్లాస్ వరకు బ్రేక్ అండి, మధ్యలో 2 అవర్స్ బ్రేక్. ఆ టైంలో ఏ రోజుకి ఏదో ఒక సత్సంగం పెట్టుకుని విను, ఆన్లైన్ సత్సంగాలు యూట్యూబ్లో ఏదో ఒకటి పెట్టుకుని విను, దాని తర్వాత మధ్యాహ్నం నుంచి నీ ఇష్టం నువ్వు ఏదో ఆడుకుంటే అది ఆడుకో. అంటే సత్సంగం విన్నప్పుడు నిజం హృదయంలో ఉన్న నాన్నగారు ఒక్కటే నిజం, మిగతాదంతా అబద్ధం అని సత్సంగం విన్నప్పుడు వెళ్తుంది కదా అంటే బ్రెయిన్లోకి, అప్పుడు లోకంలోకి వెళ్ళిపోయినా అది అబద్ధం అని తెలిసి వెళ్తాం కదా అంటే, జస్ట్ ఈ ప్రణవ్కి టైం పాస్ కోసం ఏదో ఒకటి చేస్తాం, సో అది అబద్ధం అని తెలుస్తుంది సత్సంగం వినటం వల్ల. సో అప్పుడు నువ్వేం చేసినా పర్లేదు, నువ్వు సినిమా చూసుకో, నువ్వు ఐపీఎల్ క్రికెట్ చూసుకో, నువ్వేం చేసుకున్నా పర్లేదు, పొద్దున్న మటుకు ఇలాగ గ్యాప్ లో వినే ఏదో ఒక సత్సంగం వినే అని ఆయన లోపల నుంచి అలా ఫీడ్ చేస్తారంటే, ఆ థాట్ తెప్పించేశారు, ప్రేయర్ అయినా నెక్స్ట్ మినిట్ తెప్పించేశారంటే, బద్దకించిన ఇవ్వలేదు కూడా, ఆ అప్పుడే వినిపించేశారు సత్సంగం, ఇంకా అది టైం టేబుల్ కింద అయిపోయింది, టైం టేబుల్ సెట్ అయిపోయింది అది. ఎలాగో ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా అంటే, సో వినేశాను, రోజు వింటున్నాను అనమాట పొద్దున్నలో. అంటే ఆయన మాయలో పడిపోతున్నాను, ఈ పులి నోట్లో పడిన మాంసం ఒక ఎగ్జాంపుల్ కూడా పనిచేయట్లేదేమో అని డౌట్ వచ్చే లోపే ఆయన వర్క్ చేస్తారండి, ఆయన అలా తీసుకెళ్లి ప్రేయర్ చేయించేయటం, టైం టేబుల్ ఫిక్స్ చేయించేయటం ఆయన చేస్తారు. అది
పాట పాడినట్టు వెంటాడేస్తున్నారు అనమాట నిన్ను.
అవునా అండి, అసలు చిక్కిన వాళ్ళని వదలరు కదా అండి, అలా వదలకుండానే ఉంచుకున్నారంటే
వదిలే ప్రసక్తే లేదు కదా, పాడావు కదా అందుకే చాలా ఫన్నీగా కూడా ఉంది కదా, విచిత్రంగా చాలా విచిత్రంగా పట్టుకుని ఉంచుతారు అనమాట.
అవునండి. ఇంకొకటి మీ సత్సంగం వింటున్నప్పుడు సరెండర్ కి ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ అనిపించింది అండి, బాగా గుర్తుండిపోయింది, భగవాన్ మీ ఎగ్జాంపుల్ చెప్పారంటే మీరు సత్సంగంలో, భగవాన్ రియలైజేషన్ వచ్చేసాక అరుణాచలం వెళ్లే ముందు ఆయన జేబులో ఉన్న మిఠాయి తీసి పడేసి, ఆయన జేబులో 3-4 రూపీస్ అయ్యి ఉంటే అయ్యి తీసి పడేశారు. ఆయన బట్టలు కూడా వదిలేసి గోచి కట్టేసుకున్నారు. అంటే నెక్స్ట్ మినిట్ కి ఆయనకి ఆయన లేరు, ఏమీ లేదు, నెక్స్ట్ మినిట్ కి ఆయనకి ఏమీ లేదు, అంతలా సరెండర్ అయిపోయారు భగవాను రియలైజేషన్ వచ్చాక అన్నారు కదా అండి. ఆ ఎగ్జాంపుల్ సరెండర్ కి బాగా గుర్తుండిపోయిందండి. ఆ ఎగ్జాంపుల్ ఒకటి
అంటే కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. అంటే నెక్స్ట్ క్షణం కూడా లేదు, కంప్లీట్లీ ఇన్ ది మూమెంట్, ఇన్ ది నౌ. అంటే చైతన్యంగా ఉండిపోతే ఇంకా అట్రిబ్యూట్స్ లేవు, సెపరేట్నెస్ లేదు, నెక్స్ట్ లేదు, పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, దే ఆర్ బియాండ్ టైమ్ స్పేస్ డిస్టెన్స్ కదమ్మా. అంతటా వాళ్ళే ఉన్న అనుభవం, అది అంతటా ఆయనే ఉన్న అనుభవం. సో ఆటోమేటికలీ దే ఆర్ టేక్ ఆటోమేటికలీ అంటే ద బాడీ బికమ్స్ ఎ టెంపుల్ అమ్మా ప్రణవ్. అప్పుడు అంటే చైతన్యంగా నువ్వు ఎప్పుడైతే ఉండిపోగలుగుతావో, ఎప్పుడైతే అనుభవంలో కంప్లీట్ గా స్థిరపడిపోతామో, అప్పుడు ఇంక శరీరం దేవాలయం కింద అయ్యి ఈశ్వరుడే దాన్ని చూసుకుంటాడు. ఇంకా బాడీ కూడా ఇంకా ఈశ్వరుడికి స్వాధీనం అయిపోతుంది కదా. వ్యక్తి ఉండడు కదా మా ప్రాణం, ఇంకా వ్యక్తి ఉండడు కదా. సో కంప్లీట్లీ ద బాడీ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ బై ది డివైన్. సో ఇంకా వాళ్ళ ఆ బాడీకి ఏం జరుగుతూ ఉన్నా ఇంకా వాళ్ళకి అట్రిబ్యూట్స్ ఏమి ఉండవు, బికాస్ ఇంకా ఆ బాడీతో తాదాప్యం ఉండదు. ఇంకా
మనం మామూలుగా ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించేస్తాం కదండి, ఆలయం కాకుండా ప్రెసెంట్ మూమెంట్ లో హృదయంలో నాన్నగారిని తలుచుకుంటుంటే చాలు.
అండి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కదమ్మా ప్రణవ్, ఏంటి అంటే ఆ జరిగేది జరుగుతుందని భగవాన్ మనకు చెప్పినా కూడా నాన్నగారు దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా సమన్వయం చేసి మనకి ఎలా చెప్పారు అంటే, అంటే ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్ యూత్, దే నీడ్ టు నో హౌ టు లివ్ కదా, ఎలా జీవిస్తే మనం దాన్ని పొందుతాం. సో ఏం చెప్పారు అంటే నీ డ్యూటీ ఏదైతే ఇచ్చాడో అది నువ్వు పర్ఫెక్ట్ గా చేయాలి. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు అదే నువ్వు అన్నట్టు ఎవ్రీబడి హ్యాస్ దేర్ రోల్ ఆన్ దిస్, మనం ఈ భూమి మీదకి వచ్చాము అంటే ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఇస్తారు, మనకు కేటాయించిన రోల్ ఏదో మనకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వాలి ప్రణవ్, సో నువ్వు డాక్టర్ చదువుతున్నావు. సో నాన్నగారు ఏం చెప్తారు అంటే, లైక్ కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది, నీకు భగవంతుడు ఏ పని అయితే కేటాయించాడో ఆ పనిని నువ్వు శ్రద్ధగా, ప్రేమగా, ఇష్టంగా, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో నువ్వు ఆ పని 100% నీ ఎఫర్ట్ పెట్టి నువ్వు పని చేయాలి. పని చేసేసిన తర్వాత అదే అంటే ఈశ్వరుడు లేకుండా మనం లేవు. నీ యాక్చువల్గా నీ పద్ధతి చాలా బాగుందమ్మా ప్రణవ్, ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ అంటే ఇఫ్ ఎవ్రీబడి విల్ గెట్ దిస్ ఆర్ నాట్. అంటే కాన్స్టెంట్ గా నువ్వు స్ఫురణలో ఉన్నావు, ఏంటి ఈశ్వరుడు చేస్తే తప్ప మనం ఈ పని చేయలేము, ఈశ్వరుడు లేకుండా మనం ఈ మాట మాట్లాడలేము, ఈశ్వరుడు ఆధారంగా లేకుండా మనం జీవించలేము, అసలు మనకి ప్రాణమే లేదు ఈశ్వరుడు లేకపోతే లోపల. సో కాన్స్టెంట్ గా నువ్వు అనుసంధానం ఈశ్వరుడు, అంటే గురువు, ఈశ్వరుడు, లక్ష్మీ నాన్నగారు, మనం ఏ పేరైనా పెట్టచ్చు, అంతర్యామి, హీజ్ ది వన్, హీజ్ యువర్ ట్రూ సెల్ఫ్. సో అలా అనుసంధానం చేసుకుని ఎప్పుడైతే మనం పని చేస్తున్నామో కర్తృత్వం పోతుంది, ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఆ నెగిటివ్ అట్రిబ్యూట్స్ అన్ని ఊడిపోతాయి. సో మోర్ అండ్ మోర్ చైతన్యవంతులు అయిపోతాం ప్రణవ్. అండ్ ఆ శ్రద్ధగా చేసే వర్క్ కూడా విల్ టర్న్ అవుట్ టు బి వెరీ బ్యూటిఫుల్. అంటే యువర్ హోమ్ లైఫ్ విల్ బికమ్ మిరాక్యులస్. మనకి ఎందుకంటే మనకి ఇంకా అట్రిబ్యూట్స్ లేవు, అంటే మనం ఏం క్లెయిమ్ చేసుకోవట్లేదు, ఇది నాదని కానీ, ఇది నేను చేస్తున్నానని కానీ, ఇది నా వల్ల అయ్యిందని కానీ క్లెయిమ్ మనకు లేదు. సో లైఫ్ ఇట్సెల్ఫ్ అంటే జర్నీ ఇట్సెల్ఫ్ ఈజ్ జాయ్. ఎందుకంటే నీ గమ్యానికి వెళ్ళక ముందే నీకు నీ శాంతి ఆనందము నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగా జీవించట్లేదు మనం, ఈశ్వరుడితో అనుసంధానమై జీవిస్తున్నాం. అందుకే అదే ఫౌండేషన్ నానా, బికాజ్ యువర్ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ నాన్నగారు స్లాబ్, యువర్ నేమ్డ్ బై హిమ్, అక్షరాభ్యాసం ఆయన చేయించారు, అన్నం ఆయన ముట్టించారు, ఆయన సన్నిధిలో పెరిగారు మీరందరూ, ఆయన మాటలు వింటూ పెరిగారు, నువ్వన్నట్టు యు ఆర్ బీయింగ్ ఇన్ అ స్పిరిచువల్ ఫ్యామిలీ. సో మనకి డీప్ ఫౌండేషన్ ఏంటి అంటే ఈశ్వరుడితో అనుసంధానం చేసుకుని జీవించడం ఇస్ ది ఫౌండేషన్. అదే ఫౌండేషన్ లేకుండా ఒక 4 అంతస్తులు కట్టేశామనుకో ప్రణవ్, ఇట్ వోంట్ లాస్ట్ లాంగ్. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ విల్ స్టాండ్ ఫర్ వెరీ వెరీ లాంగ్ స్పాన్ ఆఫ్ టైం. అందుకే అంటే స్పిరిచువల్ గా మనం ఫౌండేషన్ ఉండి ఆ రూట్స్ ఉండి మనం ఇంటర్నల్ గా మనం బాహ్యంగా ఎటువంటి అంటే జీవించే జీవితం గోడల్లా ఉండాలంటే, ఇప్పుడు కట్టిన కన్స్ట్రక్షన్ కట్టిన గోడలు ఎలా ఉంటాయో మన జీవితం అలా ఉండాలి. బట్ అవర్ రూట్స్, అవర్ ఫౌండేషన్ షుడ్ బి ది కనెక్షన్ విత్ ది డివైన్. ఓన్లీ దెన్ ఇట్స్ అ ఫుల్, ఓన్లీ దెన్ దెర్ ఇస్ ఫుల్ఫిల్మెంట్ టు లైఫ్. సో మనం చేసే పనిని శ్రద్ధగా ప్రేమగా వికరణ శుద్ధితో మనం చేస్తూ ఉండాలి. అందుకే నేను అంటారు కదా కృష్ణుడు అంటే, ఇప్పుడు యుద్ధానికి ముందు యుద్ధాన్ని అవాయిడ్ చేయడానికి కృష్ణుడు కృషి చేశాడు. కృష్ణుడికి తెలుసు యుద్ధం జరుగుతుందని, కృష్ణుడికి తెలుసు నథింగ్ కెన్ స్టాప్ వార్ అని. కానీ వార్ని స్టాప్ చేయడానికి కృష్ణుడు ప్రయత్నం చేస్తాడు. అంటే ఎందుకు చేశాడు కృష్ణుడు? తెలుసు కదా కృష్ణుడికి వార్ అవుతుందని ఎలాగూ, కౌరవులు చంపబడతారని తెలుసు, వార్ అవుతుంది తెలుసు, ఆయన పరమాత్మ అయ్యుండి కూడా రాయబారానికి వెళ్తాడు. నాన్నగారు ఏం చెప్తారంటే, ఎందుకు వెళ్తున్నాడు అంటే పరమాత్మ అయినా కూడా హ్యూమన్ ఫామ్ లో వచ్చి మనకి ఏం నేర్పించాడు అంటే, ఎఫర్ట్ ఈజ్ అ మస్ట్. నీ ప్రయత్నం నువ్వు నీ 100% చేయాలి అని అదే అంటారు. అంటే లోకంలో మనం జీవించాలి అంటే మనం ఆ సంఘ జీవులం అంటే సమాజంలో ఉంటాం మనం. సో ఇప్పుడు నువ్వు మెడిసిన్ చదువుతున్నావు, రేపు హాస్పిటల్ పెట్టుకుంటావు, లేకపోతే చాలా మంది పేషెంట్స్ చూడవలసి వస్తుంది, దెన్ యూ విల్ హ్యావ్ అ ఫ్యామిలీ లైఫ్, యూ విల్ హ్యావ్ యువర్ వైఫ్, యూ విల్ హ్యావ్ చిల్డ్రన్, అలా మన కుటుంబం ఉంటుంది, సమాజంలో వర్క్ చేయవలసి ఉంటుంది, హాస్పిటల్లో పేషెంట్స్ చూడవలసి వస్తుంది. సో అప్పుడు నువ్వు వ్యవహారం చేసేటప్పుడు మనం రకరకాల మనసులతో డీల్ చేస్తూ ఉంటాం, రైట్? అదే అంటారు నాన్నగారు, ఇప్పుడు అబద్ధం 1000 రకాలుగా ఉండొచ్చు కానీ ట్రూత్ ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్ లో ఒక సమ్ ఇచ్చారు, ఒక మ్యాథ్ సమ్ ఇచ్చారు అనుకో ప్రణవ్, ఆ సమ్కి 10 రకాలుగా 10 మంది తప్పులు
చేయొచ్చు.
నేను రాంగ్ లెక్క రాంగ్ గా చేశాను అనుకో, నేను ఒక పద్ధతిలో రాంగ్ చేయొచ్చు, నువ్వు ఒక పద్ధతిలో రాంగ్ చేయొచ్చు. ఇప్పుడు 10 మంది 10 డిఫరెంట్ వేస్ లో 10 డిఫరెంట్ స్టెప్స్ లో రాంగ్ చేయొచ్చు. బట్ ఆ క్వశ్చన్ కి ఒకటే కదా ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అయితే ఒకటే. అప్పుడు మనకి 10 రకాల తప్పులుగా చేయొచ్చు, 20 రకాలుగా చేయొచ్చు, కానీ ఆన్సర్ విల్ బి
ఆన్సర్ ఒకటే.
అలాగే వ్యక్తులు ఎంత మంది ఉన్నా, ఎవరి పర్సనాలిటీస్ వాళ్ళే అయినా, ఎవరి మైండ్ వాళ్ళదే అయినా, ఎవరి అస్తిత్వం వాళ్ళదే అయినా, ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ లై ఎక్సెప్ట్ ది ట్రూత్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్. అందరిలో ఉన్న అంతర్యామి నిజం తప్ప ఈ రూపాలు నామాలు వాళ్ళ రంగులు భేదభావాలు లేకపోతే మనసు వాళ్ళ అస్తిత్వం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా అబద్ధం 1000 రకాలుగా ఉంటుంది, కానీ నిజం ఒకటిగానే ఉంటుంది. సో అందరిలోనే ఉన్న అంతర్యామిని చూస్తూ, అంటే మన హృదయంలో ఉన్నది ఆయనే, అందరి హృదయాల్లో ఉన్నది ఆయనే అని చూస్తూ మనం వర్క్ చేస్తూ ఆ చేసే పనిని పర్ఫెక్ట్ గా చేస్తూ వివేకంతో చేస్తూ రిజల్ట్, ఎందుకు రిజల్ట్ ఏదైనా రావచ్చు, ఇట్ కుడ్ బి అ సక్సెస్, ఇట్ కుడ్ బి అ ఫెయిల్యూర్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. రిజల్ట్ ఓరియంటెడ్ గా మనం ఉండక్కర్లేదు, మనం చేసే పని అంటే పని పని కోసం. ఇప్పుడు భక్తి 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 కోసం, నాట్ దట్ యు వాంట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. నాకు భగవంతుడి పట్ల ప్రేమ ఆప్యాయత ఉంది అంటే కేవలం ప్రేమ కోసం ప్రేమ ఉంది, దాంట్లోంచి నాకు ఏదో రావాలని, నేను ముక్తి పొందేయాలని కూడా ఆశించక్కర్లేదు. డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. నాన్నగారు రిపీటెడ్ గా అంటారు, డిజైర్ ఉంటే నీకు మిజరీ వస్తుంది, డిజైర్లెస్ గా ఉండి ఓన్లీ లవ్ ఉందనుకో, దెన్ యూ బికమ్ వాస్ట్, యూ బికమ్ సో వాస్ట్ దట్ యూ ఫీల్ లైక్ ఎంబ్రేసింగ్ ది వరల్డ్, యూ ఫీల్ లైక్ ఎంబ్రేసింగ్ పీపుల్. బికాజ్ ఎందుకు అంటే లవ్ కి శక్తి ఉందంటమ్మా, డిజైర్ కి శక్తి లేదు. లవ్ వల్ల నీకు ఫ్రీడమ్ వస్తుంది, డిజైర్ వల్ల నీకు మిజరీ వస్తుంది. డిజైర్ ఉంటే ఫుల్ఫిల్ అవ్వడానికి బాడీ ఉండాలి, అది డిజైర్ అవ్వకపోతే నీకు ఫియర్ అంటే సెపరేట్నెస్, అంటే డిజైర్ ఉంది అంటే నీకన్నా భిన్నంగా ఏదో ఒకటి ఉంటే డిజైర్ చేస్తావు, కానీ భిన్నంగా లేనప్పుడు డిజైర్ ఏముంటుంది
కదా.
అంటే ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ, యూ విల్ డిజైర్ ఇట్.
అంటే మనకి ట్రూత్ ఏదో తెలిసినప్పుడు, మిగతాదంతా అబద్ధం అని తెలిసినప్పుడు అబద్ధం గురించి కోరుకుంటే ఫూలిష్నెస్ కదా అండి. సో అసలు కోరికే రాదు కదా అండి, ఫస్ట్ ట్రూత్ తెలిస్తే అసలు కోరికే రాదు.
వెరీ వెరీ కీ పాయింట్. అందుకే నాన్నగారు అంటారు, ఒక్కసారి అంటే నువ్వు హృదయంలో ఉన్న శాంతి ఎంతో కొంత అప్పుడప్పుడు అనుభవించావనుకోమ్మా,
ఆ శాంతి. ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ లో ఇది విన్నప్పుడు, ఆ పాయింట్ విన్నప్పుడు, అది స్ట్రైక్ అయినప్పుడు
ఒకసారి అండి, ఇన్న ఆ పీస్ గురించి అన్నారు కదండి, పీస్ తో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. లైవ్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ అండి. మొన్నే ఒక సినిమా చూస్తున్నానండి, అదేమో వైలెన్స్ అండి, ఫుల్ వైలెన్స్. అది ఏవో అవార్డులు అయ్యి వచ్చినాయి, మంచి సినిమా అని చెప్పారని చూస్తున్నా అండి. కాకపోతే అసలు బాగాలేదు అది. మమ్మీ వచ్చి మామూలుగా కూర్చున్నారండి పక్కనే, కూర్చుని ఏంట్రా ఇంత చెత్త సినిమా చూస్తున్నావు అని అన్నారండి. అది మా మమ్మీ ఏంటంటే కొన్ని సరదాగా అంటారండి, సర్కాస్టిక్ గా అంటారు, కాకపోతే లోపల బాగా గుచ్చుకుంటాయండి, గట్టి గుచ్చుకుంటాయి. అలాగ అన్న వెంటనే లోపల నుంచి మామూలుగా అయితే యాంగర్ రేజ్ వచ్చేస్తుందండి వెంటనే ఆ మాటలకి, మమ్మీ మాటలకి. ఇంతకు ముందు అయితే మామూలుగా సేమ్ అలాగే రివర్స్ లో గట్టిగా అనేసి ఉండండి, ఏదోటి అనేసి ఉండి. నాన్నగారు అంటే వినిపిస్తున్నారు కదండి మాటలు, సబ్జెక్ట్ వినిపిస్తున్నారు కదా, ఆయన వర్క్ చూడండి, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉందండి, అంటే దానికి ఆ మాటకి రియాక్షన్ ఇక్కడ ఉంచారండి, కొంచెం డిస్టర్బెన్స్ ఇక్కడ ఉంచారు. కానీ లోపల ఇక్కడ పీస్, ఇక్కడ పీస్ అంటే ఇక్కడ అసలు ఏం లేదు రియాక్షన్, ఇక్కడ ఏం లేదు లోపల హృదయంలో ఏం లేదు, ఫుల్ పీస్ ఉంచారు. అలా మమ్మీ వెళ్ళిపోయారు. దాని తర్వాత ఆ రోజు దాని ముందు రోజు సత్సంగం విన్న మాట వెంటనే గుర్తు చేస్తారండి. లోకంలో లోకం అంతా చాలా అసూయి చూపించవచ్చు నీ మీద, అసూయితో ప్రవర్తించవచ్చు నీతో, నేను ద్వేషించవచ్చు, నేను ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూడొచ్చు, నేను డిగ్రేడ్ చేస్తారు, నీతో అప్రీతిగా ఉంటారు. అలా లోకం అంతా అలా ఉన్నప్పుడు కూడా నీ లోపల పీస్ చెట్ట చెదరకుండా ఉంటే అప్పుడు నీ సాధన ప్రోగ్రెస్ లో ఉన్నట్టు, అది ప్రోగ్రెస్ అని మీరు చెప్పారు కదండి. అది వెంటనే ఆయన వర్క్ చూడండి, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయించారు, వెంటనే దానికి జస్టిఫికేషన్ కూడా మాట గుర్తు చేస్తారు వెంటనే. ఆ రోజు విన్న అప్లికేషన్ వెంటనే చూపించారండి, అంత బాగా చూపిస్తున్నారండి. మనం బద్ధకం వదిలేసి ఆయన మాటలు వింటమే లేట అండి, అది కూడా మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదండి, జస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకునే ఎఫర్ట్ పెడితే చాలు, మిగతాది ఆయన చూసేసుకుంటారు. ఒక 1 మినిట్ ఆన్ చేసి వింటే చాలు, అంటే ఆ టేస్ట్ లో కొట్టుకుపోతాం కదండి, వినేస్తాం మొత్తం. అసలు బయట కూడా ఇంత ఎంజాయ్మెంట్ ఉండదు కదండి ఒకసారి టేస్ట్ తెలిస్తే.
ఎందుకంటే హృదయంలో వచ్చే శాంతికి అకారణం అమ్మా, అది ఏదో కారణంతో వచ్చే సుఖం కోల్పోతాం. ఐ మీన్ తాత్కాలికంగా వచ్చే సుఖం పోతుంది, బట్ ద వన్ దట్ కమ్స్ ఫ్రమ్ రిలీజ్ ఇన్ సైడ్, అంటే నీ అజ్ఞానం నుంచి నువ్వు రిలీజ్ అవుతే వచ్చే శాంతి శాశ్వతంగా ఉంటుంది. అందుకే సబ్జెక్ట్ ఇస్ బ్యూటీ అమ్మా. అందుకే ఆచార్యుల వారు సబ్జెక్ట్ కరెక్ట్ గా అండర్స్టాండింగ్ చేసుకుని అది ఆచరిస్తే నువ్వు మోక్షం పొందే చిక్కడే ఇప్పుడే. అండ్ ది ఈజియెస్ట్ వే ఈస్ అండర్స్టాండింగ్ ది అద్వైత, అంటే అద్వైత ఎడ్యుకేషన్ ఆయన ఎంత అద్భుతంగా చెప్పారు అంటే దాన్ని నువ్వు కరెక్ట్ గా అవగాహన చేసుకుంటే రిలీజ్ అయిపోతావు. నీకు అసలు ఇంకా బాడ్ చేసుకోకర్లేదు నాన్న, అంటే మనం కింద మీద పడి పెద్ద ఎఫర్ట్స్ కూడా అక్కర్లేదు. అండ్ అసూయ గురించి చెప్తూ ఉంటే అదే గుర్తొస్తుంది, అర్జునుడు అనసూయుడు అంటే అసూయ లేనివాడు. అయితే నాన్నగారు ఒక సందర్భంలో చెప్పారు ప్రాణం, ఏమన్నారంటే ఒకసారి భక్తులు ఎవరో వచ్చి నాన్నగారు అర్జునుడు అనసూయుడు అంటారు కదా, అంటే అసూయ లేనివాడు, అందుకే భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ద వెరీ రీజన్ కృష్ణుడు భగవద్గీత బోధించడానికి వెరీ రీజన్ ఇస్ అసూయ అంటే ఎలా ఉంటుందో తెలియని వాడు, అంటే తెల్లటి వాడు. నవ్వు ఇప్పుడు నువ్వు తెల్ల డ్రెస్గా తెల్లగా పెంచిపోతున్నావు.
అర్జునుడు కూడా మహాభారతంలో చూస్తున్నప్పుడు కూడా వైటే ఉందండి, భీష్ముడికి ఒకటి వైట్, అర్జునుడికే మళ్ళీ నెక్స్ట్ వైట్ అండి, వైట్ డ్రెస్. మిగతా వాళ్ళందరూ కలర్స్ బంగారం లేదండి.
అలా కాదు, ఐ మీన్ నో, సో యూఆర్ అపియరింగ్ వైట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ నానో చేసుకోవాలి అర్జున. ఓకే, సో అర్జునుడు తెల్లటి వాడు, అసూయ లేని వాడు, అందుకని భగవద్గీత చెప్పారు అంటారు కదా. మరి మీరేంటి నాన్నగారు, అసూయతో మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా మీ ఇలా ప్రేమిస్తున్నారు వాళ్ళని అని అడిగారంట. నాకు ఆశ్చర్యం వేసింది, ఇలాగా చాలా గమ్మత్తుగా అడిగారు ఆయన ప్రశ్న. నిజమే ఆయన చెప్పింది చాలా లాజిక్ కూడా ఉంది, అంటే అర్జునుడి ప్రేమించి భగవద్గీత అందరికీ చెప్పకుండా ఓన్లీ అర్జునుడికి చెప్పడానికి కారణం అసూయ లేనివాడు కాబట్టి. మిమ్మల్ని బోల్డ్ మంది అసూయ పడుతున్నారు నాన్నగారు, బహుశా మీకు కనపట్టలేదేమో వాళ్ళు మిమ్మల్ని అసూయ పడుతున్నట్టు, మాకు చూస్తే తెలిసిపోతుంది వీడు మీ దగ్గరకు అసూయతో వస్తున్నారని. మీ పట్ల అసూయ ఉన్న వాళ్ళని మీరు అంత అంత మాధుర్యంగా ఎలా ప్రేమించగలుగుతున్నారని అడిగారంట. అంటేనే అసలు వాళ్ళకి అసూయ ఉందని కూడా గుర్తించమన్నారంట.
పాజిటివ్ ఒక్కటే కనబడుతుంది కదా అంటే నాన్నగారు, నెగిటివ్ అసలు అసలు ఆయన లైఫ్ లో అసలు చూడరు కూడా కదా అంటే, పాజిటివే చూస్తారు కదా, ప్లస్ అందరిలో చైతన్యాన్ని చూస్తారు, ఆయనే ఆయన్నే చూసుకుంటారు, ప్రేమ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా అంటే.
ఏంటంటే దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అన్కండిషనల్ లవ్ అమ్మ, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అన్కండిషనల్ లవ్ వేర్ దే డోంట్ సీ యువర్ ఫ్లాస్, దే ఓన్లీ సీ ది బ్యూటీ, అంటే వాళ్ళనే చూసుకుంటారు మీలో. అందుకు మనందరూ విఆర్ సో బ్లెస్డ్ బికాస్ ఆయన సమక్షంలో ఉన్నప్పుడు మనలో ఆయన్ని చూసుకున్నారమ్మా. అలా చూసుకోవడంలో హీ మేడ్ అస్ అ పార్ట్ ఆఫ్ హిమ్, హీ మేడ్ అస్, హీ వాజ్ మేకింగ్ అస్, అంటే మనల్ని ఆయన రిఫ్లెక్షన్స్ చేసుకుంటూ వచ్చారు. అంటే అలా చూడడంలో, అలా ప్రేమించడంలో, అలా అన్కండిషనల్ గా, అలా లిమిట్లెస్ గా ఆయన ఉండడం వల్ల వి స్లోలీ స్టార్టెడ్ బికమింగ్ వాస్ట్ వితౌట్ అవర్ ఎఫర్ట్ నారా. అంటే మన మన శ్రమ లేకుండా మనల్ని చైతన్యవంతులు చేస్తూ వచ్చారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ నాన్న, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ నాన్న గారు. అంటే సాధన పేరు మీద రవ్వంత కూడా మనకి శ్రమ లేకుండా, అంటే సహజంగా మనకి పీస్ వచ్చేయాలి. అందువల్ల చూడు నాన్నగారు బాడీ ఉన్నంతకాలం ఆయన ఆయన దగ్గర భగవద్గీత శ్లోకాలు చదివారు, పాటలు పాడారు, ఎంజాయ్ చేశారు. బట్ సబ్జెక్ట్ చిన్నపిల్లలు కాబట్టి అంత అంత లేదు, కానీ ఆల్రెడీ డీప్ రూటెడ్ ఫౌండేషన్ మీకుంది ఆయన సమక్షంలో. మీకు శాంతి ఉంది, సుఖం ఉంది, సన్నిధి ఉంది, ఈశ్వర సన్నిధి ఉంది. సో యూ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేర్ యూఆర్ బిల్డింగ్ అప్ యువర్ లైఫ్ ఆన్ నౌ. సో ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్.
మీరు అంటే బేస్ గురించి చెప్తున్నారు కదా అంటే, భక్తికి బేస్ ఫస్ట్ విశ్వాసమే కదా అంటే, విశ్వాసం లేనప్పుడు కూడా వినేవాళ్ళు వంటివి, ఎవరి చెప్పే భక్తులు చెప్పినప్పుడు వినేవాళ్ళు వంటివి, అందరిలో ఉన్నది నీలో ఉన్నది కూడా చైతన్యమే, అవతల వాళ్ళలో కూడా నువ్వు అదే చూడాలి, అదే భక్తి అని చెప్పేవారంటే అది అర్థమయ్యేది. కాకపోతే అప్లై చెయ్యాలని కూడా ట్రై కూడా ఇచ్చేవాళ్ళం కాదంటే, ఎందుకంటే ఈ లోకంలో అలా ఉండటం ఇంపాసిబుల్ అని అసలు అప్లై చేయడానికి అసలు ట్రై కూడా ఇచ్చేవాళ్ళం కాదంటే. విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ గా అప్లికేషన్ కూడా చేంజ్ చేశారంటే, తెలియకుండానే చేంజ్ చేస్తున్నారు. బేస్ అదే ఎగ్జాంపుల్ అంటే
సూపర్. ఎందుకంటే అందుకే అంటారు ఫేత్ షల్ మూవ్ మౌంటైన్స్ అని. అంటే ఫేత్ తో దేర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ ఇంపాసిబుల్ వెన్ యూఆర్ హావింగ్ కంప్లీట్ ఫేత్ ఇన్ గాడ్. అండ్
ఒకటి ఏంటంటే
అంటే మనకి అపారమైన పవర్ స్ట్రెంత్ అక్కడి నుంచే వస్తుంది నాన్న, మైండ్ లో ఉండదు అది. మైండ్ డ్యువాలిటీస్ ఉంటాయి కాబట్టి ఫియర్ ఉంటుంది, బట్ వెన్ యూఆర్ కనెక్టెడ్ టు ది డివైన్ విత్ ఇన్ దిస్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ అండ్ లైట్, సో యువర్ లివింగ్ విల్ బికమ్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. అండ్ దట్ అంటే మన పర్పస్ ఏంటి, మనం ఉద్ధరింపబడాలి, మనం ఉద్ధరి అందులోనే 10 మంది అంటే మనం ఏదైతే జీవించి ఎంజాయ్ చేస్తున్నామో అది అనుభవపూర్వకంగా 10 మంది మన దగ్గరకు వచ్చి ఆశ్రయించిన వాళ్ళకి చెప్పగలిగితే they will also be happy with their life. So it's a beautiful living. Ante ippudu especially your generation people are so much into the world kadamma, there are so many distractions,
bowling addictions, bowling deviations andi
deviations attractions and
easy ga padipotha andi maayalo. ఓన్లీ ఫోర్స్ ఏదే బయటికి తీసుకురావాలంటే నాన్నగారు సబ్జెక్టే ఫోర్స్ అండి, దాన్ని ఒకసారి పట్టుకుంటే ఇంకా ఆయన ఆటోమేటిక్ గా ఆయన దగ్గరికి తీసేసుకుంటారు. ఇంకొకటి అంటే ఎప్పుడైతే నాన్నగారికి దగ్గరికి వెళ్తామో స్లోగా జీవ లక్షణాలు కూడా తగ్గించేస్తారండి, అంటే పూర్తిగా పోవటానికి టైం పడుతుందేమో కానీ తగ్గించేస్తారండి. నాకు అది క్లియర్ గా ఎలా తెలియచేస్తారంటే అండి, ఫ్రెండ్స్ ఉంటారు కదండి నాకు మామూలుగా, నా ఫ్రెండ్స్ లో ఇంతకు ముందు వాళ్ళతో బిహేవియర్ నాకే నచ్చేది కాదండి, నా బిహేవియర్ వాళ్ళతో నాకు నచ్చేది కాదండి, వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ పాయింట్ ఏదో చూసి వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయకపోవడం, ఆరోగెంట్ గా ఉండటం నాకు నేదని నచ్చేది కాదండి. లోపల సేమ్ ధృతరాష్ట్రుడికి ఎలా ఫీలింగో సేమ్ లోపల నాకు తెలుసా అండి, అది అబద్ధం, అది ఐ మీన్ అది సరిగ్గా అదే కరెక్ట్ కాదని నాకు తెలుసా అండి. కాకపోతే అవాయిడ్ చేయలేం కదా అండి, మనం లోపల నుంచి ఆయన క్వాలిటీ తీసేస్తేనే అప్పుడు ప్రేమ అది వచ్చేస్తుంది కదా అండి. ఎప్పుడైతే నాన్నగారి మీద ప్రేమ బాగా పెరిగిందో అప్పుడే స్లోగా తగ్గించేశారు అండి, ఆ బిహేవియర్ ఆయన తగ్గించేశారు. ఇప్పుడు నచ్చుతానండి, స్లోగా నచ్చుతాను, నా బిహేవియర్ నాకు నచ్చేలా చేస్తున్నారు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తున్నామో అది జీవ లక్షణాలు పోవటానికి భక్తి ఒక్కటే మార్గం అని దానికి ఎగ్జాంపుల్ చూపించారు ఆంటీ. ఇంకొకటి అదే గణపతి శాస్త్రి గారికి భగవాన్కి మధ్యలో ఇంటరాక్షన్ చాలా నచ్చిందండి. గణపతి శాస్త్రి అంటారు కదా, అంటే భగవాన్ రోజు గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఆయనకి మామూలుగా దేశభక్తి ఎక్కువ అంట కదా అంటే కనపడి, అంటే భక్తులందరికీ ఆయనకి శక్తి ఇచ్చారు కదండి పార్వతీదేవి, ఏ దేవుణ్ణి కోరుకున్నా ప్రత్యక్షం అయిపోతారని శక్తి ఇచ్చారు కదా, ఆ శక్తిని యూజ్ చేసి భక్తులందరికీ అలాగా వాళ్ళకి నచ్చిన దేవుని ప్రత్యక్షం చేయించి వాళ్ళు, అంటే అది మామూలు పవర్ కాదు కదంటే, దానివల్ల భక్తులకి ఇంకా పెరుగుతుంది కదా భక్తి, ఐ మీన్ వాళ్ళకి భక్తి పెరుగుతుంది కదంటే అలాగా చేయించేవారంట కదా అంటే. ఆయన దగ్గర నైరుతి లింగం దగ్గర ఆయనకు 50 మంది ఎంతో భక్తులు ఉంటే వాళ్ళకి ఇలాగా చేయించేవారంట కదా అంటే. అప్పుడు భగవాన్ కూడా ఇలా గిరిప్రదక్షిణ చేస్తుంటే భగవాన్ తో కూడా ఒకసారి పిలిపించి భగవాన్ ని కూడా నీకు ఏ దేవుడు కావాల్సితే ఏ దేవుడు కావాలో చెప్పు, నేను ఆ దేవుని ప్రత్యక్షం చేస్తానంటే అప్పటికి ఆ టైంకి భగవాన్ మౌనంగా ఉండేవారంట కదా అండి. అంటే అందరిలో ఉన్నది నాలో ఉన్నది అందరిలో ఉన్నది నేనే కదా అని చెప్పి టీచింగ్ కూడా ఆయన, అంటే ఆయన భూమి మీదకి వచ్చిన పర్పస్ కూడా ఆయన వదిలేసి మౌనంగానే ఉండేవారంట కదా అండి. దాని తర్వాత ఈయన గణపతి శాస్త్రి గారు ఇన్నిసార్లు అడిగేసరికి ఈ దేవుడు కావాలా ఈ దేవుడు కావాలా ఈ దేవత కావాలా ఎవరినైనా అడుగు ఏ దేవుడినైనా ప్రత్యక్షం చేసేస్తానని అడిగేసరికి ఆ ఏ పార్వతీదేవి అయితే ఈయనకి శక్తి ఇచ్చిందో అదే పార్వతీదేవి భగవాన్ లోపల నుంచి నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి, భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి, వీళ్ళందరికీ అసలైన ట్రూత్ ఏంటో చెప్పడానికి వచ్చావు కదా నువ్వు, ఆ పర్పస్ మర్చిపోయావేంటని చెప్పి లోపల నుంచి తట్టారంట అండి పార్వతీదేవి. తడితే అప్పుడు ఇలా గొంతు ఇలా సవరించుకుని అప్పుడు నోరు తెరిచారంట కదండి భగవాను, ఎంతసేపు ఉంచగలవు దేవుణ్ణి అని అడిగారంట కదండి. అప్పుడు నువ్వు చూపించిన దేవుణ్ణి ఒక సెకండ్ ఉంచగలవు, ఒక గంట ఉంచగలవు, లేకపోతే ఒక నెల ఉంచగలవు. అంటే ఇలా వచ్చి అలా మాయమైపోయే దేవుడు ముఖ్యమా, ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుడు ముఖ్యమా అని అడిగారంట కదండి. ఇంకా అంటే 100 చేతులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం కింద కనపడ్డారంట కదా అండి. ఇంకా దానికి ఈయన భగవాన్ చెప్పిన దానికి ఆయన షాక్ అయిపోయి సాష్టాంగ నమస్కారం పెట్టే సరెండర్ అయిపోయారంట కదండి. తర్వాత మళ్ళీ ఎవరో భక్తులు భగవాన్ అడిగితే గణపతి శాస్త్రి గారికి మోక్షం వచ్చిందని అడిగితే ఎలా వస్తుంది అని అడిగి అని అన్నారంట కదండి. అంటే దాన్ని బట్టి ఏమర్థమైందంటే అండి, అంత తపస్సులు చేసి అంత శక్తి పొందిన వాళ్ళకే అసలైన ట్రూత్ ఏంటో ఆయనకి భగవాన్ చెప్తే గానీ తెలియలేదు కదా. మనకి నాన్నగారు శుభ్రంగా అంటే మీరంటే ఎండల్లో వెళ్ళి మధ్యాహ్నాలు వెళ్ళి కూర్చునేవారు కదా అంటే, ఇయర్ అంతా అలా కూర్చునేవారు కదా, మాకు ఆ ఎఫర్ట్ కూడా అక్కర్లేదు కదా అంటే, శుభ్రంగా ఇంట్లో కూర్చుని బెడ్ మీద కూర్చుని వింటే చాలు, అంత ఈజీగా చేసినా కూడా మేము వినట్లేదు, మేము ఎడిక్ట్ అయిపోయి మాయలో పడిపోతున్నాం. అంటే ఇంత ఈజీగా చెప్పినా కూడా డైవర్షన్స్ లో పడిపోయి వినలేకపోతున్నాం అండి. అంటే మనందరికి అంత ఈజీగా అంత తపస్సులు చేసే అవసరం కూడా లేకుండా ఈజీగా చెప్పేశారు కదండి ట్రూత్, ఏదో సింపుల్ గా చెప్పేశారు కదండి మనకి. మనం ఎంత లక్కీయో కదండి అసలు అలాంటి గురువు దొరకటం. ఎగ్జాంపుల్ కి అప్పుడు అలా అనిపించిందండి.
యాక్చువల్లీ మాట్లాడుతుంటే నాకు ఇంకో ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. నాన్నగారు సందర్భంలో అన్నారంట, ఒక ఆయన ఇలాగే బాగా స్కాలర్షిప్ ఉందన్నమాట, భక్తి కూడా ఉంది, స్కాలర్షిప్ ఉంది భక్తి ఉంది, సో చాలా పుస్తకాలు స్క్రిప్చర్స్ చదివారు, భగవద్గీత చదివారు, విష్ణు సహస్రనామాలు చదివారు, రామనామం చేసుకుంటూ ఉంటారు, కృష్ణనామం చేసుకుంటూ ఉంటారు, భక్తిగా ఉంటారు, అధ్యయనం కూడా చేస్తూ ఉంటారు, అంటే ఈ పుస్తకాల అధ్యయనం కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఒకసారి ఆయనకి అనారోగ్యం వచ్చిందంట, ఒకసారి సిక్ అయ్యారు, సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిషన్ అవ్వాల్సి వచ్చిందంట. అడ్మిషన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ అన్నాడంట, 50-50 ఛాన్సెస్ అండి, ఇంకా ఒక 50% రికవర్ అవుతారేమో, ఒక 50% చెప్పలేమో అన్నారంట. అంటే మొత్తం ఇంకా పుస్తకం లేదు, నామం లేదు, భగవద్గీత లేదు, అన్ని మర్చిపోయి ఇప్పుడు ఆ బాడీ మీదకి వెళ్ళిపోయిందంట మైండ్ అంతా. బాడీ మీదకి వెళ్ళిపోయి ఆ తర్వాత నాన్నగారు ఆయన కలవడానికి వచ్చినప్పుడు నాన్నగారు నేనేమో గొప్ప భక్తుడు అనుకున్నారు అందరూ, అయ్య బాబా చాలా మంచి భక్తుడు నువ్వు అని అందరూ అంటూ ఉంటే నేను కూడా నేను చాలా మంచి భక్తుడు అనుకున్నాను, అయ్య బాబా ఆయన భలే సాధన చేస్తారు మంచి సాధకుడు అని అందరూ చెప్పుకుంటారు నా గురించి, నేను కూడా అయ్య బాబా అసలు అంటే నేను మంచి సాధకుడు అనే అనుకున్నాను ఈ అనారోగ్యం వచ్చే వరకు, ఇప్పుడు అనారోగ్యం వచ్చి డాక్టర్ 50-50 అనేసరికి మొత్తం ఉన్నదంతా ఊడిపోయింది. ఇంక దేవుడు లేదు, భగవద్గీత లేదు, విష్ణు శాస్త్రం లేదు, ఏమి జ్ఞాపకం రావట్లేదు నాన్న గారు. ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎక్కడున్నానో అన్నారంట.
అసలు అవసరం ఉన్న టైం అదే కదా అంటే, సబ్జెక్ట్ అవసరం ఉన్న టైం అదే కదా, ఆ టైంలోనే ధైర్యం అది కావాలి కదా అండి.
అప్పుడు నాన్నగారు అన్నారంట, అవునండి చాలా మంచిదైంది, ఈ అనారోగ్యం కూడా మీకు పాఠం నేర్పడానికి వచ్చింది, మీకేమి అవ్వదు, తగ్గిపోతుంది మీకు అనారోగ్యం, అంటే మీ వాస్తవాన్ని గుర్తు చేయడానికి వచ్చింది మీ అనారోగ్యం. సో ఇప్పుడు మీరు చేసేది సిన్సియర్ గా చేసి, అంటే మీ బాడీ బౌండ్ అయి దాటితే తప్ప మళ్ళీ మాయ మనల్ని బాడీ మీదకి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అంటే ఈ దొంగ నేను, అంటే ఈ ఫింగర్ నేను అన్నారు చాలా సందర్భాల్లో, ఈ ఫింగర్ నేను ఇంక ఇలా అన్ని వేసుకుని తిరుగుతూ ఉంటుంది, అదే మాయ చేస్తూ ఉంటుంది, మళ్ళీ మాయలోంచి బయటికి రమ్మని అదే చెబుతుంది, మళ్ళీ ఎప్పటికప్పుడు నీకు మాయ అదే క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో దీని వేషాలు ఇలాగే ఉంటాయి, అందుకు ఎప్పుడు కూడా ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టకూడదు. ఈశ్వరుని గట్టిగా పట్టుకునుండి ఆ రూట్స్ లో మనం ఉండి మనం వ్యవహరిస్తేనే అది నిలబడుతుంది. అందుకే ఫౌండేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ప్రణవ్. సో అని అన్నారు, మీకు జీవితంలో వచ్చే ప్రతి పాఠము కూడా, ఐ మీన్ ప్రతి టెస్ట్ కూడా ఓన్లీ టు మేక్ యూ రియలైజ్ సంథింగ్, అంటే ఒక పాఠం నేర్పెళ్తుంది ప్రతి సంఘటన, ఇఫ్ యు ఆర్ ఓపెన్ టు ఇట్ అన్నమాట. సో లైఫ్ అంటే ఇక్కడ మనం ఊరికే తిని పడుకోవడానికి ఏదో పోషించడానికి రాలేదు, టు లెర్న్, టు ట్రైన్ అండ్ టు ఇవాల్వ్. సో
ఎప్పుడు చెప్తారా అండి, నువ్వు చదువుతో పాటు చావులేని చదువు కూడా నేర్చుకోవాలి అని చెప్తారండి, ఇదే కదా ట్రూత్ కదండి, చావులేని చదువు. ఎప్పుడు అదే స్ట్రెస్ చేస్తారండి.
పరావిద్య అపరావిద్య అంటే మనం ఫుడ్ తినడానికి మనకి షెల్టర్, మన బట్టల కోసం బట్టలు కట్టుకోవడానికి, ఫుడ్ తినడానికి షెల్టర్ కి వి నీడ్ ఎడ్యుకేషన్. బట్ వి నీడ్ అంటే ఆత్మవిద్య దేనికి అంటే అసలు జన్మ మరణ చక్రం నుంచి మనం విడుదల అవ్వడానికి. సో మనం అది అధ్యయనం చేస్తూ, అది అభ్యసిస్తూ, ఇది చేసుకుంటే ఇట్ బికమ్స్ అ ఫుల్ఫిల్డ్ లైఫ్. ఇది లేకుంటే ఒకటి లేని సున్నా, ఒకటి లేని సున్నా, నీకు ఎన్ని సున్నాలు ఉన్నా దాని ముందు ఒకటి లేకపోతే దిస్ నో వాల్యూ టు ఇట్. బట్ ఇఫ్ యూ పుట్ వన్, ఎవ్రీ జీరో గివ్స్ అ అడిషనల్ వాల్యూ టు ఇట్. సో నువ్వు ఏది సంపాదించినా ఆ ముందు ఒకటి ఉండి నువ్వు ఎన్ని సంపాదించినా సద్వినియోగం అవుతుంది, అది లేకుండా నువ్వు చేసేదంతా కూడా వృధా అయిపోతుందమ్మా. సో ఆ వన్ ఫిగర్ ఏంటి అంటే యువర్ కనెక్షన్ విత్ యువర్ ఇంటర్నల్ గురు. అదే అంటారు కదా, మనం కాశీ వెళ్ళిపోవచ్చు, మనం రామేశ్వరం వెళ్ళిపోవచ్చు, అమెరికా వెళ్ళిపోవచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వెళ్ళిపోతూ ఉంటామంట, బట్ మస్తకానికి హృదయానికి రెండు జానుల డిస్టెన్స్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళలేకపోతున్నావు అన్నారు. అదే మాయంతా ఎక్కడుందంటే, నువ్వు 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు కాశీ వెళ్ళిపోతావు, వెళ్ళమంటే రామేశ్వరం వెళ్ళిపోతావు, బాంబే వెళ్ళిపోతావు, లేకపోతే అమెరికా వెళ్ళిపోతావు, సముద్రాలు దాటేస్తావు, కొండలు దాటేస్తావు, అంటే ఎంత డిస్టెన్స్ అని వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నావు. ఇక్కడ నుంచి ఇక్కడికి నీకు ఎంత డిస్టెన్స్? 2 జానుల డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ అంటే ఇన్ని తిరిగి ఇన్ని చేసి నువ్వు ఆ డిస్టెన్స్ ఎందుకు కవర్ చేయలేకపోతున్నావు? ఏది కారణం? ఆ డిస్టెన్స్ కవర్ చేయకుండా ఏది అడ్డొస్తుంది నీకు? ఏది కారణం అవుతుంది? ఈ సెపరేషన్కి ఎవరు కారణం అవుతున్నారు? కేవలం ఈ ఫింగర్ నేనని చెప్పాడు. సో ఆ ఫింగర్ నేను నీ వేసుకుని తిరగద్దు, దాని నుంచి నువ్వు విముక్తి అవ్వు. విముక్తి అయితే ట్రూ హ్యాపీనెస్ అండ్ శాంతి నీకు ఇక్కడే ఇప్పుడే ఉంది. ఎక్కడికో వెళ్ళిపోతే అంటే నువ్వు ఈ వెళ్ళినట్లన్నింటి ప్రయోజనం ఇదని మర్చిపోకు, ఇక్కడే హార్ట్ లోనే పొందాలి. అంటే నువ్వు ఏ గుడికి వెళ్ళు, గోపురాలకు వెళ్ళు, చెరువులకి వెళ్ళు, స్నానాలు చెయ్యి, లేకపోతే తీర్థయాత్రలు చెయ్యి, లేకపోతే ఏదైనా చెయ్యి, నువ్వు ఎన్ని పుస్తకాలన్నా చదువు, ఏ దేవుడినైనా ఆరాధించు, ఏ గురువునైనా నువ్వు నమ్ముకో, కానీ అన్నిటి ప్రయోజనం ఏంటి అంటే హార్ట్ లో ఉన్న ట్రూత్ మనం పొందడం. సో డోంట్ ఫర్గెట్ ద గోల్ ఇస్ నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఇన్సైడ్. ఇక్కడే మన హృదయంలో ఉంది. ఈ డిస్టెన్స్ అంటే ఈ రెండు అంగుళాలు ఎందుకు కవర్ చేయలేదు, 2 జాన్లు ఎందుకు కవర్ చేయలేకపోతున్నాం? ఇప్పుడు హార్ట్ ఇప్పుడు నిద్రపోయినప్పుడు డీప్ స్లీప్ లో ఎక్కడ ఉంటుంది మన మైండ్? ఇట్ ఈస్ ఇన్ ది హార్ట్, సోర్స్ లోనే ఉంది. మెలకువలో ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ లో ఉంటుంది. ఆ బ్రెయిన్ లో ఉన్నది హార్ట్ లో నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు? వాట్ ఈస్ ది రీజన్? ఓన్లీ దిస్ ఫాల్స్ ఐడియా. దాన్ని పరిష్కరించుకోవడానికి మన సాధన ఏదైనా దీనికి నువ్వు ఎక్కడికి వెళ్తే సాధ్యమవుతుంది? లోపలికి వెళ్ళాలి నువ్వు. సో మాయ ఏం చేస్తుంది? అక్కడుంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది చూపిస్తూ ఉంటుంది, మనం తిరుగుతూ ఉంటాం అన్నమాట. సో నువ్వన్నట్టు ఎక్కడికి వెళ్ళినా ఆయనే, మన లోపల అంతటా ఉన్నది ఆయన అన్నప్పుడు, బాడీ ప్రారంభం ఎలా ఉన్నా కూడా హి విల్ బి అన్టచ్డ్ బై ప్రారబ్ధ, ప్రొవైడెడ్ యు నో హి ఇస్ ది వన్ విత్ ఇన్ అండ్ వితౌట్. లోపల బయట ఉన్నది అంతా ఆయనే, మనం పొందవలసింది మన హృదయంలోనే ఉంది అనేది గనక మనం దృఢంగా విశ్వసిస్తే యువర్ ఎఫర్ట్, 80% ఆఫ్ యువర్ ఎఫర్ట్ ఈజ్ ఓవర్. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు ఒక ప్రేయర్ దట్ కీప్ మీ కనెక్టెడ్ టు యూ, డీవియేట్ అవ్వకుండా కీప్ మీ కనెక్టెడ్ టు యూ. సో అంటే మనం ఆ లింక్ పెట్టుకుని కంటిన్యూస్ గా మనం లింక్ పెట్టుకుని ఏది చేసినా ఆయన 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 ప్రమేయం లేకుండా ఏది జరగట్లేదు. ఈశ్వర సంకల్పానికి భిన్నంగా ఏది జరగడానికి అవకాశం లేదు. సో ఈశ్వర సంకల్పాన్ని మనం గౌరవించి యాక్సెప్ట్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ అంటే ప్రసాద బుద్ధితో జీవించడం అయిపోతుందమ్మా. సో యువర్ లైఫ్ అంటే మనం ఏదో అట్టిపండో కొబ్బరికాయ ప్రసాదం కాదు, మన లైఫ్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ప్రసాదం. అర్జున్ అండ్ ప్రణవ్ కాంబినేషన్ అన్నమాట. నువ్వు ప్రణవ్ అంటే ఓంకారం, ద వెరీ ఒరిజినల్ సౌండ్. అర్జున్ ఇస్ నువ్వన్నట్టు, అనసూయుడు ఇస్ వన్ థింగ్, అండ్ డిటర్మినేషన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్,
స్ట్రాంగ్ డిటర్మినేషన్ అవునండి
టువర్డ్స్ ది గోల్.
అది ఆయన ఆయన ఏదైనా మాట వదిలేరంటే శక్తితో వదులుతారు కదండి, ఆటోమేటిక్ గా మనకి తెలియకుండానే ఆ క్వాలిటీని మనలో ఇంకల్కేట్ చేసేస్తారు ఆయనే. అందుకో ఆయన అలాగా పేరు పెట్టి పిలవడం, ఆయన మాటలు అలా పనిచేస్తాయి కదండి.
వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రణవ్.
మీ హెల్పే అండి, మొత్తం ఆన్లైన్ సత్సంగాలదే మొత్తం క్రెడిట్స్ అంతా సత్సంగాలదే క్రెడిట్ అండి. అంటే మీరు చెప్పినట్టు భక్తులందరినీ ఛానల్స్ కింద చేసుకుని మాకు సబ్జెక్ట్ వినిపిస్తున్నారు కదండి, ఛానల్స్ కింద ఆయన వర్క్ అంతా మీ ద్వారా చెప్పిస్తున్నారు చేయిస్తున్నారు కదా. సో మీకే గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలనే అండి.
అంటే యాక్చువల్ గా వెన్ వి బికమ్ అ ఛానల్ దేర్ ఇస్ నథింగ్ లైక్ వి డూయింగ్ ఇట్, ఐ మీన్ స్ట్రీమ్ లైన్డ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే. ఈ రోజు ప్రణవ్ మాట్లాడడానికి ఎవరు కారణమో ఈ సత్సంగాలు నడవడానికి కూడా అదే కారణం కాబట్టి హీ అలోన్ నానా. అంటే అదే విఆర్ లైక్ అంటే శంకరాచార్య వారు ఇది కోట్ చేస్తారమ్మా, ఐ మీన్ దీంతో మనం ముగించవచ్చు, దీంతో కోట్ చేస్తారు అంటే సముద్రాన్ని బుడగ అంటే హీ టేక్స్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సముద్రము బుడగ, బంగారము ఆభరణం అంటే నెక్లెస్ ఆర్నమెంట్, గోల్డ్ అండ్ ఆర్నమెంట్, ఓషన్ అండ్ డ్రాప్లెట్, లేకపోతే మట్టి కుండ. ఈ మూడు ఉదాహరణలు ఎక్కువ ఇస్తారు ఎవరు, శంకరాచార్య వారు. అంటే యా ఆర్నమెంట్ అంటే గోల్డ్ లోంచి చేసిన ఆర్నమెంట్, ఆర్నమెంట్ గా అబద్ధము, గోల్డ్ గా నిజం, బుడగగా ఇల్యూజన్ అంటే నిజం అంటే అన్రియల్, అన్రియల్ ఏంటి బుడగగా అన్రియల్ కానీ నీరుగా నిజం, రైట్? అంటే వాటర్ కాన్స్టెంట్ గా నిజం, బబుల్ గా అది రూపొందించవచ్చు అంటే బ్రేక్ అయిపోవచ్చు, దట్ ఈస్ ట్రాన్సియంట్, బట్ దిస్ ఈజ్ వాటర్ ఈజ్ రియల్. అలాగే నీకు బంగారం నువ్వు ఆర్నమెంట్ కింద చేయొచ్చు, కరగబెట్టేస్తే మళ్ళీ గోల్డ్ అయిపోతుంది, సో గోల్డ్ గా అది ట్రూ. ఓకే, సిమిలర్లీ మట్టితోటి మనం చాలా కుండలు చేయొచ్చు, యూ కెన్ మేక్ అట్ అ లాట్ ఆఫ్ స్టఫ్ అవుట్ ఆఫ్ మడ్. సో చేశాక అది పాత్ర కింద మనకు కనిపిస్తుంది, మళ్ళీ బ్రేక్ అయ్యాక అది మళ్ళీ మట్టే. సో మట్టిగా నిజం, కుండగా అబద్ధం. అలాగే పరమాత్మగా నిజం, రూపాలుగా నామాలుగా డిఫరెన్సెస్ గా అబద్ధం. ఇప్పుడు అంటే ఈ వ్యత్యాసము, ఈ సెపరేట్నెస్ అంతా కూడా అబద్ధము. ట్రూత్ ఈస్ లైక్ ఆర్నమెంట్ తీసేసిన, ఆర్నమెంట్ కరగబెట్టేస్తే ఏమవుతుంది, గోల్డ్ అవుతుంది. మట్టి చితికిపోతే ఏమవుతుంది, అదే కుండ చితికిపోతే మట్టి అవుతుంది, బబుల్ పగిలిపోతే వాటర్ అవుతుంది. అలా సి బబుల్ గా అబద్ధం, బట్ యాజ్ వాటర్ ఇట్ ఈస్ రియల్, యాజ్ ఆర్నమెంట్ ఇట్ ఈస్ నాట్ రియల్, బట్ యాజ్ గోల్డ్ ఇట్ ఈస్ రియల్, యాజ్ పాట్ ఇట్ ఈస్ అన్రియల్, యాజ్ మడ్ ఇట్ ఈస్ రియల్. సో మట్టిగా నిజం కాదు, అదే కుండగా నిజం కాదు, బబుల్ వేయక మట్టిగా నిజం. సో ఏ రూపనామం వచ్చినా కూడా ఆ రూపనామాలు వెళ్ళిపోతాయి కానీ ట్రూత్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ట్రూత్ ఇస్ రియల్. అందుకే అంటారు ఉండడం, నేను ఉన్నాను అనేది నిజం అమ్మా. దిస్ ఇస్ అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ క్లూ అన్నారు. నేను ఉన్నాను కదా, ఉండడం అనేది ట్రూత్, యూనివర్సల్ ట్రూత్. ఇదిగా ఉన్నాను, అదిగా ఉన్నాను, ప్రణవ్గా ఉన్నాను, డాక్టర్గా ఉన్నాను, ఉషగా ఉన్నాను, లేకపోతే ఫలానాగా ఉన్నాను ఫలానా, ఇదంతా కూడా అన్రియల్. నేను ఉన్నాను అనేది నిజం. యు ఆర్ దేర్ వెన్ దెర్ ఇస్ బాడీ, వెన్ దెర్ ఇస్ నో బాడీ, వెన్ దెర్ ఇస్ వరల్డ్, వెన్ దెర్ ఇస్ నో వరల్డ్, వెన్ దెర్ ఇస్ క్రియేషన్, వెన్ దెర్ ఇస్ నో క్రియేషన్. ఉండడం అనేది ఎప్పుడు ఉన్నాం. సో ఆ ఉండడంగా నువ్వు ఉండిపోగలగాలి. అదే బైబిల్లో చెప్తారు కదా, ఐఆమ్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, నాట్ దిస్ దట్ 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 ఐ ఆమ్ సో అండ్ సో అండ్ సో అండ్ సో కాదు, ఐఆమ్ ఐఆమ్. యు బి యాజ్ యువర్ సెల్ఫ్. అందుకే బి యాజ్ యు ఆర్ అంటారు కదా, బి యాజ్ యు ఆర్ అంటే అదిగా మనం ఉండిపోతే మిగతాదంతా కూడా ఇల్యూషన్ అనేది మన హార్ట్కి అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. దీన్నే ఇంకా వివరంగా మనకి ఐ మీన్ లైక్ ఇయర్స్ తరబడి 60 ఇయర్స్ అంటే కాన్స్టెంట్ గా మనకి ఉదాహరణలు ఇచ్చి 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 వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. సో దట్ వి డు నాట్ డీవియేట్ ఫ్రమ్ దిస్ ట్రూత్. నువ్వన్నట్టు నువ్వన్నట్టు ఈ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ ఆనందం కానీ ఇంక దేంట్లోనే ఉండదు.
అవునంటే ఒకసారి మనకి టేస్ట్ తెలియాలండి, టేస్ట్ తెలిస్తే మిగతాయన్ని ఇంకా పనికిరావండి. నాన్నగారు ప్రేమ టేస్ట్ తెలియాలి.
ఇదే అన్నారు, నీకు గనక గ్లింసెస్ ఆఫ్ ట్రూత్ అప్పుడు ప్రొఫెషనల్ గా తెలిస్తే నువ్వు ఎంత నువ్వు ప్రపంచంలోకి వెళ్ళిపోయినా మళ్ళీ నీకు అక్కడికి లాగేస్తుంది అంట అక్కడికి వెళ్ళిపోవాలి అని అని ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడన్నా నీకు స్వీట్ షాప్ లో ఏదైనా ఒక స్వీట్ పర్టికులర్ గా బాగా ఇష్టం అనుకో, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ లో ఇదివరకు ప్యారడైజ్ బిర్యానీ ఫేమస్, ఇప్పుడు అది ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళు హైదరాబాద్ అంటే అది గుర్తొస్తుంది. లేకపోతే ఎక్కడన్నా కాఫీ బాగా దొరుకుతుందనుకో, ఏ చెన్నైలోనే ఫిల్టర్ కాఫీ ఎక్కడన్నా బాగా దొరుకుతుందనుకో, ఎప్పుడన్నా కాఫీ తాగి బాగుండడం గుర్తొస్తే ఫిల్టర్ కాఫీ గుర్తొస్తుంది. అలా నాన్నగారు ఏమంటారంటే నీకు లోపల హృదయంలో ఉన్న రుచి గనక నీకు తెలిస్తే మిగతా అన్ని కూడా నీకు అప్రధానం అయిపోయి యూ విల్ వాంట్ టు టేస్ట్ దట్ అగైన్ అండ్ అగైన్. సో హృదయంలో ఉన్న శాంతిని నువ్వు పెంచుకుంటూ వెళ్ళు, సో దట్ ఇక్కడ తప్ప నీకు ఇంకా అట్రాక్షన్ ఎక్కడ కలగదు. సో ఇంక నీ మైండ్ ఎక్కడికి డీవియేట్ అవ్వదు, అప్పుడు మెల్లమెల్లగా అక్కడ స్థిరత్వం వస్తుంది.
మీరు ఇందాక శంకరాచార్యులు మాట చెప్పారు కదండి, అంటే వాటర్ బబుల్, వాటర్ ఆర్నమెంట్, గోల్డ్ అంటే సోర్స్, అదే మీరు చెప్పినప్పుడు గుర్తొచ్చిందండి సత్సంగంలో మాట. దేనికైనా ఏ మనం ఏది చూసినా సరే దాని సోర్స్ ఏంటో, దేని నుంచి అది వచ్చిందో ఆలోచించాలి. ఇప్పుడు కొండ చేస్తారు, కొండ పగిలిపోతే మట్టి కింద అయిపోతుంది, మట్టి నుంచే కదా కొండ వచ్చింది. సేమ్ మీరు అలా చెప్పినట్టు ఆర్నమెంట్ గోల్డ్ నుంచి వచ్చింది. అలాగే ఇప్పుడు నేను బయట క్రియేషన్, బయట లోకాన్ని చూస్తే నా దృష్టి ఉంటేనే కదా బయట లోకం అంతా కనపడుతుంది, నా దృష్టే దానికి సోర్స్ కదా. అలాగే ప్రతి దానికి సోర్స్ లోపల ఉన్న నాన్నగారే కదా అండి, ఆ సోర్స్ ని చూడటం నేర్చుకోవాలి ప్రతి దాంట్లో అని చెప్పారు కదండి, అది గుర్తొచ్చిందండి మీరు చెప్తుంటే.
కరెక్ట్ అమ్మా, ఇప్పుడు మా అంతా చూసేది దృశ్యాలన్నీ కనిపించేది, ఆ దృశ్యాలన్నీ ఎవరికి కనిపిస్తున్నాయి నాకు అంటే ప్రణవ్ ఆర్ మీ, నేను సో అండ్ సో ఉషా అనుకునేది లోపలున్న నేనుకి కనిపిస్తుంది అంత. ఆ నేను ఎక్కడి నేను కనిపిస్తుంది, ఆ నేను ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఆ నేను అసలు ఎక్కడి నుంచి ఉదయించింది, వేర్ డిడ్ యూ ఒరిజినేట్ ఫ్రమ్. ఇప్పుడు నీ బాడీ, ఇప్పుడు అమ్మకి సిరి అమ్మకి నువ్వు పుట్టావు, సో ఈ బాడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ యువర్ మదర్. బట్ యాజ్ యూ ఇంటర్నల్ గా మనసు అంటే మనసు, ఈ తలంపులన్నీ దేన్ని ఆధారం చేసుకుని వస్తున్నాయి, నేనుని ఆధారం చేసుకుని వస్తున్నాయి. ఈ నేను ఎక్కడి నుంచి ఉదయిస్తోంది, హార్ట్ నుంచి ఉదయిస్తోంది. ఆ పుట్టుక స్థానం, ఈ మనసు పుట్టుక స్థానం, స్వస్థానం ఈ సోర్స్, అక్కడే పరమాత్మ. సో నువ్వు ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ అండ్ ఇఫ్ యు వివేకం వాడుకుని నువ్వు సోర్స్ కి అంటే ఆ నేననే తలంపు ఎక్కడ ఉదయిస్తోందో అని అనలైజ్ చేసి నువ్వు సోర్స్ కి వెళ్ళినా పని అయిపోతుంది. లేదు నువ్వు సోర్స్ కి నువ్వు అనలైజ్ చేసి వెళ్ళలేవు, నీకు అంతటా భగవంతుడు ఉన్నాడు, నన్ను నడిపించేది భగవంతుడు అని విశ్వసించి నీకు కంప్లీట్ శరణాగతి చెందగలుగుతున్నావు అనుకో, అప్పుడు కూడా ఆటోమేటిక్ గా దిస్ విల్ డ్రాప్ అవే. సో నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా కూడా వెళ్ళవలసింది గర్భగుడిలో ఉన్న దేవుడి దగ్గరికి అన్నట్టు. నువ్వు ఇప్పుడు తిరుపతి లేకపోతే అరుణాచలం వెళ్తావు అనుకో, నువ్వు బాంబే నుంచి రావచ్చు, హైదరాబాద్ నుంచి వెళ్ళచ్చు, మధురై నుంచి ఎక్కడి నుంచి అయినా యూ కెన్ కమ్, బట్ నువ్వు గర్భగుడిలోకి వెళ్తేనే ఈశ్వరుడిని చూస్తావు. నువ్వు గర్భగుడిలో పెట్టిన ట్రూత్ బయట లేదు, అంటే బయట లేదంటే అంతటా ఉంది, కానీ నువ్వు పొందవలసింది హృదయంలో. అంటే నీ హృదయంలో పొందాక నీకు అర్థమవుతుంది బయట లోపల లేదు అంతటా ఉన్నది అదే అని. అంతటా ఉన్నది అదే అని సెపరేషన్ ఎందుకు?
గుడిలో అది చెప్తారు కదా అంటే, మీరు ఆవు ఎగ్జాంపుల్ చెప్తారు కదా అంటే, కొమ్ముల నుంచి ఆటల నుంచి పాలు రావు, పితికితే పాలు వస్తాయి కదా. అలాగే గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా భక్తి అంటే మనకి ఆటలు అవి కూడా బేస్ కింద అవి ఉంటే అప్పుడు ట్రూత్ని పొందడం ఈజీ అవుతుంది. ఇవేమీ లేక అంటే నాన్నగారి దగ్గరికి డౌట్ ఎవరో అడిగితే ఇవేమీ లేకుండా కూడా ట్రూత్ ఒకటి తెలుసుకోవచ్చు కదండి అని అడిగితే, అలాగా భక్తి లేకుండా ట్రూత్ తెలుసుకుంటే అది అహంకారం అయిపోతుంది కదా, అందుకు భక్తే మెయిన్, భక్తితోనే ట్రూత్ ని తెలుసుకోగలం అని చెప్తారు కదండి.
అవునమ్మా, అందుకే భక్తి జ్ఞానానికి తల్లి అన్నారు. సో నువ్వు విశ్లేషణ చేయాలన్నా కూడా నీకు బేస్ లో నీకు భక్తి ఉన్నప్పుడే నీవు అది యూ కెన్ ఫాలో ఎనీ మార్గ, అంటే భక్తి బేస్ గా ఉంటుంది, లేకుండా నీకు మోక్షం సాధ్యం కాదు. సో నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా లోపల ఉన్న అంతర్యామిని మనం రియలైజ్ చేయాలి. సో నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ఎన్ని పుణ్యక్షేత్రాలు అయినా, వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్ హియర్. అదే అన్నారు, డిస్టెన్స్ బయట మనసు మాయ చేసి నిన్ను బయటకు తీసుకెళ్తోంది, బట్ ఇట్ ఈస్ హియర్ అండ్ నౌ విత్ ఇన్. నువ్వు ఎన్ని కిలోమీటర్లు ఉన్నా బయట వెళ్ళిపోతున్నావు, కానీ లోపల మనం వెళ్ళలేకపోతున్నాం, దో ద డిస్టెన్స్ ఇస్ వెరీ షార్ట్. సో ఏది నీకు దూరం చేస్తుంది లోపల అంత దగ్గరగా అంతర్యామం ఉంటే, ఏది నీకు దూరం చేస్తుంది? ఓన్లీ యువర్ మైండ్. మైండ్ ఎక్కడ ఉంది? నీకు లోపల ఉందా బయట ఉందా? నీ లోపలే ఉంది కదా,
అంటే
బయట మనసు లోపల ఉంది, బయట ప్రపంచాన్ని చూసి అసిమిలేట్ చేస్తుంది. సో మైండ్ ఆరిజిన్ అయిన చోటుకి అది వెళ్ళకుండా బాహ్యంగా వెళ్ళిపోయి అన్ని సేకరించుకుని వచ్చి స్టోర్ చేస్తుంది. సో నువ్వు దాన్ని వెనక్కి తీసుకెళ్లి సోర్స్ దగ్గరికి వెళ్తే అది డైల్యూట్ అవుతుంది. అండ్ మనసుని పలుచపరిచి దాన్ని చింపకుండా మనకి ఆత్మాకారం చెందదు. సో వెళ్ళవలసింది లోపలికైతే మనం బయట ప్రయాణం చేస్తున్నాం. నువ్వు ఎక్కడ దేహ ప్రారంభంలో నీకు ఎక్కడ దేహం ఉన్నా కూడా నీకు స్ట్రాంగ్ గా తెలియవలసింది ఏంటి అంటే, ఇక్కడే ఉంది, అతి సన్నిహితంగా ఉంది, పొందవలసింది ఇక్కడే. సో వాట్ యు ఆర్ సీయింగ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ యాజ్ ట్రూ యాజ్ యువర్ మైండ్ ఓన్లీ. పరిష్కరించవలసింది బాహ్యం కాదు లోపల, ఆ పరిష్కరించవలసింది ఓన్లీ నీ మనసుని. ఆ మనసుకి ఏకాగ్రత, ఆ మనసుకి పవిత్రత లేకపోతే ఆత్మాకారం చెందదు. కాబట్టి అర్జునుడి కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట.
అవునండి,
అంటే ఆ లోపల ఉన్న వస్తువు పట్ల మనకి ప్రీతి ఉండాలి, ప్రేమ ఉండాలి, లవ్ కోసం లవ్ ఉండాలి, అప్పుడు యు విల్ ఇట్ విల్ బికమ్ ఈజియర్. నాన్న దానికి మనకి సబ్జెక్ట్ నాన్నగారు సబ్జెక్ట్, ఆయన అనుగ్రహం నిరంతరం ఉంటుందమ్మా. ఇట్స్ జస్ట్ అంటే మనం మొహం అటు తిప్పడం తిప్పకపోవడం, అండ్ నువ్వన్నట్టు మనసు అంటు పెట్టకపోయినా కూడా నిన్ను ఆటోమేటిక్ గా మళ్ళీ ఆయన వెనక్కి లాగి తీసుకెళ్ళిపోతారు.
అవునండి, దాని మాయలో ఎక్కువసేపు కూడా వెళ్ళనివ్వరా అండి, ఆయన డౌట్ వచ్చినప్పుడే వెంటనే లాగేస్తారండి ఆయన వైపు.
అదే పాటలో ఎదురొస్తే అన్నావు కదా, మనం ఆయన ఎదురొచ్చి నీకైతే హాస్పిటల్ కూడా వచ్చేసి ఎదురొచ్చేసారు.
అవునండి,
పుట్టగానే ఎదురొచ్చేసారు నీకు. ఇంకేమన్నా ఉందమ్మ ప్రణవ్, చెప్తే చెప్పి యూ సింగ్ అ సాంగ్ బిఫోర్ యూ ఎండ్ ఇట్.
అంతేండి, మైండ్ ని కూడా మనం చదువుకుంటున్నప్పుడు కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా కానీ మైండ్ అంటే మనం పీస్ఫుల్ గా ఉన్నప్పుడు, నాన్నగారితో దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి పట్టుకుని బయట విషయం ఏదో ఒకటి పట్టుకుని మనల్ని మన పీస్ని పోగొట్టేద్దామని చెప్పి అని ట్రిక్ చేస్తూ ఉంటుంది కదండి అది. అంటే ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు బయట లోకంతో పెద్ద కనెక్షన్ ఉండదు కాబట్టి కొంచెం ట్రూత్కి దగ్గరగా ఉంటామండి. ఒకసారి బయటికి వెళ్ళాం అనుకోండి అండి, కాలేజీకి వెళ్ళినా చాలు బోల్డ్ అని విషయాలు వచ్చేస్తాయి మైండ్కి, బోల్డ్ అన్ని విషయాలతో అది డివియేట్ చేయించేయచ్చు మనల్ని ట్రూత్ నుంచి. సో ఛాన్స్ దొరికిందని చెప్పి చాలా డిస్టర్బ్ చేసేస్తుంది కదా అంటే. నాన్నగారు ఎంత పవర్ ఇచ్చారంటే అది ఇప్పుడు బయట లోకం అంతా అబద్ధం, అది కేవలం నీ పీస్ని చెదరగొట్టడానికే అది ట్రై చేస్తుంది. నువ్వు దానికి వెయిటేజ్ ఇవ్వద్దు, దాన్ని గుర్తించి వదిలే. దానికి వెయిటేజ్ ఇస్తే ఇంకా ఎక్కువ ఆడేస్తుంది అది. దాన్ని అలా గుర్తించి వదిలే, అది అబద్ధం అని గుర్తించి వదిలే చాలు, పెద్ద ఎఫర్ట్ కూడా మనం పెట్టక్కర్లేదు అని ఆయన మాట చాలా ఉపయోగపడుతుంది అండి. ఎప్పుడు ఏ పని చేసినప్పుడైనా మైండ్ పొల్యూట్ అయిపోయినప్పుడు ఈ మాటే ఉపయోగపడుతుంది అండి.
అవునమ్మా, అందుకే అంటారు డివోషన్ తో పాటు నీకు వివేకం ఉండాలి. వివేకము టు నో వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఈస్ అన్రియల్. నీకు రియల్ అన్రియల్ విచక్షణ వచ్చేసింది అనుకో, యు ఆర్ ఈజీలీ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఈ కనిపించేదంతా మాయా, ఇదంతా మాయా. సో అది ఎక్కడి నుంచి ఒరిజిన్ అవుతుందో అక్కడ ట్రూత్ ఉంది, ఇదంతా కూడా నిజం కాదు, ఇది అబద్ధం అనే స్పృహ మనకు ఉందనుకో, వి విల్ నాట్ బి, నువ్వు అన్నట్టు వి విల్ నాట్ బి బౌండ్ టు ఎనీథింగ్. ఇంక దేనికి మనం బంధింపబడం.
దానికి మనం సర్వెంట్ అవ్వకూడదు, మనం దానికి మాస్టర్ అవ్వాలంటారు కదా అండి. దాన్ని మన కంట్రోల్లో ఉంచాలి, దాని కంట్రోల్లో మనం వెళ్ళిపోకూడదు. ఇంకా అసలు అది మనం కంట్రోల్ చేసుకోలేకుండా అంతలా ఇబ్బంది పెట్టేస్తే ఇంకా నాన్నగారికి సరెండర్ అయిపోతే ఆయన చూసుకుంటారు. ఇది ఫైనల్ స్టెప్ కదా అండి. ఇంకా
ఇంకో పాట ఏదో అన్నావు ఇళయరాజా గారు, దాన్ని పాడి ముగిస్తావా?
సదా సదా నిన్నే లిరిక్స్ అంతా గుర్తులేవండి. మాయలో రమ్మనుడే చిన్నప్పటి నుంచి అలా ఫీడ్ చేస్తారు కాబట్టి అలా గుర్తుండిపోయిందండి. అది సదా సదా కూడా చాలా బాగుంటుంది కానీ లిరిక్స్ గుర్తులేవండి అది. అంతే అండి,
సరేనమ్మా,
చాలా థ్యాంక్స్ అండి. టైం ఎక్కువ అయిపోయిందేమో అండి.
టైం ఎక్కువైంది, థ్యాంక్స్.
ఓవర్ టైం అయిపోయింది.
థ్యాంక్స్ మన ఇద్దరం కూడా నాన్నగారికి చెప్పాలి. ఎందుకు
అంటే అండి, అంటే జస్ట్ మెకానికల్ గా థ్యాంక్ చేయాలి కాబట్టి అండి, లేకపోతే మొత్తం అందరిలోనే నాన్నగారు ఉన్నారని గుర్తుపెట్టుకునే ఉండటం అండి.
వ్యవహారికంగా థ్యాంక్స్ టు యు టు. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మూడు గుణాలు ఉంటాయి కదా, మూడు గుణాలు రొటేట్ అవుతూ ఉంటాయమ్మా అందరికీ కూడా. సో మూడు గుణాలు రొటేట్ అవుతూ ఉంటే అంటే సాత్వికంగా మనం ప్రాక్టీస్ అంటే సహనం వల్ల కూడా సత్వగుణం పెరుగుతుంది నాన్న ప్రణవ్. అంటే యూ హ్యావ్ టు బి టాలరెంట్, అంటే మనం వినయం, టాలరెంట్ అంటే పేషెన్స్, మనం పేషెన్స్ గా అంటే వీలైనంత సహనంగా మనం ఉంటూ ఉంటే మనకి డెప్త్ పెరుగుతుంది నాన్న. అంటే సూపర్ఫిషియల్ గా ఉండకుండా మనకి వెయిటేజ్ వస్తుంది అన్నమాట, మన స్పిరిచువల్ లైఫ్ కి వెయిట్ పెరుగుతుంది. వెన్ యూ మోర్ అండ్ మోర్ టాలరెంట్ టు థింగ్స్, టు పీపుల్, టు ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. సో సత్వగుణం అందరికీ వస్తుంది. ఆ సత్వగుణాన్ని డ్యూరేషన్ మనం పెంచుకుంటూ ఎలా వెళ్ళగలం అంటే సహనంతో పెంచుకోవాలి. అంటే కీ ఈజ్ పేషెన్స్ అండ్ పేషెన్స్ అండ్ పేషెన్స్.
అవునండి, ఒక్కసారి అండి మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను, కానీ అంటే టాలరెన్స్ ని ఎలా పెంచుకోవాలని మీరు కూడా ఉన్నారండి నాన్నగారు పక్కనే. అప్పుడు ఆడియో క్లిప్పింగ్ ఒకటి పంపించారండి నాకు శర్మ మీ, అప్పుడు మీరు కూడా పక్కన నాన్నగారు పక్క నుండి ఒక ఆయన డౌట్ ని మీరు కన్వే చేస్తున్నారండి నాన్నగారికి. టాలరెన్స్ ఎలా పెంచుకోవాలి నాన్నగారు అని అడిగితే, నీకు నచ్చిన దేవుడిది, నీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడు బొమ్మ అయినా లేదా ఫోటో అయినా విగ్రహం అయినా ఏదో ఒకటి పెట్టుకుని దాన్ని పూజిస్తూ ఉండు, ఆయన స్మరించుకుంటూ ఉండు, అప్పుడు నీకు ఆటోమేటిక్ గా టాలరెన్స్ పెరిగిపోతుంది అని చెప్పారు కదండి నాన్నగారు. అలా పెంచుకోవాలి కదండి టాలరెన్స్.
అంటే దేర్ ఆర్ మెనీ వేస్ ఫర్ ఇట్. నువ్వు టాలరెన్స్ ఎలా పెంచుకోవచ్చు అంటే, ఒకటి నీకు సరెండర్ అవుతూ ఉంటే కూడా పేషెన్స్ పెరుగుతుంది అమ్మా. ఎందుకంటే ఈశ్వరుడికి తెలియకుండా ఏది రావడం లేదు అని నువ్వు గుర్తించావనుకో, అంటే ఈశ్వరుడికి తెలియకుండా మన జీవితంలో ఏది రావట్లేదు. ఈశ్వరుడికి తెలియకుండా మన బంధాలు రాలేదు, మన రిలేషన్షిప్స్ రాలేదు, మన వ్యవహారం రాలేదు, మన సిచ్యువేషన్స్ రాలేదు, అంతా కూడా ఆయన సంకల్పంతో జరుగుతోంది, ఆయనకి తెలియకుండా రావడం లేదు అనేది మనం గుర్తించి దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, సో అప్పుడు ఏంటంటే వెంట వెంటనే నువ్వు సిచ్యువేషన్స్ కి రియాక్ట్ అయిపోవు. ఇప్పుడు నేను సాత్వికంగా ఉన్నాను, సత్వగుణంలో ఉన్నాను అనుకో, నేను కూల్ గా వ్యవహరిస్తూ ఉంటాను అనుకో, సో నన్ను ఉద్రేకపరిచే సంఘటనలు రావచ్చు, నన్ను ఉద్రేకపరచడానికి ఎవరన్నా నాలుగు మాటలు అనొచ్చు. ఆ టైంలో మనం సహనం కోల్పోయినప్పుడు ఏమవుతుంది, వి లూజ్ అవర్ సత్వగుణం అండ్ రజస్సు తమస్సు వస్తుంది అన్నమాట. సో అది అది మనం కంటిన్యూ చేయాలి అంటే టాలరెంట్ గా ఉంటే, సహనంగా ఉంటే ఏమవుతుందంటే యు విల్ బి కామ్ ఇన్ ది సిచ్యువేషన్. అంటే ఓవర్ గా రియాక్ట్ అవ్వకుండా నువ్వు దాన్ని అనలైజ్ చేసి ఈ ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది అనేది నువ్వు వివేకం పెట్టి చూసుకుంటే యు విల్ నాట్ రియాక్ట్ టు ది సిచ్యువేషన్. సో అంటే ఒకటి ఒకటి భక్తి పరంగా నువ్వు చాంటింగ్ చేసి నీ గురువుని నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉంటే నీకు సహనం పెరుగుతుంది. రెండు, నువ్వు అనలైజ్ చేసి ఎవ్రీథింగ్ సరెండర్ అయినా కూడా నీకు సహనం పెరుగుతుంది. కాన్స్టెంట్ గా గురువు ధ్యాసలో ఉన్నా కూడా నీకు సహనం పెరుగుతుంది. అండ్ ఏది జరుగుతూ ఉన్నా ఈశ్వరుడి సంకల్పం ప్రకారం జరుగుతుందని అన్నప్పుడు నువ్వు ఈశ్వర సంకల్పాన్ని చూస్తావు కానీ మనుషుల్ని చూడవు, అక్కడ వ్యక్తుల్ని చూడవు, వ్యవహారం చూడవు, నీకు ఈశ్వరుడు కనిపిస్తాడు ప్రతి పనిలోని. అప్పుడు నీకు భేదం పోయే కొలిది కూడా నీకు సహనం పెరుగుతుందమ్మా. అంటే
ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ విల్ ఆఫ్ గాడ్ అని మైండ్ లో పెట్టుకోవాలి కదండి.
ఒకటి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బై ది విల్ ఆఫ్ గాడ్, ఒకటి
ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బై విల్ ఆఫ్ గాడ్, ఒకటి గురువు మీద భక్తి, ఇంకొకటి సరెండర్.
గురువు మీద భక్తి, ఎవ్రీథింగ్ ఇస్ ది విల్ ఆఫ్ గాడ్ ఒకటి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్ ఒకటి. దేర్ ఇస్ అనదర్ థింగ్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ విల్ ఆఫ్ గాడ్ వన్ థింగ్ నాన్న ప్రణవ్, ఎవ్రీథింగ్ ఇస్ ది విల్ ఆఫ్ గాడ్ ఓకే, అనదర్ థింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్. అప్పుడు కూడా నీకు సహనం పెరుగుతుంది. ఇప్పుడు నీకు ఒక పని జరగాలని ఉంది, ఆ పని నీకు అవ్వట్లేదు, అప్పుడేమవుతుంది మనసుకి వెంటనే విసుగు రియాక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అదే గనక నా బెస్ట్, యూఆర్ డూయింగ్ ది బెస్ట్ యూ కెన్ డూ, నువ్వు చేసే పనిని నువ్వు ఇష్టంగా ప్రేమగా ప్రీతిగా ఆప్యాయంగా ఏకాగ్రతగా చేస్తున్నావు అనుకోమ్మా. నువ్వు పని కోసమే చేస్తున్నప్పుడు నీకు అది ఎలా పరిణమించినా కూడా when you have given your best you have a contentment kada. Ante nee best lo vichesinappudu neeku oka santrupti vachestundi. Appudu kuda neeku sahanam inka kolipovu, appudu you will be patient with yourself, you'll be patient with others.
Work and worship la chesinappudu
work and worship la chestu result oriented ga kaakanda ishwararpitanga manam pan chestu unna kuda sahanam perugutunnamma. పెరిగే కొలితే సత్వగుణం కోల్పోము, సత్వగుణం క్యారీ ఆన్ అయిపోతుంది అనమాట. సో నీకున్న రజస్సు తమస్సు అంటే సత్వగుణం పెరగ్గా పెరగ్గా ఈ రెండింటిని అవి అది తోసేస్తుంది, ఐ
మీన్
మినిమైజ్ అయిపోతాయి. ద మోర్ అండ్ మోర్ ఇట్ గెట్స్ మినిమైజ్డ్, మోర్ అండ్ మోర్ స్ట్రెంగ్త్ వస్తుంది, మోర్ అండ్ మోర్ పవర్ వస్తుంది, మోర్ అండ్ మోర్ టాలరెన్స్ వస్తుంది. సో యూ బికమ్ అంటే డెప్త్ పెరుగుతుందమ్మా. మనం ఇంకా సూపర్ఫిషియల్ గా ఇప్పుడు నేను నిన్ను పలకరిస్తే హృదయపూర్వకంగా పలకరిస్తాను, ఏదో హాయ్ అంటే ఓకే ఊరికే, అంటే ఆర్టిఫిషియల్ లివింగ్ ఉండదు ఇంకా. యూ విల్ బి లివింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయం నుంచి ఎప్పుడైతే నువ్వు జీవించడం మొదలు పెట్టావో, ఐ మీన్ ఇట్స్ అ బ్యూటీ బికాస్ యు ఆర్ సీయింగ్ ది బ్యూటీ ఆఫ్ గాడ్, యు ఆర్ లివింగ్ ది బ్యూటీ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ షేరింగ్ ది బ్యూటీ ఆఫ్ గాడ్. యా so and that's what we are here for.
Anta depth vachesaka ink asal self anedi undakunda pothun kada aunty.
Correct amma, appude
you can kavalanti asla.
Appude you can love truly amma.
Avunandi
aithe you are still young, you have a lot to see, you have lot of things going on around you. Mellamelaga I mean ante manu kangargu worry avvakarledu, hurry avvakarledu. We need to remember everything will happen its own time also. Ante kala paripakva ishwara kataksham, ante aa ripened time lo jarugutundi. Ripen manam ala ala ripen avaga 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 chettuki ante muggipoyina dosaka ela aithe paadu nunchi vidipothundo ala mana manasu kuda ala ante ee nenu ane bhavana nunchi manam drop aipothaam anamata. Ante ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది దట్ యు డోంట్ అంటే యు ఆర్ వన్ విత్ ది లార్డ్, యు ఆర్ వన్ విత్ ది డివైన్. నీకు నీకు ఆయనకి ఇంకా ఆ లోపల అంతర్యంకి భేదం పోయి అదిగా ఉండిపోగలుగుతాం అన్నమాట. Till then, even journey, ante ee prayanam ibbandi em kaadu, effortless aipothundi prayanam. Effortless aipothe inka neeku inka shrame undi cheppu, nu ippudu nu annavu kada anta nanagare chestunaru ani baruvu nenu kinda petteste talampulu ni naa nettilo moyyakapothe nanagare is taking care of everything. So everything will be taken care of, you will only enjoy it ante.
అవునా అంటే మనకి అసలు ఏం మనకి ఫీలింగ్ కూడా ఉండదు కదంటే మనం చేస్తున్నట్టు మనకి తెలియకుండా ప్రాసెస్ వర్క్ జరిగిపోతా ఉంటుంది.
జరిగిపోతుంది అంటే చంటి పిల్లోడు తల్లి ఒళ్ళో ఉన్నట్టుగా అయిపోతా ఉన్నా. నథింగ్ టు వరీ, నథింగ్ టు థింక్ ఆఫ్, నథింగ్ టు వరీ అబౌట్, నో నో పాస్ట్ నో ఫ్యూచర్.
అవునండి,
యుఆర్ అంటే నువ్వు అంటే ఆనందంలో ఊగిసలాడుతూ ఉండొచ్చు అనమాట పరమాత్మతో. అది అయ్యి 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 యూ విల్ లూజ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ బికమ్ వన్. యా మన జర్నీ ఆగదమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఎదురవ్వద్దని పాడావు నువ్వు, ఆయన మనం ఎదురొచ్చి ఎత్తుకున్నారు.
అవునండి, ఆయనే మన దగ్గరకు వచ్చేసారు,
వచ్చేసారు ఆయనే మనల్ని అభివృద్ధి చేస్తున్నారు, ఆయనే మనల్ని అంతర్ముఖం చేస్తున్నారు. నువ్వు అన్నట్టు ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే అకార్డింగ్ టు హిస్ విల్. మనం ఆయన విల్లుతో మనం సింక్ అంటే ఆయన విల్లు మన విల్లు వేరు కాకుండా ఉండిపోదాం ప్రణవ్. మనం ఆయన సంకల్పమే మన సంకల్పం, ఆయన ఇష్టమే మన ఇష్టం. ఇంకా అప్పుడు ఏది జరిగినా మనకి మనకేంటి ఇంకా, ఓన్లీ సత్వగుణం. సత్వగుణంలో ఉండి ఉండి గుణాతీతం అయిపోవాలన్నమాట. అంటే సత్వగుణం కూడా దేనికి అంటే నిన్ను ట్రూత్ ద్వారం వరకు వెళ్లే వరకు అంతే. వన్స్ యూ రీచ్ దేర్ ఇంకా అన్ని ఆ గుణాలకు అతీతం అయిపోతావు అమ్మా, ఇంకా అసలు గుణాలతో సంబంధం లేదు. సో సత్వగుణం దేనికి అంటే మనం ఆ లోపల ఉన్న చైతన్యం అనుభవం పొందే వరకు సత్వగుణం. ఒక్కసారి మనం ఆత్మకారం చెందేశాక గుణరహితం అయిపోతాం, బికాస్ ఇంకా జీవలక్షణాల్లో ఉండం, ఇంకా దైవత్వం మమ్మల్ని ఆవరించేస్తుందమ్మా. ఇంకా జీవలక్షణాల స్కోప్ లేదు, ఎందుకంటే ఇంకా ఇండివిజువల్ గా మనం ఉండం, చైతన్యంగా ఉంటాం, ఇండివిజువల్ గా ఉండం.
ఫ్రూట్ ఎలా పడిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా జీవ లక్షణాలు అన్ని పడిపోతాయి కదండి,
పడిపోయి అది అంటే డివైన్ గా ఉండిపోతాం అమ్మా,
డివైన్ గా ఉండిపోతాం.
సో దట్స్ అవర్ ఫ్యూచర్, సో వి డి నాట్ థింక్ అబౌట్ ఇట్, దట్ ఈస్ ది నౌ అండ్ ది ఫ్యూచర్ అండ్ ఎవ్రీథింగ్.
అవునండి,
అండ్ ఇట్ ఈస్ హియర్ అండ్ నౌ, ఇక్కడే ఉంది, మన లోపలే ఉంది, ఇక్కడే రైట్ నౌ, హియర్ అండ్ నౌ. సో మన మన జీవితం అందుకేనమ్మా బేస్ అది అయ్యి ఉంటే మనకి ఎన్నొచ్చినా కూడా అది సద్వినియోగమే అవుతుంది నాన్న. బీట్ ఎడ్యుకేషన్, బీట్ వెల్త్, బీట్ ఫేమ్, ఎనీథింగ్, నీ జీవితంలో ఏదైనా రావచ్చు, అది నీకు అలంకరణే అవుతుంది కానీ బంధించేది అవ్వదు ఎప్పుడు నీకు ఈశ్వరుడితో అనుసంధానం ఉంటే. సో మనం ఒకటి లేని సున్నలం కాదు, ఒకటికి మన గురువు గారు సున్నాలు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ప్రణవ్.
లేదంటే నేను థ్యాంక్స్ చెప్పాలండి.
చాలా